పరమాత్మనే నమః. ఈరోజు సత్సంగం మన అంటే కొత్త వాళ్ళందరూ ఒక్కొక్కరితో మాట్లాడించడం జరుగుతుంది కదా, సంవత్సరం పైగా మధ్య మధ్యలో కొంచెం టీచర్స్తో కూడా మాట్లాడిస్తే, అంటే ఎక్స్క్లూజివ్గా సబ్జెక్ట్ ఓరియంటెడ్గా, అంటే మనకి ఏంటంటే భక్తులందరినీ కనెక్టెడ్గా ఉంటుంది మన సత్సంగం. అందరూ అదే ఒక చెట్టు కింద నీడలో కూర్చున్నట్టుగా మనందరం, అంటే ఒక ఓడలో కలిసి ప్రయాణం చేసినట్టు, అంటే గురువు గారి అంటే గురువు గారి అరుగు మీద మనందరం సమావేశం అయితే ఎలా ఉంటుందో, ఆయన సమక్షంలో ఉన్నట్టుగా ఫీల్ అయ్యి అందరం అంటే ఎవరిది వాళ్ళు షేర్ చేసుకుని దాన్ని సమగ్రంగా చేసుకుంటూ రావడం జరుగుతోంది. అయితే సబ్జెక్ట్ ఓరియంటెడ్గా కూడా కొంత అప్పుడప్పుడు అంటే రెగ్యులర్గా నాన్నగారు టీచర్స్ని ఎలాగైతే తయారు చేసి వాళ్ళతో సబ్జెక్ట్ ఎన్నో సంవత్సరాలుగా చెప్పిస్తూ వచ్చారు, అండ్ వాళ్ళకి చాలా ట్రైనింగ్ కూడా ఇవ్వబడింది. వాళ్ళు అదే పని మీద అదే ధ్యాసలో ఉండి అదే జీవితం కింద ఉండి వాళ్ళు దాన్ని కేవలం మననం చేయడమే కాకుండా ఆ మననం చేసి అదే శ్రవణం చేయడమే కాకుండా శ్రవణం చేయడం, దానిని రాసుకోవడం, రాసుకున్నది మళ్ళీ మళ్ళీ దాన్ని రిపీటెడ్గా మననం చేసుకుని దాన్ని వాళ్ళ జీవితంలో సమన్వయం చేసుకుంటూ జీవిస్తూ ఆ సబ్జెక్టు ఎదుటి వాళ్ళకి చెప్పడం, అంటే సత్సంగాల రూపంలో భక్తులకి నాన్నగారు అంటే అపాయింట్ చేసుకుని వాళ్ళు చెప్పడం చాలా సంవత్సరాల నుంచి జరుగుతుంది అన్ని ఊళ్ళల్లోని. సో టీచర్స్ కూడా కొంచెం ముందుకొచ్చి అంటే ఓన్లీ ఎక్స్పీరియన్స్ షేరింగ్ సబ్జెక్ట్తో సమన్వయం చేసి చేస్తూ ఉన్నా కూడా ఒక్కొక్క సెషన్ కంప్లీట్గా సబ్జెక్ట్ ఓరియంటెడ్గా సత్సంగ కింద మనం చెప్పిస్తే బాగుంటుంది అన్నట్టుగా, అది అంటే 1 ఇయర్ పైన అయిపోతుంది మనకి. కరోనా సీజన్ వచ్చి లాక్డౌన్ పడి ఎక్కడికి ఎవరు వెళ్ళడానికి లేకుండా, ఆశ్రమం విజిట్ కూడా లేకుండా, గిన్నూరు మనం సన్నిధికి కూడా వెళ్ళలేకని పరిస్థితులు ఇంకా అలా ఎక్స్టెండ్ అవుతూ వస్తుంది కాబట్టి, అండ్ కరోనా కూడా చాలా మందికి వచ్చి తగ్గింది. ఇప్పటికే చాలా మంది భక్తులకి ఈస్టర్న్ వెస్ట్ గోదావరి ఇంకా ఎక్కువ కేసెస్ ఎక్కువ ఉండడం వల్ల, అండ్ భారతదేశం అంతా కూడా కొంచెం క్లిష్టమైన పరిస్థితిలోనే ఉంది కాబట్టి సబ్జెక్ట్ మనకి చాలా ప్రధానం. ఎందుకంటే లైఫ్ పొడుగునా నాన్నగారు మనకి సబ్జెక్ట్ బోధించారు, అది మనం 100% అది మనం డైజెస్ట్ చేసుకుని సమన్వయం చేసుకుని జీవిస్తే బాలుగాల్లో సైకిల్ తొక్కినట్టుగా ఉంటుందన్నమాట. ఎటువంటి పరిస్థితులు వచ్చినా కూడా మనం కొంచెం కూడా పర్టర్బ్ అవ్వకుండా, మన శాంతిని ఇసుమంత కూడా కోల్పోకుండా మన హృదయ స్థానంలో సుఖంగా ఉండడానికి తోడ్పడుతుంది. సో ఒక్కొక్క సత్సంగం కంప్లీట్గా టీచర్స్తో చెప్పిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మనం ఈరోజు రాజేశ్వర్ గారిని ఆంటీని రిక్వెస్ట్ చేసాం అనమాట. ఈరోజు సత్సంగం చెప్తారు కానీ అంటే సబ్జెక్ట్ ఓరియంటెడ్ కానీ. సో ఆన్లైన్లో సంవత్సరం నుంచి కూడా ఒక్కరోజు కూడా గ్యాప్ తీసుకోకుండా ఆన్లైన్ సత్సంగాలు చెప్తున్నారు ఆల్రెడీ రాజేశ్వర్ గారు. ఆంటీ, సో ఈరోజు సండే ప్లాట్ఫామ్ మీకు చెప్పడం మా అందరికి గ్రేట్ ప్లెజర్. సో మీరు స్టార్ట్ చేయండి ఆంటీ.
అలాగేనమ్మా. ఓం శ్రీ నాన్న పరమాత్మనే నమః. అమ్మా, ఈ ఈ వేదిక మీద నిజంగా భక్తులందరూ నాన్నగారి అనుగ్రహ విశ్వరూపం అని చెప్పచ్చేమో, అనుగ్రహ విశ్వరూపాన్ని ఎంజాయ్ చేస్తున్నారు నాన్నగారిని. అలాగా అంటే అన్ని కోణాల్లోంచి, అన్ని కోణాల్లోంచి, అన్ని మనస్తత్వాలకి సరిపడా నాన్నగారు ఎలా గైడెన్స్ ఇచ్చారు, విశ్వాసం పెరిగిపోతోందండి మాకు అని భక్తులందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు.
అసలు
నాన్నగారి మీద విశ్వాసం మేము ఇంతగా ఇప్పుడే ఎక్కువ నాన్నగారు ఇవన్నీ విన్న తర్వాత, ఎక్స్పీరియన్స్లు అన్ని విన్న తర్వాత మేము నాన్నగారు ఇంకా బాగా గ్రహించగలుగుతున్నాం. ఆ గురువు దయని, ఆ గురువు ప్రేమని ఇంతగా ఉంటుందా
అంటే అంటే ఏమయ్యేదంటే మన నాన్నగారి దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి కేవలం నాన్నగారు మనమే ఇంకో ధ్యాస ఉండేది కాదు. సో ఆయన ఆయన దగ్గర మనకి ఎలా ఫీల్ అయ్యాము, ఆయన మనల్ని ఎలా అడ్రస్ చేశారు, మనల్ని ఎలా ప్రేమగా మనల్ని నింపి పంపారు, అక్కడే ఉండేవాళ్ళని తప్ప అంటే చుట్టుపక్కల ఉన్నా భక్తులు ఉన్నా అప్యాయంగా మనం అప్పుడప్పుడు పలకరించుకున్నా కూడా మనకి వేరే ధ్యాస లేకుండా కాన్సన్ట్రేటెడ్ గా నాన్నగారు మనము కింద ఉండేది. ఇప్పుడు అందరి రూపంలో ఉన్నది నాన్నగారే, అందరి హృదయాల్లో ఉన్నది ఆయనే, అందరికీ ఆయన ప్రేమ ఎలా అందింది వాళ్ళ వాళ్ళ అనుభూతులు గురువు గారితో చెప్తూ ఉంటే, అంటే ఒక్కొక్క పువ్వుకి ఒక్కొక్క ఫ్రేగ్రెన్స్ అన్నట్టు. ఇప్పుడు మామిడి పండులో 100 రకాలు, మామిడి పళ్ళలో 100 రకాలు, 100 వెరైటీలు, అలా దేని టేస్ట్ దాందే, అలా ఎవరి సద్గుణాలు వాళ్ళవి, ఎవరి ఔన్నత్యం వారిది, అంతర్లీనంగా అంతర్యామి అందరిలో సమానంగా ఉన్నాడు, మనం అందరం ఒక్కటే, అయితే డిఫరెంట్ ఫ్లేవర్స్ అన్నమాట. సో ఏంటంటే అందరిలో ఉన్న బ్యూటీ ఆయన ఎలా ఒక్కొక్కళ్ళని ఎవరి పద్ధతిలో వాళ్ళని, అంటే ఏ సృష్టిలో ఏ 2 తలకాయలు ఒక పద్ధతిలో జ్ఞానం పొందలేదంటారా అండి?
నాన్నగారు చెప్పారు, అవునమ్మా
అంటారు నాన్నగారు చెప్తూ ఉంటారు కదా, అలా ఎవరి పద్ధతిలో వాళ్ళని గైడ్ చేస్తూ, ఎవరి బలహీనతలు, ఎవరి డ్రాబ్యాక్స్, ఎవరి ఫ్లాస్, వాళ్ళని దాన్ని అంటే మైక్రోస్కోపిక్ గా దాన్ని చూస్తూ, దాన్ని చాలా స్మూత్ గా అంటే ఎక్కడ నొప్పి కలగకుండా చాలా ప్రేమగా దానిలోంచి మెల్లమెల్లగా శక్తినిచ్చి తొలగిస్తూ తొలగిస్తూ చాలా పవిత్రం చేసుకుంటూ వచ్చారు మన మనసుల్ని. ఆయన సమక్షంలో ఆ శాంతి స్థానం కూడా మనకి ఎరుక పడేలా చేసి అక్కడ నిలబడడం కూడా ప్రాక్టీస్ చేయించారు. ఏంటి మనకి సహజంగా అదేదో మనం చేస్తున్నామనో లేకపోతే మనం ఏదో సాధన చేస్తున్నామనే ఫీలింగ్ కూడా లేకుండా సహజంగా అది మనతో జరిగేలాగా ఆయన చాలా సహజంగా చేసుకుంటూ వెళ్ళారంటి. సో ఏంటి అంటే ఒక్కొక్కళ్ళు మాట్లాడుతూ ఉంటే వాళ్ళలో బ్యూటీ, అంటే వాళ్ళలో నాన్నగారు ఎలా వర్క్ చేశారు, వాళ్ళ జీవితాన్ని ఎలా మలుపు తిప్పారు అని ఒక్కొక్కళ్ళు చెప్తూ ఉంటే ఇంత మందిని ఇన్ని రకాలుగా ఎవరి పద్ధతిలో వాళ్ళని అందరికీ అందుబాటులో ఉంటూ ఇంత మహత్తరమైన కార్యం ఆయన చేసి వెళ్ళారు. అండ్ ఇంకా విస్తృతంగా, ఎందుకంటే అంతటా ఎప్పుడు ఉన్నది ఆయనే అనేది కూడా, ఆ దేహం ఉండగా ఎంతో కొంత మనకి ఆ దేహం మీద వెళ్ళిపోయేది. ఇప్పుడు ఏంటంటే అందరి హృదయాల్లో ఉన్నది ఆయనే, అంతటా ఉన్నది ఆయనే అనేది ఇంకా క్లారిటీ తీసుకొచ్చి ఇంకా సుఖంగా ఇంకా శాంతిగా ఎటువంటి పరిస్థితులు వచ్చినా కూడా మనం పట్టబోకుండా మనతోనే ఉన్నారు, ఉన్నది ఆయనే అన్నది ఇంకా ఇంకా అందరికి దృఢపరచడం జరుగుతుందండి. మీరన్నట్టు చాలా బాగుంటుంది సత్సంగం ప్లాట్ఫామ్,
చాలా బాగుంది ప్లాట్ఫామ్. అవకాశం ఇచ్చినందుకు నాన్నగారికి, మీ అందరికి నా కృతజ్ఞతలమ్మా. ఇది నా ఇవన్నీ ప్రారంభాలు అంటారు కదా నాన్నగారు, మనందరం నాన్నగారు తరచూ చెప్పేవారు కదా, అమ్మా మీ అందరూ మీ తెలివితేటలతో ఇక్కడికి రాలేదమ్మా అనేవారు జిన్నూరులో.
అవును,
ఈశ్వరుడు నిర్ణయించాడు ఇలాగా అందరి ఈ దేహాలన్నీ ఇక్కడికి రావాలి అని. ఇక్కడికి వచ్చిన వాళ్ళు తెలివైన వాళ్ళు, ఇక్కడికి రాలేకపోయిన వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు అని ఎప్పుడూ అనుకోకుండా అమ్మా అనేవారు నాన్నగారు.
అవునండి, అవును
చాలా సార్లు అనేవారు. ఇదంతా ఈశ్వరుడు నిర్ణయించాడమ్మా, ఈ దేహ ప్రారంభాన్ని అమ్మ కడుపులో ఉన్నప్పుడే నిర్ణయం అయిపోయింది, మనందరం ఇక్కడ కూర్చొని సత్సంగం చెప్పుకుంటామని అనేవారు నాన్నగారు.
అవును అవును,
అలాగే ఆయన ఇంకా మామూలు దయ కాదమ్మా నాన్నగారికి. ఎంతో నాన్నగారు మన ఏదో ఉపన్యాసంలో చెబుతున్నారు, అమ్మ నీ పూర్వపుణ్యం సరిపడా లేదనుకో, నీకు సరైన గురువు దగ్గర కూడా నువ్వు పడవమ్మా అన్నారు నాన్నగారు.
అవును,
బురదపాము లాంటి గురువు దగ్గర పడ్డాం అనుకోండి, ఒకళ్ళ వెళ్ళి వరకే వెళ్ళి ఆగిపోతాం మనం అక్కడ.
అవును,
అలా కాకుండా మన భాగ్యవశాత్తు ఎందుకు ఆయన మన ఏ అర్హత మరి ఆయనకే తెలియాలి, మనకి తెలియదు. అది ఒక థాట్ ఫామ్ లాంటి గురువు దగ్గర పడి ఆయన్ని మనం చాలా మంది దర్శనం చేసుకున్నారు నాన్నగారిని, కానీ అందరూ నాన్నగారిని గుర్తించలేకపోయారు. గురువుగా ఒక మహాత్ముడు, ఒక మంచివాడు, ఒక జెంటిల్మ్యాన్, ఒక మంచివాడు, ఒక జ్ఞాని అని గురికి చెప్పడమే తప్ప అనుభవంలో అవగాహనలో కూడా లేకుండా, కొన్ని మనకి అనుభవం లేకపోయినా కొంచెం అవగాహన ఉంది మనకి. కనుక మన ఎక్కడ ఏ జన్మలో పుణ్యం ఆయన గురువుగా గుర్తించగలిగి ఆయన వాక్యాలను మనం ఎంజాయ్ చేయగలిగి ఈనాడు ఆ వాక్యాన్ని ఎంతో ఇష్టంగా మననం చేసుకోగలుగుతున్నాము అంటే అది కేవలం ఆయన దయ. ఆయన దయమ్మా. నాకు ఫస్ట్ దీంతో ఇలా మొదలు పెడదాం. భాగవతంలో నాన్నగారు చెప్తారు, భాగవతంలో పద్యం చాలా పోతనమాచుడు చాలా ఇదిగా రాశారు కదా, ఎవరికే జనించు జగం ఎవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడెందు పరమేశ్వరుడు ఎవ్వడు, మూల కారణం ఎవ్వడు, అనాది మధ్యలయుడు ఎవ్వడు, సర్వము తానే అయిన వాడెవ్వడు, వాణి ఆత్మభవు ఈశ్వరుని శరణంబు ఎడదన్నంటాడైన. అదే ఉన్నది నల్ల సద్విజలో భగవాను అనుబంధంలో ఉన్నది నల్ల సద్విజ అనుబంధంలో మంగళ శ్లోకంలో చెబుతారమ్మా భగవాన్ అదే మాట, ఈ సర్వము దేని ఎందున్నదో, దేనిదో, దేని నుండి కలిగినదో, దేని కొరకో, దేని వలననో, ఏదియో ఆ వస్తువును భజింపుముగాక అన్నారు భగవాన్. ఉన్న సద్ది అనుబంధంలో మంగళ శ్లోకం. అలాగా ఈ నాకు అప్పుడు డౌట్ వచ్చేదమ్మా నాకు, ఏంటి ఆత్మభవు ఈశ్వరునే శరణంబు విడదని అంటాడేంటి, ఆత్మభవుడేమిటి ఈశ్వరుడు, భవుడు భవము అంటే పుట్టడం కదా, ఆత్మ నుంచి పుట్టిన ఈశ్వరుడు నుంచి శరణు పెడుతున్నాను అంటాడేంటి, ఈశ్వరుడు పుట్టడం ఏమిటి, ఈశ్వరుడు పుట్టడం ఏమిటి అని చిన్న సందేహం ఉండేది. ఇప్పుడు నాన్నగారు అడుగుదాం ఈ సందేహము అని అనుకుంటున్నప్పటికీ నాన్నగారు ఒక ఉపన్యాసంలో చెప్పేశారు, నేను అడగకుండా అని ఒక ఉపన్యాసంలో సమాధానం చెప్పేశారు. ఏమని చెప్పారు, అమ్మా ఈశ్వరుడు దేవకోట్ల వాడేనమ్మా అన్నారు. ఈశ్వరుడు దేవకోట్ల వాడంటారేంటి అనుకున్నా, అంటే ఈశ్వర శబ్దంలో సృష్టి అనే శబ్దం ఇమిడి ఉందమ్మా అన్నారు. ఈ సృష్టికి ప్రభు ఈశ్వరుడు, సృష్టికి యజమాని ఈశ్వరుడు, సృష్టిని నడిపించే సృష్టికర్త ఈశ్వరుడు, కర్మఫల ప్రదాత ఈశ్వరుడు. అందుకని ఆయన ఈశ్వరుడు అనే పదంలో సృష్టి అనే పదం ఇమిడి ఉంది కనుక ఈశ్వరుడు జీవకోట్లో వాడేనమ్మా అన్నారు. కర్తలేని కర్మ జరుగుతుందమ్మా, ఆయన కర్తలేని కర్మ చేస్తాడు, కర్తలేని కర్మ చేస్తాడు. ఇదంతా ఆయన లేలే అంటే అప్పుడు నాకు ఎంత ఆనందం వేసిందంటే, ఆహా అందుకేనా ఆత్మభవు ఈశ్వరుని శరణంబు వేడదని అన్నాడు ఈయన పోతనామాచ్యుడు అని అప్పుడు అర్థమైందమ్మా. అలాగా మనకి ఎక్కడ ఏ చిన్న సందేహం ఉన్నా ఉపన్యాసంలో అలా చక్కగా క్లియర్ చేసేస్తూ ఉండేవారు నాన్నగారు. అలా క్లియర్ చేస్తూ నాన్నగారు మనకి ఎంత షుగర్ కోటెడ్ టాబ్లెట్స్ లాగా భగవాన్ సబ్జెక్టు మాటల్లో పెట్టేసి మేము భగవాన్ సబ్జెక్ట్ బోధిస్తామండి అనేవారు నాన్నగారు. డైరెక్ట్గా చెప్పేస్తే అందుకోవచ్చు అందుకోలేకపోవచ్చు అని ఎప్పుడు భగవాన్ సబ్జెక్టుని ఎంత అద్భుతంగా మన లోపల ప్రవేశపెట్టేవారంటే ఆయన ఎవరికి ఎవరు ఏమీ కారు అని ఆచార్యవారు ఉన్నారమ్మా ఆదిశంకరాచార్యులు వారు అనేవారు. అప్పుడే మనకి ఇంట్లో ఎవరో మనం బాగా ప్రేమించే వాళ్ళు ఎవరో మనల్ని ముట్టుకెళ్ళేసేయడం ఏంటి ఇలా అవుతుంది అని మనం దిగులు పడుతున్న సమయంలో ఈ వాక్యం నాన్నగారు చెప్పేవారు, ఎవరికి ఎవరు ఏమీ కారు అని. ఎంత ఆనందంగా అనిపించేసేదో ఈ వాక్యం, అయ్యి బాబు ఎంత బాగుంది ఈ వాక్యం నిజమే కదా, ఎవరికి ఎవరు ఏమి కారు ఆధ్యాత్మికలు. అప్పటికే ఎవడ ముట్టుగా వేసాడు కొంచెం వైరాగ్యం వచ్చింది అక్కడ. ఈ వాక్యం చాలా అందంగా బాగుండేది అనమాట మనసుకి ఆ టైంలో. ఎవరికి ఎవరు ఏమి కారు అని ఆచార్యుల వారు చెప్పారమ్మా, ఇదే భగవాన్ అయితే ఇందరున్నారా అంటారమ్మా అన్నారు. ఇందరున్నారా అంటారమ్మా అంటే తక్కువ నీ అది వండుకోగలుగుతాం మనం.
అవును అవును.
అలాగా భగవాన్ సబ్జెక్ట్ ని ఒక కంపేర్ చేస్తూ అద్భుతంగా మనలో ఇన్కల్కేట్ చేస్తూ అల్టిమేట్ భగవాన్ సబ్జెక్ట్, అల్టిమేట్ భగవాన్ సబ్జెక్ట్ అని చెప్తూ ఏంటంటే ఆత్మేతరం ఏమీ లేదు, బ్రహ్మేతరం ఏమీ లేదు, కనిపించేది వినిపించేది అంత అసత్యము, కనిపించేది వినిపించేది అంత అసత్యం అంటే కళ్ళ ఏదో నాకు వినిపించింది, నా కళ్ళ ఏదో కనిపించింది అని ఇక్కడ ఆనందపడిపోతూ తృప్తిపడిపోతూ ఉన్న మనకి కనిపించేది వినిపించేది అసత్యము అనే వాక్యం చెప్పేస్తున్నారు. అవునా మనం ఆగిపోతున్నామా ఇక్కడ అని మళ్ళీ వెంటనే ఒక జోల్ట్ వచ్చేది అన్నమాట. అమ్మో మనం ఇక్కడ ఆగిపోకూడదు, కనిపించేది వినిపించేది అంత అసత్యం అని చెబుతున్నారు నాన్నగారు. వెంటనే తగులుతుంది అన్నమాట మనకి. అలాగా భగవాన్ సబ్జెక్ట్ ని మెల్లగా ఇన్కల్కేట్ చేస్తూ అంటే ప్రారంభం శాస్త్రం చెప్పింది, ప్రారంభం అనుభవించాలి, ప్రారంభం జ్ఞానికి కూడా అనుభవించాలి అని శాస్త్రాలు రాశాయి. కానీ భగవాన్ తన అనుభవం నుంచి ఖండించారమ్మా, అనుభవించేవాడే లేనప్పుడు అనుభవించేదెవరు అని చెప్పారమ్మా భగవాను. ఇంకా పైగా ఎంత బాగా చెప్తారంటే నాన్నగారు, అమ్మా ఆ భగవాను మనకి అనుభవం ఉన్న ప్రదేశంలోంచి ఎగ్జాంపుల్ ఇస్తారమ్మా, గాఢ నిద్రలోనే నీకు ప్రారంభం లేదు కదా, మనసు అణిగి ఉన్నప్పుడే నీకు ప్రారంభం లేదు, మనసుని నశించిన వాడికి ప్రారంభం ఏమిటి అనేవారు అని అలా మెల్లగా ఇన్కల్కేట్ చేసేవారు మన లోపల భగవాన్ సబ్జెక్ట్ ని.
అవును అవును,
ఎంత ఈజీగా అనమాట. అసలు మామూలుగా అయితే భగవాన్ సబ్జెక్ట్ అనుకోవడం విమాన ప్రయాణం అది. అలాగే మన మనసులు పలచన చేస్తూ మనకి పవిత్రతను కలిగిస్తూ మన ప్రవర్తనలో ఎలా మనం ఉండాలో ఆయన బోధిస్తూ మనకి అందరు చాలా మందికి దేహం నువ్వు కాదు, దేహం నేను అని చెప్పే మనసు నువ్వు కాదు అది అందుతోందమ్మా. భగవాన్ చాలా మంది భక్తులను చూస్తున్నాం కదా, కొత్త భక్తులు కూడా ఉంటున్నారు, వాళ్ళందరికీ దేహం నువ్వు కాదు, దేహం నేను అని చెప్పే మనసు నువ్వు కాదు అని భగవాన్ సబ్జెక్ట్ అందుతోంది. కానీ అక్కడ నిలకడ చెందడానికి వాసనా ప్రక్షాళన ఎలా చేసుకోవాలి వాళ్ళకి క్లారిటీ రావటం లేదమ్మా. ఆ వాసనా ప్రక్షాళన నిత్య జీవితంలో ఎలా చేసుకోవాలి అన్నదే నాన్నగారు సబ్జెక్ట్, హైలైట్ సబ్జెక్ట్.
అవును 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 అండి, అదే మెయిన్, అదే మెయిన్
మెయిన్. వాసనా ప్రక్షాళన అవ్వకుండా భగవాన్ సబ్జెక్ట్ ఓకే, బుద్ధిపరంగా అర్థమైంది, మరి అనుభవంలో మనం నిలకడ చెందాలి అంటే మరి వాసనా ప్రక్షాళన అవ్వాలి కదా. మెయిన్ గా నాన్నగారు బోధిస్తూ వాసనా ప్రక్షాళనం కోసం నీ జీవితం ఎలా ఉండాలి అని అనేక రకమైన ఉదాహరణలు మన నిత్య జీవితంలో మన చుట్టూరే ఉండే ఉదాహరణలు చెబుతూ సంసార జీవితంలో ఉండే కష్టనిష్ఠూరాలు సాధక బాధకాలు అన్ని ఆయనకి బాగా తెలిసి ఉండడం మూలంగా కోర్స్ ఆయన సర్వజ్ఞుడు అయినా అసలు ఉండి ఆయన సంసారంలో మనకు మనలాంటి వాళ్ళకి మన దేహబుద్ధి ఉన్న వాళ్ళకి ఆయన కూడా సంసారంలో ఉన్నాడు కనుక ఆయన చెప్పేది మన సత్యమని కొంచెం విశ్వసించడానికి అవకాశం. భగవాన్ నాయకులు గోచి పెట్టేసుకుని చెప్తే ఏమో మనం నమ్ముతాం నమ్మో మీకు ఏం చేస్తాయి ఆ సంసార కష్టాలు అని చెప్పుకుని అనేయగలం మనం దేహబుద్ధితో. వాళ్ళు సర్వజ్ఞులు అయినప్పటికీ అలాగే రానుగా సంసారంలో ఉండి భార్య బిడ్డలు మనవలు తల్లి తమ్ముళ్ళు స్నేహితులు భక్తులు చిన్న ఓణి వేసే ఫంక్షన్ కూడా కుటుంబంలో అటెండ్ అయ్యేవారు నాన్నగారు, పంచికట్టే ఫంక్షన్ కూడా నాన్నగారు అటెండ్ అయ్యేవారు చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా. అసలు అది బాబోయ్ అసలు అవతార పురుషుడికే సాధ్యం, ఆ అవతార పురుషుడికే సాధ్యం. అలాగా భగవాన్ గురించి ఏమంటారు నాన్నగారు అన్నారట, భగవాన్ని మేము ఎవరో అనిగాడు అన్నారట నాన్నగారితో, భగవాన్ని మేము అవతార పురుషుడిలాగా ఆరాధించలేకపోతున్నాము, రామకృష్ణ పరమహంసని అయితే మేము అవతార పురుషుడిలాగా ఆరాధించగలుగుతున్నాము, భగవాన్ని మేము ఎందుకండి అవతార పురుషుడిలాగా ఆరాధించలేకపోతున్నాము అని నాన్నగారిని ఎవరో అడిగారట. నాన్నగారు ఎంత అద్భుతంగా చెప్పారంటే, వాడు అవతార పురుషుడిలాగా వాడిని మీరు ఆరాధించాలి అంటే వాడు మీకు అందాలి కదా అన్నారు, వాడు మీకు అందాలి కదా, ఇంకా పైగా మనతో కలుపుకుని వాడు మీకు అందడు నాకు అందడు తను కలుపుకుంటారు అజ్ఞానంతో కలిపేసి మాట్లాడతారు నాన్నగారు, దేవుడితో సమానంగా మాట్లాడతారు తను కూడా మనకి చనువు
రావాలి ఎప్పుడు కూడా మనమని ఆయనతో మనల్ని కలిపేవారు అంటే
కలుపుకునే మాట్లాడేవారు
అంటే ఆయన గొప్ప ఆయన మనం తక్కువ అనే భావన అదే అండి. ఒక జ్ఞానికి అజ్ఞానికి ఉన్న వ్యత్యాసం అంటే ఆయన లోపల ఓన్లీ జ్ఞానము ప్రేమ దయ రెండోది ఉండదు కాబట్టి అది తప్ప ఇంకేమి వాళ్ళకి అంటే ఇతరత్రా కనిపించదు కదా అంచేత అలాగే మనల్ని చూడడం వల్ల కూడా అంటే అందుకే అండి ఇప్పుడు పిల్లల్ని అప్బ్రింగింగ్ అప్పుడు కూడా మనం పాజిటివ్ గా మంచిగా ప్రేమగా చెప్పిన దానికి పనిష్ చేసి చెప్పిన దానికి చాలా వ్యత్యాసం ఉంటుంది.
అవునమ్మా అవునమ్మా,
అది అంటే అదొక ఆర్ట్ అంటే అంటే ఇంకా జ్ఞానం అది ఇంకా జ్ఞానం ఇంకా ఎక్స్ట్రీమ్ స్టేట్ అనుకోండి, అసలు విడిగా కూడా మనకి ఎంతో కొంత దయా ప్రేమ సత్వగుణం లేకుండా ఒకరిని మనం కొంచెం అంటే మార్పు చెందాలి అంటే కనుక మనం చెప్పే మాటలో పవిత్రత ఉండాలి, మన ప్రవర్తనలో పవిత్రత ఉండాలి, అంటే శుద్ధి ఉండాలి, నిగ్రహం ఉండాలంటే, ఇంద్రియ మనో నిగ్రహం లేకుండా మనం ఒక మాట మాట్లాడినా ఎదుటివాడి మీద దాని ప్రభావం ఉండదు. సో ఐ మీన్ అదే అంటే యాక్చువల్ గా నాన్నగారు మీ ప్రిపేర్ చేసిన టీచర్స్ కూడా అది చాలా జాగ్రత్తగా ప్రిపేర్ చేస్తూ వచ్చారు. అంటే అలా అందరం అంటే చెప్పేవాళ్ళు ఎస్పెషలీ చెప్పేవాళ్ళకి ఇవన్నీ ఉండాలి
అంటే బాగా ట్రైనింగ్ ఇచ్చారమ్మా. అంటే మనం కరెక్ట్ గా నాన్నగారు సబ్జెక్ట్ గురించి రెగ్యులర్ గా వింటూ మనం ఒక వాక్యాన్ని జీవించడం కోసం, ఒక్క వాక్యాన్ని జీవించడం కోసం చిన్న ప్రయత్నం మనం సిన్సియర్ గా చేస్తూ ఉంటే ఆయన అనుగ్రహం అలా ఆజ్యధారలాగా వస్తూనే ఉంటుందమ్మా.
అదే అదే అవును,
నిరంతరంగా ప్రవహిస్తూ ఉంటుంది ఆయన అనుగ్రహం. మాత్రం మనం చిన్న ప్రయత్నం ఒక్క వాక్యాన్ని మననం చేసుకుంటూ ఆ ఒక్క వాక్యాన్ని జీవించడానికి చిన్న ప్రయత్నం, యథాశక్తి మనం ప్రయత్నం చేస్తూ గురువు మీద విశ్వాసం చెదరకుండా మనం ఉన్నాము అంటే ఆ స్మరణ అలా కొనసాగుతుంది, ఆయన అనుగ్రహం కూడా కొనసాగుతుందమ్మా.
అవును అవును అంటే అవును.
అందుకని భగవాన్ ఎంత బాగా చెప్పారంటే వాడు వాడిని అవతార పురుషుడు వాడిని అంటారు కదా భగవాన్ని నాన్నగారు. అందుకని నాన్నగారు చెప్పినట్టుగానే వచ్చేస్తాయి మా వర్డింగ్స్, జస్ట్ నాన్నగారు చెప్పినట్టుగా. అందుకని మనం భగవాన్ వాడు అని అలా అనలేము, కానీ నాన్నగారి వర్డింగ్స్ అలాగే యాజ్ చేసి మాట్లాడడంలో అలా వస్తుంది అన్నమాట. ఆయన్ని క్షమించండి, అలా ఏదైనా పొరపాటు ఉంటే క్షమించండి. నాన్నగారు మీరు చెప్తున్నప్పుడు మా తప్పులు ఒప్పులుగా భావించమని చెప్పేయండి అమ్మా, అన్ని ట్రైనింగ్ ఇచ్చేసారు.
అదే
మా తప్పులు ఒప్పులుగా భావించమని చెప్పేసేయండి అమ్మా ముందరే అని అన్ని కాసులు
చెప్పేవారు. అవును
చెప్పేవారు. పైగా ఇంకా ఇంకోటి చెప్పారు, అమ్మ వంకాయ ముక్కలు తరుగుతున్నామంటే పుచ్చొచ్చింది అనుకో, దాంతో గొడవ పెట్టుకోం కదా, పక్కన పెట్టేస్తాము, మంచి ముక్కలే వాడుకుంటాం కదా. అలాగే మా మాటల్లో పుచ్చి ముక్కలు ఏమైనా ఉన్నాయంటే పక్కన పెట్టేయండి, మీరు పొడిపొచ్చే మాటలే వాడుకోండి అని చెప్పేయండి అమ్మ అని నాన్నగారు చెప్పేవారు. అలాగే అమ్మ పుచ్చి ముక్కలు పక్కన పెట్టండి అమ్మా, మంచి ముక్కలు వాడుకోండి. అలాగా అదేమిటి వాడు మీకు అవతార పురుషుడుగా వాడిని మీరు ఆరాధించాలి అంటే వాడు మీకు అందాలి కదా, వాడు మీకు అందడు నాకు అందడు, వాడు అవతార పురుషుడి కంటే ఎబో స్థాయి, అవతార పురుషుడి కంటే ఎబో స్థాయి, ఎబో స్థాయి నిష్ప్రపంచ స్థితి.
అంటే అంటే రాజేశ్వర అంటే ఇక్కడ కూడా అంటే అవతార పురుషుడు కన్నా గొప్ప అనడానికి కూడా రీజన్ ఏంటి అంటే వాళ్ళు అంటే అవతార పురుషులుగా ఇప్పుడు కృష్ణుడు ఉన్నాడు, మహిమలు చేశాడు కదా, ఇప్పుడు గోవర్ధన పర్వతం పెట్టాడు, కాళీ మద్దను చేశాడు, అలా చాలా చాలా మహిమలు కదా చిన్నప్పటి నుంచి, అంటే పుట్టడమే అదే యమునా నది దారిస్తే వాడిని తీసుకెళ్లడం, అలా చాలా మహిమలు జరిగినవి. రాముడు కొంచెం మనిషిలా జీవించి ధర్మంగా జీవించి ఒక మనిషి రూపంలో ఉండి భగవంతుడు మనిషి పడ్డ కష్టాల కన్నా ఎక్కువ పడి ధర్మావతారం కింద, అలా అవతార పురుషులకి ఒక టాస్క్ అంటే ఈ డెమన్ డిస్ట్రక్షన్ అంటే ఈ ఇవిల్ని ఎరేజ్ చేయడానికి వాళ్ళు భూమి మీద పుట్టడం జరిగింది కదా. అయితే ఇక్కడ అంటే బ్యూటీ ఏంటంటే అంటే అవతార పురుషులు అవతార పురుషులు అయినా ఒక జ్ఞానిని ఎక్కువ హైలైట్ చేసి ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది అంటే ఆ ఇవిల్లో ఇవిల్ కూడా ఆయన ఎప్పుడూ ఆ దృక్పథం ఉండదు అసలు జ్ఞానికి, వాళ్ళు ధర్మ సంస్థాపన కోసం వస్తారు కాబట్టి ఆ ఈవిల్ కనిపించేదాన్ని ఆ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం చంపుకుని వెళ్ళిపోతారు. అదే ఒక జ్ఞానికి అసలు అజ్ఞాని కనపడ్డు, ఈ కామక్రోధాలు కనపడవు, రాగద్వేషాలు కనపడవు, ఈ వాళ్ళలో ఉన్న చెడు కనపడదు. ఇప్పుడు భగవాన్ దగ్గరికి ఒక ఆయన వచ్చి ఒక భక్తుడు వచ్చి భగవాను ఇలాగా క్రూరుడు, అరుణాచలంలో ఒక క్రూరుడు, హింస అంటే సునాయాసంగా 4-5 హత్యలు రోజుకు చేసేయగలడు, అంటే అటువంటి దుష్టుడు మరణిస్తే వచ్చి భగవాను అమ్మయ్య కొంచెం ఈ టౌన్కి రిలీఫ్ వచ్చింది ఇప్పుడు, ఇలాగా సునాయాసంగా మనం మంచినీళ్ళు తాగినట్టుగా ఆ మర్దర్లు చేసే మనిషి ఈరోజు మరణించాడు అని చెప్తాడనమాట. చెప్పినప్పుడు భగవాను ఒక నిమిషం ఏమీ మౌనం వహించి తనలో కూడా ఒక మంచి గుణం ఉంది అని చెప్పారంట. అప్పుడు ఇతను అన్నాడంట, అసలు ఇంక ఈ వీడిలో మీరు ఇంకా మంచి గుణం అని చూపించడానికంటూ ఏమీ లేదు భగవాన్ అన్నాడంట. మీరు ఇంక మంచి గుణం అనేది చూపించడానికి అతను అసలు ఏమీ లేదు, ఇంక అసలు మీకేమీ లేదు ఆస్కారం అన్నాడంట. అప్పుడు వాడికి లోపల శుచి లేకపోయినా బాహ్య శుచి ఉంది, 3-4 సార్లు స్నానం చేసేవాడు అన్నారంట. అంటే శుభ్రంగా స్నానం చేసుకుని చాలా నీట్ వస్త్రాలు అంటే శ్వేత వస్త్రాలు ధరించేవాడు, వాడిలో కూడా మంచి గుణం ఉంది అన్నారంట. అలా ఒక జ్ఞాని మంచి తప్ప ఎదుటి వాళ్ళు చెడు చూడడం కానీ చెడు మెన్షన్ చేయడం కానీ దాన్ని అంటే ఉందని పాయింట్అవుట్ చేయడం కానీ ఉండదాంటి, అసలు విచిత్రం పాయింట్అవుట్ చేయకపోవడమే కాకుండా వాడిలో ఆ సంస్కారము ఆ దుష్ట సంస్కారం లేకపోతే ఆ చెడుగుణము ఉంది అనేది వాడికి చాలా సటిల్ గా ఉదాహరణ ద్వారా లేకపోతే ఇండైరెక్ట్ గా వాడికి చూపించి ఆ చూపించింది అది చెడు అని వాడికి తెలిసేలా చేసి ఆ చెడులో నుంచి మనం బయటికి రావాలి, ఇది మన బంధానికి కారణమవుతోంది, ఇది మన దుఃఖానికి కారణమవుతోంది, ఇది మన క్షోభకి కారణమవుతోంది, ఇది మన పునర్జన్మకి కారణమవుతోంది, దీనిలోంచి విడుదల అవ్వాలి అనే కాంక్ష కలగజేసి అందులోంచి విడుదల అవ్వడానికి శక్తినిచ్చి వాళ్ళని జ్ఞానవంతుల్ని చేద్దామని చూస్తాడంటే ఒక జ్ఞాని. అంచేత ఆ జ్ఞాని రోల్ ఈజ్ మచ్ మోర్ సుపీరియర్, ఎందుకంటే దుష్టుల్ని కూడా జ్ఞానుల్ని చేసే ప్రక్రియలో ఉంటారు వీళ్ళు. సో అంటే అటువంటి గురువు మన జీవితంలోకి వచ్చి ఆ లోపల ఉన్న చెడునంతా సంహారం చేసి అంటే లోపల అజ్ఞానం అనే చెడునంతా సంహారం చేసి మనల్ని జ్ఞానవంతుల్ని చేసి జ్ఞానం వైపు నడిపించి ఆ సింహాసనం మీద మనల్ని కూర్చోపెడదాము అనే అంటే ఇంతకు మించిన ప్రేమ కానీ ఇంతకు మించిన దయ కానీ ఆ మన మనం ఇక చూడాలంటే సృష్టిలో లేదు, ఇంకా చూడడానికి లేదు. అందుకే నిలబడగలుగుతామండి, లేకపోతే అసలు ఇంత అట్రాక్షన్స్ ఇన్ని డిస్ట్రాక్షన్స్ ప్రపంచంలో పెట్టుకుని ఇంత ఒడిదుడుకులు ఉన్న మాయ అంటే అంటే రకరకాల విభిన్నంగా ఉంటుంది కదా మాయ, మాయ అంటకుండా మనం ఉండగలుగుతున్నాం అంటే మహత్తరమైన పర్సనాలిటీ మహత్తరమైన జ్ఞాని ఒక భూమి మీదకి రావడమే కాకుండా మనల్ని దగ్గర పెట్టుకుని మనల్ని మెల్లమెల్లగా మనల్ని ట్రైనింగ్ ఇచ్చి ప్రోత్సహించి చెడు వైపు మన తల తిప్పకుండా మనలో ఉన్న చెడు మాలిన్యాన్ని అది నువ్వు కాదు అది తీసేసుకుంటే ఏమీ లేదు అది అది ఉంది అని దాని బలం ఇచ్చి దాంతో జీవిస్తున్నామలో నీకు కష్టము ఇబ్బంది అనిపిస్తోంది, అదే గనక కృషి చేయగా 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 నీకు సహజం అయిపోయి నీకు అది వాలుగాల్లో సైకిల్ తొక్కినట్టుగా ఉంటుంది, బహుజన్మల కృషి అన్నారు కదా. సో నీ కృషిలో నువ్వు లోపం లేకుండా చూసుకో. చెప్పండి ఆంటీ.
అందుకని అవతార పురుషుడు కంటే చాలా అబౌ స్థాయి అమ్మా భగవాన్ ది నిష్ప్రపంచ స్థితి. అందుకని అన్నారట ఫోన్లేండి, ఆయన అందడు మీకు అందడు నాకు అందడు, ఆయన చాలా అబౌ స్థాయిలో ఉన్నారు, మీకు అందిన రొబ్బ పట్టుకుని ఆరాధించి తరించండి అన్నారు వాళ్ళని. అంటే రామకృష్ణుడు అందుతున్నారు అన్నారు కదా, అంటే మీ అందిన రొబ్బ పట్టుకుని ఆరాధించి తరించండి, ఆయన చాలా సిదారు కొమ్మలో ఉన్నాడు, ఆయన అందరికీ అందడు అని భగవాన్ వైభవాన్ని నాన్నగారు చాలా అద్భుతంగా చెప్తూ భగవాను ఏంటిది అమ్మా శాస్త్రాన్ని ఖండించాడమ్మా, ప్రారంభం అనుభవించక్కలేదు, అనుభవించేవాడే లేనప్పుడు అనుభవించేదెవరు అని తన అనుభవంలోంచి శాస్త్రాన్ని ఖండించాడమ్మా భగవాను. పైగా అన్నారమ్మా దశరథ మహారాజు మరణిస్తే ముగ్గురు భార్యలకి వైధవ్యం వస్తుందా, ముగ్గురికి రా ఒకడు ఎవరైనా వైధవ్యం లేకుండా ఉండగలరా అని అన్నారు అని ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు. కనుక మూడు కర్మలు ప్రారంభ కర్మ కూడా అనుభవించనక్కరలేదు అని భగవాన్ చెప్పారు అని వెంటనే కంపారిటివ్ గా అద్భుతంగా మనకు అర్థం అయ్యేలాగా ఆచంకరాచార్య వారు కూడా అద్వైత మార్గం చెప్పారమ్మా, ఆయనకి శాస్త్రం ఉంది, ఆయన శాస్త్రాన్ని వరకు ఇదే విషయాన్ని ఇంకా అద్భుతంగా చెప్పారమ్మా ఆచంకరాచార్య వారు. అంటే విడిచిపెట్టేసిన బాణం ప్రారంభము అది తగిలి తీరుతుంది, విడిచిపెట్టేసిన బాణం విడిచిపెట్టిన డైరెక్షన్ లో అని జ్ఞాని జ్ఞాని శరీరం జ్ఞాని కూడా ప్రారంభాన్ని అనుభవించాలి అని శాస్త్రం రాస్తే ఆదిశంకరాచార్య వారు అన్నారట మరి మనం విడిచిపెట్టేసిన బాణమే ప్రారంభము, కానీ మన గాఢ నిద్రలో ఉన్నామనుకోండి, మన చేతి మీద నుంచి ఒక పాము పాకి వెళ్ళింది అనుకోండి, పాము పాకడం అనేది సత్యం పాకింది, నిజంగానే పాకింది, కానీ మనకి తెలియదు కదా, గాఢ నిద్రలో ఉన్నప్పుడు పాము పాకి వెళ్ళిన సంగతి మనకి తెలియదు కదా. అలాగా ఆయన జ్ఞానికి ప్రారంభం వస్తుంది కానీ ఆయన్ని తాకదు, విడిచిపెట్టేసిన బాణం అయినా తాకిస్తుంది కానీ ఆయనకి తెలియదు తాకినట్టు కూడా అని శాస్త్రాన్ని వాడుకుని చెప్పారమ్మా ఆదిశంకరాచార్య. ఇలా కంపేర్ చేసి చెప్పడం నాన్నగారికి ఇంక అసలు ఆయనకి ఆయన శాఖ ఇలా మెల్లగా కంపేర్ చేస్తూ మనల్ని స్థిరపరిచేసేవారు నాన్నగారు. ఆ తర్వాత మాయ, మాయ అంటే ఇదేను మళ్ళీ భారతంలో కూడా వేదవ్యాస మహర్షిని కూడా సవరించారమ్మా భగవాను. వేదవ్యాస మహర్షి యక్ష ప్రశ్నలలో అదేంటిది అన్నిటికంటే వింతైన విషయం ఏమిటి అని యక్షుడు ధర్మరాజుని అడుగుతాడు. అడిగితే ప్రతి మనిషి ఎదుర్కొండా ప్రతి మనిషి చచ్చిపోవడం చూస్తూనే ఉంటాడు, ప్రతి మనిషి చచ్చిపోవడం చూస్తూ ఈ చావు నా దాకా రాదు అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటాడు, ఇంతకంటే వింత ఏముంది అంటాడు ధర్మరాజు. అంటే అవును అది కరెక్టే, ప్రపంచంలో వింత అదే అని యక్షుడు ఒప్పుకున్నాడు అని రాశారట భారతంలో. భగవాన్ ఖండించారట, అదేమిటది వాడు చావులేని సద్వస్తు అయి ఉన్నాడు, చావు నన్ను తాకదు అని వాడు అనుకోవడం సహజమే కానీ వింత ఏముంది అన్నారట భగవాన్. అది సహజమే కానీ వింత ఏముంది దాంట్లో, వింత అని వింత అని ఒప్పుకుంటాడేమిటి యక్షుడు, అలా రాశారేమిటి భారతంలో అని భారతాన్ని కూడా భగవాన్ సవరించారమ్మా తన అనుభవంలోంచి. చావని సద్వస్తు తానే ఉన్నాడు కనుక చావు నన్ను తాకదు అని ప్రవర్తించడం సహజము, స్వరూపానికి సహజము అని. అంటే ఆయన స్థాయిలోంచి ఆయన మాట్లాడారు, ఆయన స్థాయి భగవాన్ స్థాయిలోంచి అంటే కరెక్ట్ చేశారు అక్కడ, అది వింత కాదు సహజము అని. అలాంటి ధర్మ సూక్ష్మాలు నాన్నగారు చెప్పడంలో అసలు ఇంకసలు మనం
అంటే ఉండదు అంటే ఒక విషయం. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు నారదుడు 64 విద్యలు క్షుణ్ణంగా పఠనం చేయడమే కాకుండా అది ఆయన వంట పట్టేసి అన్ని శాస్త్రాలు అన్ని వేదాలు అన్ని ఉపనిషత్తులు అన్ని విద్యలు తెలిసి నాకు ఇంకా దుఃఖం పోవడం లేదు. అంటే నాకింకా శాంతి, అంటే నాకింకా శాంతి వచ్చి వరించట్లేదు, నేను నాకింకా దుఃఖం వస్తోంది, నేను ఇంకా విడుదల అవ్వలేదని తెలుస్తోంది నాకు అని సనత్ కుమారుణ్ణి అడిగితే అప్పుడు సనత్ కుమారుడు అంటాడు, ఎక్కడైతే సుఖం ఉందో, ఎక్కడైతే శాంతి ఉందో, ఎక్కడ మాత్రమే శాంతి ఉందో ఆ స్థానం పొందకుండా నువ్వు ఎన్ని చదివినా అది వృధా. అంటే ఆ లోపల ఉన్న వస్తువు పొందాలి, పొందితే తప్ప నీకు శాంతి. అంటే అది అక్కడ ఉందని తెలియడానికి శాస్త్రం, అది ఇలా ఉంది అని తెలియడానికి శాస్త్రం, కానీ అనుభవేక వైద్యం అయితేనే నీకు శాంతి. సో ఆ శాంతి పొందడానికి కేవలం విద్య అభ్యసించడమే కాకుండా అది ఇంప్లిమెంటేషన్, ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్. అంటే మీరన్నట్టు వాసనక్షయం మనకి ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ లేకపోతే వాసనక్షయం అవ్వదు, చెందలేము. కరెక్ట్. అందుకే ఇక్కడే మన సబ్జెక్ట్ మనం అంటే వంట పట్టింది అని చెప్పడానికి ఏంటంటే అదే నాన్నగారు అంటూ ఉంటారు కదా, బాహ్య ఒత్తిళ్ళు లోపల ఒత్తిళ్ళు ఈ రెండు ఒత్తిళ్ళలో నుంచి నువ్వు విడుదలయ్యి ముళ్ళులోంచి నువ్వు ఎంతో కొంత బయటకు వచ్చి అంతర్దృష్టి కలిగితే తప్ప నీకు ఆత్మాకారం ఎలాగా అది ఎలా సాధ్యం. సో నువ్వు అసలు అంటే ఈ రాగద్వేషాలు కామక్రోధాలు ఈ మంచి చెడులు అంటే ఈ ఎవరేమనుకుంటారు లేకపోతే ఎవరేమంటారు లేకపోతే పొగడ్తా విమర్శ డిఫరెన్స్ దానికి పొంగిపోవడం దీనికి కృంగిపోవడం అంటే ఇన్ని ఇంత ద్వైతం ఇంత అజ్ఞానం ఇంత రాగద్వేషాలు అంటే అన్ని అంటే ఇవన్నీ ఉండగా నీకు ఒత్తిళ్ళు సహజం. ఈ ఒత్తిడి నుంచి నువ్వు విడుదలవ్వి అసలు ముందు ఈ బాహ్య అంతర్ ఒత్తిళ్ళు నుంచి నువ్వు ఎంతో కొంత మెల్లమెల్లగా విడుదలయ్యి అది పల్చబడి ఇప్పుడు రక్తం పల్చగా ఉంటే శరీరం అంతా బాగా సప్లై వెళ్తుంది, అంటే థిన్ బ్లడ్ థిన్గా ఉంటే మనకి అన్ని పార్ట్స్కి సమానంగా వెళ్ళి ఆరోగ్యంగా ఉంటాము. అదే మనం ఆహారం ఈ ఫ్యాటీ ఫుడ్స్ ఎక్కువ తినేస్తే అది మందం అయ్యి అది సరిగ్గా వెళ్లకుండా అక్కడక్కడ ఈ ఫ్యాట్ అక్యుములేషన్ అయ్యి క్లాత్స్ ఫామ్ అయ్యి మనకి అనారోగ్యం క్రియేట్ చేస్తూ ఉంటుంది. అలా మనసు పల్చబడే కొలది మనం చైతన్యవంతులు అవుతాం కాబట్టి ఆ పల్చబడడానికి ఏదైతే సహకరిస్తుందో అది మనం ఫాలో అవ్వాలి జీవితంలో. అంటే ఇప్పుడు ఆహార నియమం ఒకటి చెప్పారనుకోండి అంటే అది ఊరికే చెప్పలేదు మనం, ఆ సాత్విక ఆహారం మితంగా తీసుకుని అంటే అంటే 50% ఫుడ్ వల్ల అంటే మన బాడీ మైండ్ ఫుడ్డే తయారు చేస్తుంది. సో ఏ రకమైన ఫుడ్ తీసుకుంటే మనకి మానసిక శారీరక ఆరోగ్యం ఉంటుందో చూసుకుంటూ అంటే మాటలు మనం ఎలా మాట్లాడాలి, ఎటువంటి తలంపులు మనకు ఉండాలి, ఎటువంటి స్నేహాలు మనం చెయ్యాలి, ఎటువంటి చెయ్యకూడదు, ఈ క్రమశిక్షణ జీవితంలో ఒక క్రమశిక్షణ, ఈ రాగద్వేషాల నుంచి ఎంతో కొంత విడుదలవుతూ ఒత్తిళ్లు తగ్గించుకుంటూ వెళ్ళవలసిందే ఎందుకంటే ఒత్తిడి ఉండగా బాహ్య దృష్టి తప్ప అంతర్దృష్టి రాదండి. అందుకే ప్రెషర్స్ ఫ్రమ్ అవుట్ సైడ్, ప్రెషర్స్ ఫ్రమ్ ఇన్సైడ్, ఈ రెండు మనం అంటే మన బిహేవియర్ కరెక్ట్ గా ఉండి మన మాట సంస్కారవంతంగా ఉంది అంటే అప్పుడు మనకి బయట నుంచి వచ్చే తిప్పలు కూడా తగ్గుతాయి. అంటే మన మాట, మన మన ప్రవర్తన, మన అంటే అందుకే కోపం వచ్చినప్పుడు నువ్వు మాట్లాడకు, కొంతసేపు ఆగు, ఆ కోపం నీకు తగ్గిన తర్వాత నీ మాటలో తేడా రాకపోతే అప్పుడు ఎదుటి వాళ్ళ నుంచి రెస్పాన్స్ కూడా నీకు ప్రియంగా ఉంటుంది. సో చాలా చాలా క్రమశిక్షణ అవసరం అండి జీవితానికి. అంటే ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేస్తే మన హృదయంలో లోతులు పెరుగుతూ ఉంటే మన సంస్కారవంతం అయ్యే కొలది మనకి ఒత్తిడి తగ్గుతూ వస్తుంది. అంటే ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతూ వస్తాం అన్నమాట. చెప్పండి.
తెలియకుండానే భగవాన్ అంటారు కదా, నువ్వేదిగా ఉన్నావో అది కలుపుకుంటూ ఉంటే కానిది కురుపు మీద పక్కలాగా రాలిపోతుంది అంటారు. ఆ కానిది రాలిపోవడం అంటే దేహబుద్ధి తగ్గడమే. మన నాన్నగారు చుట్టూ తిరిగాము, సబ్జెక్ట్ ఎంజాయ్ చేశాము, ఆయన సన్నిధిలో మన మనసు ఆయన అధీనం చేసుకునేవారు, అది మన కూడా మనం అది కూడా పెద్దగా గుర్తించే వాళ్ళం కాదు. కానీ కొంతకాలం అయిన తర్వాత ఒక 10 ఏళ్ళు అంటే 4 తడిపడకకి ఒక 10 ఏళ్ళు అయిన తర్వాత ఏంటి మన రాగద్వేషాలు తగ్గాయే, పూర్వంలాగా కోపం రావటం లేదే, పూర్వంలాగా ఎవరన్నా అవమానిస్తే బాధపడడం తగ్గిందే, భయం తగ్గిందే, ఊహించేసుకుని భయపడ్డాం అని గమనించుకుని సడన్ గా వెనక్కి తిరిగి గమనించుకునేటప్పటికీ మనసుని చాలా ఆశ్చర్యం కలిగింది. అప్పుడు నాన్నగారు గురువు గురించి చెప్తున్న మాటలు వింటుంటే ఇదే కదా అయ్య బాబాయ్, మనం ఏం చేసాం ప్రయత్నం ఏమీ చేయలేదు, ఆ గురువు స్మరణ, ఆ గురువు వాక్యాలు వినడం, గురువు వాక్యాలు ఎంత ఇష్టం కూడా ఆయనే కలగజేశారు, జస్ట్ సబ్జెక్ట్ అంటిపెట్టుకుని ఉన్నాం అంతే. ఆ సబ్జెక్ట్ కూడా చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం, చాలా ఎంజాయ్ చేసి ఎవరితోటైనా చుట్టాలతో మాట్లాడడం కంటే కూడా సబ్జెక్ట్ వినడం ఎక్కువ ఇష్టంగా అనిపించేసేది. భగవంతుడు దయ, నాన్నగారు దయ, అలా చెప్తారు నాన్నగారు. నాన్నగారు ఒకసారి ఒక భక్తులు అడిగారు, నాన్నగారు నేను మీ సబ్జెక్ట్ మీరు రాసిన వస్తే చదువుకోగలుగుతున్నాను, నేను వేరే పుస్తకాలు ఏమి పెద్దగా చదవలేకపోతున్నాను. లీల గారు కూడా అన్నారు కదా నేను రామాయణం చదవలేకపోతున్నానని, మీ మాటలే నాకు ధైర్యాన్ని ఇస్తున్నాయి, మీ మాటలే నాకు శాంతిగా జీవించడానికి, సమస్యల్ని ఎదుర్కోవడానికి, సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి మీ మాటలు నాకు ఎక్కువ ఉపయోగపడుతున్నాయి నాన్నగారు రామాయణం కంటే అని అన్నారు లీల గారు. అలాగా నాన్నగారి మాటలు మీ మాటలే బాగుంటున్నాయి నాన్నగారు, వేరే పుస్తకాలు ఏమి ఇష్టం లేక కాదు నాన్నగారు, అంత చదవలేకపోతున్నాను నేను అంటే నాన్నగారు ఎంత అద్భుతంగా చెప్పారంటే, అమ్మా మనం ప్రసంగాల్లో చెప్పే మాటలు చిటారు కొమ్మమ్మా, అల్టిమేట్ వర్డ్ ఏమిటి చిటారు కొమ్మ, మళ్ళీ చెప్పించాడు అన్నమాట చిటారు కొమ్మ. అదేమిటి, మిగిలిన పుస్తకాలన్నీ నేచర్ ప్యూర్ ఫుడ్ లాగా చప్పగా ఉంటాయమ్మా, అంటే న్యూట్రిషన్ సరిపోతుంది, భావరోగం నుంచి విడుదల పొందుతావు కానీ రుచిగా ఉండదు.
అదే
ఎంత మాటిస్తానంటే నాన్నగారు, నేను అరుగు మీదే ఉన్నాను ఆ రోజు, అయ్య బాబు రాస్తున్నాను ఎంత అద్భుతం అంటే, అమ్మా నేసిక్కి ఫుడ్ లాగా చప్పగా ఉంటాయమ్మా వేరేవన్నీ, మనం ప్రసంగాల్లో చెప్పే వాక్యాలు అల్టిమేట్ వాక్యం అమ్మా, ఎందుకంటే చైతన్యంలో ఇంకా ముందుకు వెళ్దాము అంటే ఇంకా లేదుగా అన్నారు నాన్నగారు.
బ్యూటిఫుల్ బ్యూటిఫుల్,
నేను రాసుకున్నానమ్మా అరుగు మీద ఉన్నాను ఆ రోజు, నీ చైతన్యంలో ఇంకా ముందుకెళ్దామంటే ఇంకా లేదుగా, అంత రుచికరంగా ఒక ఉపన్యాసంలో చెప్పింది, ఎందుకంటే మన ఉపన్యాసాలు ఒక దాంట్లో చెప్పింది కోణం నుంచి ఇంకో దాంట్లో చెప్పమమ్మా రిపీట్ చేయమన్నారు
నాన్నగారు. సూపర్ అంటే అన్ని వేల ఉపన్యాసాలలో ఏ ఉపన్యాసం అదే
అంతే అంతే,
దేనికున్న ప్రాముఖ్యత దాందే
అంతే,
అంటే ఒక చైతన్యం గురించి అన్ని కోణాలలో అంత వికసించేలాగా, అంత మనస్సు వికసించేలాగా, అంటే మన లోపలున్న అన్ని ముళ్ళు తెగిపోయేలాగా ఎంత అద్భుతమైన బోధ చేశారంటే గురుగారు. అసలు అంటే నా భూతో నా భవిష్యత్ అంటారు చూడండి, అంటే ఇప్పుడు ఏదో 1-2 ఉదాహరణలు ఇచ్చి చెప్పింది చెప్పగలం కానీ అంటే అంతలా, అంటే అందుకే ఆకాశ గంగ అంటే, అంటే ఒక జ్ఞానంలో నుంచి వచ్చే ప్రవాహం, అంటే ఈశ్వరుల్లో నుంచి వచ్చే ప్రవాహం ఎక్కడ ఎవర్ ఫ్రెష్ ఎవర్ ఫ్రెష్ మోర్ అండ్ మోర్ జాయ్ఫుల్ అంటారు చూడండి, అలా దేనికదే సాట్లేదు అనమాట. ఇంకా
బోధ విశ్వరూపం,
అవును అవును, విశ్వరూపం బోధ విశ్వరూపం
బోధ విశ్వరూపం 400 కోట్ల జనాభాకి ఒక అన్ని కలిపి 400 కోట్లు ఇంకా ఎన్నో వాసనలు ఉన్నప్పటికీ కూడా ప్రతి ఆ వాసన నుంచి విడుదల పొందడానికి కావాల్సిన సబ్జెక్ట్ నాగ సబ్జెక్ట్ లో ఉందమ్మా. ఏ వాసన అయినా తీసుకోరు, ఎవరి బలహీనతైనా తీసుకో, ఎవరి వేదనైనా తీసుకో, ఏది ఏ వాసన అయినప్పటికీ కూడా బయటికి రావడానికి అందరు వాక్యం చెప్పారు, వాక్యం చెప్పారు. ఏ జీవ లక్షణం నుంచి విడుదల పొందాలి అన్న అన్ని కొనాలి. అందుకనే లాస్ట్ లో మీరు నాన్నగారు వాళ్ళ దీపం వెళ్దామంటే బోధించవలసినంతా బోధించేశానమ్మా, ఇంకా బోధించకుండా విడిచిపెట్టిందంటే ఏమీ లేదు అని అన్నారు
చెప్పారు. అవునండి అవును, ఇంకా బోధించవలసిందంటూ ఏమీ లేదు, మనం చెప్పాల్సిందంతా చెప్పాం, చేయాల్సిందంతా చేసేసామన్నారు.
చేసేసాం, విడిచిపెట్టకుండా చెప్పేస్తామమ్మా బోధన. చెప్పవలసినంత ఏమి లేకుండా విడిచిపెట్టకుండా చెప్పేస్తాం.
అవును అవును, అంటే సంపూర్ణం అంటే సంపూర్ణంగా
సంపూర్ణ
అయితే అయితే ఇంకా ఇంకా అంటే బోధ పట్ల ఆయనకున్న ఆపేక్ష ఎటువంటివి అంటే అంటే ఆ బోధ అంటే ప్రాణం కింద ఉండేవారంటే. ఎందుకు అంటే బోధలో మిమ్మల్ని విడుదల చేసేయాలని, అంటే
అంటే
ఆ మాట ద్వారా మీరు మీ అజ్ఞానం నుంచి విడుదలైపోవాలి. అందుకే జస్ట్ అర్థం చేసుకోండి, కుప్పి గంతులు అక్కర్లేదు, మీరు ఈ ఫిజికల్ ఎక్సర్సైజులని యోగాలని ఆరోగ్యం కావాలంటే నువ్వు చేసుకో, అది కాదు ఇక్కడ. నువ్వు కరెక్ట్ అండర్స్టాండింగ్ చేసుకుంటే నువ్వు అజ్ఞానం నుంచి విడుదల అయిపోతావు, నీకు సునాయాసంగా తిప్పలు లేకుండా. అవును,
మాయ గురించి భగవాన్ అంటే నాన్నగారు చెప్తేనమ్మా, భగవాన్ చెప్పారు, నాన్నగారు చెప్తేనే మనకి ఇవన్నీ తెలుస్తాయి. ఎందుకంటే ఇవన్నీ చాలా వరకు పుస్తకాలలో ఉండవు నాన్నగారు చెప్పినవి. చాలా వేరుగా వేరేవి కూడా చాలా చెప్పేవారు నాన్నగారు. ఒక ఫారినరు వచ్చి మాయ అంటే ఏంటి భగవాన్, మాయ అంటే ఏంటి భగవాన్ అని అడుగుతున్నాడట. మాయ అంటే ఏంటి భగవాన్, మాయ అంటే ఏంటి భగవాన్ అంటే భగవాను గోడ మెరుగమ్మా, ఒకసారి భగవాన్ కంటే మాట్లాడలేదమ్మా, 3 రోజులు అయిందమ్మా, వాడు రోజు అడుగుతున్నాడు మాయ అంటే ఏమిటి, మాయ అంటే ఏమిటి అని. భగవాన్ మాట్లాడలేదట, మాట్లాడకపోయినప్పటికీ ఆ రోజున 4వ రోజున బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఇండియా భగవాన్ దర్శించుకోవడం కోసం వచ్చారట. ఆయన భగవాన్ ఆయనకి భక్తుడు, భగవాన్ భక్తుడు ఆయనకి. సరే భగవాన్ దర్శించుకోవడం, ఆయన ప్రెసిడెంట్ కదా, సరే అందరూ ఆహ్వానించి తీసుకొచ్చారు, ఆయన కూర్చోబెట్టారు. ఆయన కాసేపు 1 గంట సేపు ఏమి మరి ఏమైనా మాట్లాడారేమో తెలియదు కానీ కాసేపు కూర్చుని, ఆయన చాలా బిజీ మనిషి కనుక ఆయన 1 గంట 40 నిమిషాలు కూర్చుని ఆయన వెళ్ళొస్తాను భగవాన్ నమస్కారం పెట్టి ఆయన వెళ్ళిపోతున్నారు. ఆయన వెళ్ళిపోతుంటే హాల్లో ఉన్న వాళ్ళందరూ ఆయన సాగనంపడం కోసం ఆయన కారు దాకా వెళ్ళారట. హాల్లో ఉన్న వాళ్ళందరూ ఈ ఫారినర్ కి ఆయన ప్రెసిడెంట్ అని తెలియక ఆయన అక్కడ ఉన్నాడు. అక్కడ ఆయన అక్కడ ఉంటే అప్పుడు భగవాన్ అన్నారట, మాయ అంటే ఏమిటి, మాయ అంటే ఏమిటి అని అడుగుతున్నావు కదా రోజును, ఇదే మాయ అంటే. భూమి మీదకి మనిషి ఏ పని మీద వచ్చాడో ఆ పని చూసుకోకుండా బయట ఆకర్షణల వెనకాల పడిపోవడమే మాయా. అంటే నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చావు, రమణాశ్రమానికి భక్తి జ్ఞాన వైరాగ్యాల కోసం వచ్చావు, అవి వదిలిపెట్టేసి నీకు ఆ పదవి అంటే నీకు ఆకర్షణ ఉంది. ఆయన నువ్వు ఆయన వెనక సాగరంపడానికి వెళ్ళినా నీకు గుర్తుపట్టడు, నువ్వు వెళ్ళకపోయినా ఆయన గుర్తుపట్టడు, ఆయనకు నువ్వెవరో కూడా తెలియదు, నీ ఇంట్రెస్ట్ కొద్దీ నువ్వు వెళ్ళావు
అంతే.
అలాగా ఇదే మాయ అంటే, ఇదేమి ఏ పని మీద వచ్చాడో చూసుకోకుండా బయట ఆకర్షణల వెనకాల పడిపోవడమే మాయా అని భగవాన్ నాన్నగారు అనేక కోణాల్లో ఎన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారంటే ఈ మాయ గురించి. భగవాన్ దగ్గరే ఒక అదేంటిది ఒక కమిషనర్ గారు ఎవరో వచ్చారట కాకినాడ నుంచి, కాకినాడ గారు కమిషనర్ గారు వచ్చి 3 రోజులు ఉన్నారట. 3 రోజుల నుండి భగవాన్ ఇక్కడ చాలా లోపాలు ఉన్నాయండి ఆశ్రమంలో, నిర్వహణలో లోపాలు ఉన్నాయి, ఇవి సవరిస్తే బాగుంటుంది అని అన్నారట కమిషనర్ గారు. అంటే భగవాన్ అన్నారట, మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగారట. అంటే కాకినాడ నుంచి వచ్చానండి నేను అన్నారట. ఏం చేస్తారంటే కమిషనర్ గా పనిచేస్తాను అన్నారు. అంటే భగవాన్ అన్నారట, కాకినాడలో లోపాలు ఏమీ లేవా అండి అన్నారు. అంటే ఇదే లేకేం భగవాన్, 4 లోపాలు ఉన్నాయి కాకినాడలో కూడా, పరిపాలనలో నిర్వహణలో చాలా లోపాలు ఉన్నాయి భగవాన్ అన్నారు. అంటే అప్పుడు అన్నారట భగవాను, లోపాలు సవరించే పని అయితే మీరు కాకినాడలోనే సవరించచ్చు కదా, లోపాలు సవరించే పని మీద మీరు రమణాశ్రమానికి వచ్చారా, భక్తి జ్ఞాన వైరాగ్యాల కోసం వచ్చారు కదా, లోపాలు సవరించడం కోసం సెలవు పెట్టుకుని డబ్బులు ఖర్చు పెట్టుకుని ప్రయాణం చేసి శ్రమపడి ఇంత దూరం రావడం ఎందుకు, కాకినాడలోనే సవరించవచ్చు, ఏ పని మీద వచ్చారో ఆ పని చూసుకోండి అన్నారట భగవాన్. అంటే మనం కూడా ఎవరో అన్నారట, ఇక రోజు సాంబార్ బాగుంటుంది భగవాన్, ఇవాళ అంత బాగలేదండి అన్నారు. పక్కన ఎవరో అన్నారట, భగవాన్ సాంబార్ గురించి భగవాన్కి ఎందుకండి అని పక్కన ఆయనంటే, భగవాన్ ఈయన అంటున్నారట, వారు సాంబార్ పని మీద వచ్చారు, వారి పని వారు చూసుకుంటారు, మీరే పని మీద వచ్చారు మీ పని మీద చూసుకోండి అన్నారు.
చూసుకోండి, అవును అవును.
అంటే మనం కూడా వెళ్తున్నాము, ఎక్కడికైనా వెళ్తున్నాము, ఏదైనా చేస్తున్నాము అంటే మనం జిన్నూరు వెళ్ళాము. జిన్నూరు వెళ్ళాము అంటే మనం ఏ పని మీద వెళ్ళాం? భక్తి జ్ఞాన వైరాగ్యాల కోసం వెళ్ళాం. అక్కడ మనల్ని ఎవరైనా చులకనగా చూస్తే నేను శాంతిగా ఉన్నానా లేదా, నా కోసం ఏ వాక్యం చెప్పారు అక్కడ? లేకపోతే నా ఇమోషన్స్ మమకారంతో ఒకళ్ళంటే ఎక్కువ ఇష్టం, ఒకళ్ళంటే తక్కువ ఇష్టం ఏమైనా చూపిస్తున్నానా? నేను సమానంగా ప్రేమించగలుగుతున్నానా? మాట నేను సౌమ్యంగా మాట్లాడగలుగుతున్నానా? ఎవరిని నొప్పించుకున్న మాట మాట్లాడగలుగుతున్నానా? ఇవన్నీ చూసుకుని అక్కడ ఆ తపస్సు నువ్వు చేసేవంటే 100 రెట్లు అయిపోతుంది ఆ తపస్సు నీకు అక్కడ ఆ సన్నిధిలో. అంటే అవి చూసుకోవాలి. అవి కాకుండా ఏ ఇద్దరి మధ్యలో స్నేహం ఉంది, ఏ ఇద్దరి మధ్యలో విరోధం ఉంది, ఏ ఇద్దరు స్నేహితులు విరోధులు అయ్యారు, ఏ ఇద్దరు విరోధులు స్నేహితులు అయ్యారు, ఎవరు ఎలా బట్టలు కట్టుకొచ్చారు, ఎవరు ఎలా నగలు పెట్టుకొచ్చారు, వీటి మీద పెడితే మన మనసు బయటే ఉంటుంది కదా, ఇది మాయా, ఇది మాయా. మనల్ని మనం బాగు చేసుకోవడం కోసం వెళ్ళాం అక్కడ. భగవాన్ కుంసంతో అన్నారట నా అంటే ఆయన ఏంటండి, మేము 25 సంవత్సరాల నుంచి ఉన్నాం భగవాన్ ఇక్కడ ఉంటే ఇలా కూర్చోకు అలా నుంచోకు ఆశ్రమం రూల్స్ కి విరుద్ధం అని అలా మాట్లాడుతున్నారు భగవాన్. మేము ఎప్పటి నుంచి ఉన్నాం మేము ఇక్కడ, నిన్నగాక మొన్న వచ్చినాడు మమ్మల్ని సవరిస్తారు ఏంటండి అన్నట్ట కుంజస్వామి. భగవాన్ అక్కడ పేరు గొడుగుతున్నారట నల్లగా గొడుగుతుంటే భగవాన్ అన్నారట, కుంజు నేను భూమి మీదకి నా పొరపాట్లు సవరించుకోవడం కోసం వచ్చానయ్యా, ఎదుటివాడు పొరపాటు సవరించడం కోసం రాలేదు అన్నారట. ఆయన పొరపాట్లు ఏముంటాయమ్మా, బోధ గురువు తన కోసం బోధిస్తున్నారు ఆయన, అలాగా తన్ని కలుపుకుని చెబుతున్నారు మనకి. అది చాలా బాగుంటుందమ్మా అసలు. అలా పోని నీ మాట పట్టుకుని ఎవరినైనా ఇక్కడ సవరించడం మొదలు పెట్టాను అనుకో, దినవారం కాకి కూడా ఆశ్రమంలో వాలదు అన్నారట.
కరెక్ట్.
అంటే కాలక్షేపం కోసం వచ్చేవాళ్ళు కూడా రారు
రారు.
అంటే ఇప్పుడు వాళ్ళు రాకపోతే భగవానికి బెంగ అంటే వాళ్ళు వస్తేనే వాళ్ళు సరించబడతారు. ఆ కరుణ అది, బెంగ కాదు కరుణ. కనుక మన మన బలహీనతలు చూస్తే అసలు అందరూ మనం భరించగలరు ఏంటి?
జ్ఞాని తప్ప ఒక అజ్ఞాని ఇంకో అజ్ఞాని భరించడం జరగదు. అందుకే కదా ఒక ఇంట్లో 4 మనుషులకు పడదు కదా, ఇంకెక్కడ సృష్టిని ప్రేమించడం? అందుకే జ్ఞానంలో ఉన్న వైభవం ఇంకెక్కడా లేదు, అజ్ఞానంలో ఉన్నంత పనికి మాలితనం ఇంక దేంట్లోనే లేదు.
సో
అది పొందడానికి ఇది వదిలేయి. అదే అందుకే అసలు నువ్వు లోపల అంత బాండాగారం పెట్టుకుని ఈ గాజు పెంకుల కోసం రోడ్డు మీద ఎత్తుక్కోవడం ఏంటి? అసలు మీ త్యాగం గొప్పది అన్నారట. అటువంటిది వదులుకుని ఎత్తుక్కోవడం అంటే దేని త్యాగం చేసావు దేనికోసం అని?
అదే
అంటే వదిలేయి లోపల ఉన్న బంగారం, లోపల బంగారం కోసం ఇది వదిలే అంటే ఇది పట్టుకుని అది వదిలేసావు నీ త్యాగం గొప్పదని. అంటే తెలియని అవివేకం అనమాట.
అంతే కదండి, తెలియకే పాపం. మరి దంట పిల్లాడి బిస్కెట్ కావాలా బంగారం కోసం కావాలని వాడు బిస్కెట్ కావాలంటాడు. విలువ తెలియక, విలువ తెలియక మనం అలా ఉన్నాం చంట పిల్లలాగా.
అందుకే అంతే, అంటే ఆ విలువ తెలియచేయడానికి అంటే అటువైపు మనకి ఎంతో కొంత దాని రుచి మనం అనుభవించకపోతే అటువైపు మనం ప్రయాణం చేయలేమని దాని వైభవం చెప్పి చెప్పి దాని ఎంతో కొంత ఆ శాంతిని మనకి తెలియచేసి అటువైపు ప్రయాణం చేయించారు. కానీ లేకపోతే అందుకే అంటే బహుజన్మల కృషి అండ్ కోట్ల మంది జనాభాలో అసలు ట్రూత్ సీకర్స్ ఎంతమంది, ఆ కొంతమందిలో మళ్ళీ ఎఫర్ట్ పెట్టేవాళ్ళు ఎంతమంది? ఒకవేళ ఎఫర్ట్ పెట్టినా ఒక సద్గురువు దొరికి ఆ వస్తువు వైపు మనం ప్రయాణం చేయించేలాగా మనకి ఆటంకాలు తొలగించి మనల్ని అటువైపు ప్రయాణం చేయించే గురువు దొరికేది ఎంతమందికి? అలా దొరికినా కూడా ఆ వాసనాక్షయమై నిజంగా ఆ స్థితిలో స్థిరపడే వాళ్ళు ఎంతమంది? అందుకే సిన్సియరిటీ అంటే సిన్సియర్గా అంటే దీన్ని డోంట్ వేస్ట్ యువర్ టైం అన్నది అందుకే. ఎందుకంటే నువ్వు ఎంత త్వరగా విడుదలైతే అంత అంత సుఖపడతావు. అండ్ నువ్వు అంటే అటువే ప్రయాణం చేయలేదు అంటే నువ్వు నిలకడగా ఉన్నట్టు కాదు, నువ్వు బాహ్యంగా వెళ్ళిపోతున్నట్టే. వెళ్తే బాహ్యం లేకపోతే లోపల. సో నువ్వు లోపలికి వెళ్తున్నావా బయటకు వెళ్తున్నావా నువ్వు నిరంతరం అది మాత్రం గమనించుకుంటూ ఉండాలి.
గమనించుకోవాలి, నిరంతరం గమనించుకోవాలి, మనసు ఉన్నంతకాలం గమనించుకోవాల్సిందే. విచారణ విడిచిపెట్టుకోవడమ్మా, విచారణ విడిచిపెట్టుకోవాలి. శరణాగతి కానీ విచారణ కానీ ఏదో ఒకటి
ఏదైనా అంటే మనం ఏ మార్గంలో ప్రయాణం చేసినా పర్వాలేదు, విడిచిపెట్టకూడదు. అంటే ఐఎమ్ స్లో వాకర్ బట్ ఐ షెల్ నాట్ లుక్ బ్యాక్ అన్నట్టు మనం దారి తప్పకుండా మన ప్రయాణం మనం చేస్తూ ఉండాలి. అంటే స్లో అయినా పర్వాలేదు, ఆ నిలకడగా ఉంటూ నిదానంగా ఉంటూ నిర్మలంగా ఉంటూ బాహ్యముఖం అవ్వకుండా మనం కాపాడుకుంటూ ఉండాలి.
గమ్యం మర్చిపోకుండా.
అవును అవును,
గమ్యం మర్చిపోకుండా కూడా ఉండాలి. గమ్యం మర్చిపోకూడదు, దారి తప్పకూడదు.
అవును అవును,
రెండు ఉంటే ఇవాళ కప్తే రేపు చేరిపోతావు అని చెప్తారు.
అవును అవును,
ఇవాళ కప్తే రేపు చేరిపోతావు. అందుకని ఇచ్చేటప్పుడు చెప్పడం ఎందుకు అనేవారు భగవాన్.
అవును అవును,
ఇచ్చేటప్పుడు చెప్పడం ఎందుకు అనేవారు. అలాగే నాన్నగారు కూడా మన ఆయన చుట్టూరా తిరిగి ఒకసారి ఒక భక్తురాలు అన్నారు, ఎంత బాగుందో అది, బుద్ధుడు అదేంటిది రాజ్యం నాది అనుకునేవాడు రాజ్యంలో ఉండగానే పోయాడు అని చెప్పారు కదా నాన్నగారు. రాజ్యం నాది అనుకునేవాడు రాజ్యంలో ఉండగానే పోయాడు అని చెప్పారు కదా నాన్నగారు మీరు. మరి 6 సంవత్సరాలు పట్టింది, తీవ్ర తపస్సు చేశాడు బుద్ధుడు అని చెప్పారు. ఎందుకు పట్టింది, ఏం తపస్సు చేశాడు? మరి రాజ్యం నాది అనుకునేవాడు రాజ్యంలో ఉండగానే పోయాడు కదా అని అడిగారు అడుగు మీద. అడిగితే నాన్నగారు ఇంత మొహం చేసేసుకుని ఆనందం అనమాట అలానే ప్రశ్న అడిగారని, ఇంత మొహం చేసుకుని అన్నారు, అమ్మా నువ్వు అడిగిన ప్రశ్న చంద్రుడు కూడా అడిగాడమ్మా, నువ్వు అడిగిన ప్రశ్న చంద్రుడు కూడా అడిగాడు, నువ్వు ఇంత ప్రేమించే వాళ్ళందరినీ వదిలిపెట్టేసి నువ్వు వెళ్ళిపోతున్నావు, చాలా పొరపాటు చేస్తున్నావు సిద్ధార్థ అని చంద్రుడు చెప్పాడమ్మా. చంద్రుడు చెప్తే అప్పుడు బుద్ధుడు అన్నాడమ్మా, చిన్నా నేను పొందిన శాంతిని కాంతిని ఆనందాన్ని నా తండ్రి నా భార్య నా బిడ్డ నా రాజ ప్రజలకునే పరిమితం చేయమంటావా, నా ప్రేమని విశ్వయాపకం చేయడానికి వెళుతున్నాను చిన్నా అని చెప్పాడమ్మా. ఇదేనమ్మా నీ ప్రశ్న సమాధానం అన్నారు నాన్నగారు. అంటే నాకు అర్థం కాలేదు, ఆవిడకి అర్థం కాలేదు, నాకు అర్థం కాలేదు. అడుగు మీదే ఉన్నాం, ఏంటా ఇది అని అనుకుంటే మా మరిమహాసానికి అర్థమైపోయింది. చూసి అప్పుడు వెంటనే చెప్పారు, అమ్మ పొందిన జ్ఞానంలో నిలకడ చెందడానికి పట్టిందమ్మా 6 సంవత్సరాలు అన్నారు. పొందిన జ్ఞానంలో నిలకడ చెందడానికి పట్టింది 6 సంవత్సరాలు.
అవును అవును అవును, అంటే
జ్ఞానం వచ్చి కూడా విరవేకనన్నా.
అవును అవును, యాక్చువల్గా మీరు చూస్తే జ్ఞానులు ఎవరైనా కూడా అనుభవం అంటే వాళ్ళకి సడన్ గా వచ్చినా క్రమంగా వచ్చినా ఏ టైంలో వచ్చినా కూడా వాళ్ళకి ఆత్మాకారం చెందిన తర్వాత మౌనంలోకి వెళ్ళిపోయారు చాలా మంది. అంటే ఎవరో మహానుభావులు అందరికీ వందనములను పాటించండి, చాలా మంది మహాత్ములు ఈ అదే చైతన్యానుభవం పొందిన వాళ్ళు ఉన్న తర్వాత ఎక్కువ కాలం సైలెన్స్ మెయింటెనెన్స్ దేనికి అంటే మీరన్నట్టు వాసనాక్షయం, అంటే సోర్స్ దగ్గర నిలబడి ఉండి ఆ అనుభవంలో మనం కంప్లీట్ గా నిలకడ చెంది, అంటే ఈ మనసుని ఒక్క క్షణం కూడా మనం నమ్మడానికి లేదు, ఊపిరిపోయే వరకు దీన్ని మనం విశ్వసించడానికి లేదు అన్నదానికి పూర్తిగా వాసనాక్షయం అయ్యి ద్వంద్వం లేని స్థితికి వెళ్ళి కంప్లీట్ ఏకత్వం ఉంటే తప్ప అది, లేకపోతే ఎన్ని వెర్రి తలకాయలైనా మళ్ళీ వేసేయగలదు.
అవును, మళ్ళీ జ్ఞాని కూడా పతనం అయిపోతుంది చెప్పాడు భగవాన్.
అవును అవును అవును,
జ్ఞాని కూడా పతనం అయిపోతుంది జాగ్రత్త లేకపోతే. అందుకనే జ్ఞాని కూడా ఎదుటి తప్పకుండా
బుద్ధుడు కూడా అంటే జ్ఞానాని కన్నా కూడా ఎక్కువ, అంటే నీకు ఎక్స్పీరియన్స్ కన్నా కూడా వాసనాక్షయాన్ని స్ట్రెస్ చేశారు.
అవును అవును,
ఎందుకంటే గ్లింసెస్ వచ్చాక ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనసే దాని రూపం ధరిస్తుంది, అంటే మనల్ని డిసీవ్ చేస్తుంది అన్నమాట. అంటే ఇంక ఎటువంటి మాయకి లొంగకుండా నువ్వు అది స్థిరంగా అక్కడ అదే కంప్లీట్, అంటే ద్వైతం కనపడకూడదు. అంటే కనిపిస్తోంది, రెండు కనిపిస్తోంది అంటే ఇంకా నిలకడ లేనట్టే.
అంతే అంతే, ఒకటి సత్యం రెండు మాయ
అంతే, ఇంకా మళ్ళీ దీంట్లో రాజీ లేదు, ఒకటి సత్యం రెండు మాయ
అంతే, రెండు మాయ. నాన్నగారు అన్నారు ఎంత బాగా చెప్తారనమ్మా అద్వైతానికి నిర్వచనం భగవాను, దేహబుద్ధి ఉన్నవాడు ద్వైతంలో ఉన్నవాడు, దేహబుద్ధి పూర్తిగా నశించిన వాడు అద్వైతంలో ఉన్నవాడు, అంతేనమ్మా డెఫినేషన్. ఇంత అందంగా చెప్పిన వాళ్ళు నాకు ఎవరు తెలియదమ్మా అంటున్నారు నాన్నగారు. ఇంత అందంగా చెప్పిన వాళ్ళు దేహబుద్ధి ఉంటే నువ్వు ద్వైతంలో ఉన్నట్టే, దేహబుద్ధి నశించిన వాడు అద్వైతి, ఇంకా దీంట్లో ఇంకా ఇంకా రెండో మాట అక్కర్లేదా అని భగవాన్ చెప్పారు. ఇంత అందంగా అద్వైతాన్ని డిఫైన్ చేసిన వాళ్ళు భగవానేనమ్మా అన్నారు నాన్నగారు. భగవానమ్మా రాంగ్ డైరెక్షన్ లో పెడుతున్న జీవ కోటిని రైట్ డైరెక్షన్ లోకి, అంటే పాండిత్యంలో జ్ఞానం ఉంది, కాశీలో భగవంతుడు ఉన్నాడు, రామేశ్వరంలో భగవంతుడు ఉన్నాడు, అరుణాచలంలో భగవంతుడు ఉన్నాడు, తిరుపతిలో భగవంతుడు ఉన్నాడు అని భగవంతుని ఎక్కడో వెతుకుతున్నారు. పాండిత్యంలో ఎంత పండితుడైతే అంత జ్ఞానం అనుకున్న రోజుల్లో భగవాన్ వచ్చి రాంగ్ డైరెక్షన్ లో వెళ్తున్న జీవకోటిని రైట్ డైరెక్షన్ లో భగవంతుడు మీ హృదయంలోనే ఉన్నాడు, మూల కలంపు మూలలో భగవంతుడు ఉన్నాడు అని అడ్రస్ చెప్పి అనుభవం నుంచి చెప్పి జీవకోటిని, అది సామాన్యమైన అవతారం కాదు కదమ్మా, మరి రాంగ్ డైరెక్షన్ లో పెడుతున్న జీవకోటిని రైట్ డైరెక్షన్ లోకి మళ్ళించడానికి వచ్చిన అవతారం భగవాన్ రమణ మహర్షమ్మ అన్నారు.
అవును,
మళ్ళించడానికి వచ్చిన అవతారం. అప్పుడు హృదయంలో వెతకడం మొదలు పెడతావు నువ్వు. దాంట్లో 140 సద్గురులు చెప్తారు కదా, అంటే కన్ను చూచడు కన్ను చూడక తాను దైవమును చూచుట కనబడు మానసిక దర్శనమేను, తను తాను చూచివాడే దైవమును చూచివాడట, తన మూలమును తాను మూలమునకు పోయి కనువాడు దైవము లేక తాను లేడు కదా అని భగవాన్ 140 సద్గురులు చెప్తారమ్మా. అంటే చూచడు తన్ను చూడక, ఆ భగవంతుని చూచేవాడు ఎవడో చూడు, తాను దైవమును చూచక కనబడు మానసిక దర్శనమే. భగవంతుడు కనిపించాడు అని భగవాన్ భగవాన్ ఎవరైనా అన్నారు అంటే భగవంతుడు కనిపించాడు, ఏడు నీతో ఉన్నాడా ఇప్పుడు అనేవారు. అంటే రాత్రి కల్లా వచ్చాడు భగవాన్, ఇప్పుడు కాదు, రాత్రి కల్లా వచ్చి కాసేపు కనిపించి వెళ్ళిపోయాడు కదా. అలా కనిపించి వెళ్ళిపోయే భగవంతుడు నీకు కావాలా, ఎల్లప్పుడూ నీతో ఉండే భగవంతుడు నీకు కావాలా, వాడిని తెలుసుకో. ఒక ఫారినర్ అన్నాడట, భగవాన్ చాలా పుస్తకాలు ఉన్నాయి, ఈ పుస్తకంలో ఇలా చేసుకో, ఆ పుస్తకంలో అలా చేసుకో, ఆ పుస్తకంలో ఇలా భగవంతుని తెలుసుకోవాలి అని చాలా చాలా రకాల మంచి పుస్తకాలు ఉన్నాయి, నన్ను ఏ పుస్తకం ఫాలో అవ్వమంటారు అన్నాడట ఓ ఫారినర్. అంటే అన్ని పుస్తకాలు భగవంతుడు నీ హృదయంలోనే ఉన్నాయి అని ఘోషిస్తున్నాయి, నువ్వు హృదయంలోకి వెళ్ళి ఆయన తెలుసుకో, ఏ పుస్తకం ఫాలో అయినా పర్వాలేదు అన్నారట. ఏ పుస్తకం ఫాలో అయినా పర్వాలేదు, పుస్తకాలు ఏ పుస్తకం ఫాలో, పుస్తకం ఫాలో అయితే వెళ్ళవు, హృదయంలో ఉన్నాయని చెబు ఘోషిస్తున్నాయి అవన్నీ. అంటే హృదయంలోకి వెళ్ళడం నేర్చుకో, హృదయ విద్య నేర్చుకో, ఆత్మ విద్య, హృదయ విద్య అని ఎప్పుడో కూడా అసలు ఆ గమ్యం వైపు నుంచి ఆయన అటువైపుకే మళ్ళించేవారు, అటువైపుకే మళ్ళించేవారు, మళ్ళీ చెప్పడమే కాదు శక్తినిచ్చేవారు అక్కడికి వెళ్ళడం కోసం. ఈ మనసుని హృదయస్థానంలో నిలిపి ఉంచు అని ఎవరికైనా చెప్తే ఆయన శక్తితో మనసు వాళ్ళ హృదయస్థానంలో వెళ్ళిపోయేది కాసేపైనాను, అంత శక్తి అది మన సొంతం చేసుకోవాలి. గురువు మనకి అనుభవం ఇచ్చాడమ్మా, గురువు మనకి శాంతి, గురువు సమక్షంలో మనకి శాంతి మనకు అనుభవంలోకి వచ్చింది, తప్పనిసరిగా వచ్చింది. దేహభావన లేకపోవడం అనేది ఏమిటి మనకు కొంచెం అనుభవం అయ్యింది, కానీ అది మన ప్రవర్తనతో మనం సొంతం చేసుకోవాలి. మన ప్రవర్తనతో గురువు అనుగ్రహానికి పాత్రులమయ్యి పొందిన శాంతిలో నిలకడ చెందాలి అని చెప్తున్నారు. తన మూలమునకు తాను మూలమునకు పోయి తీసేసుకోవాలి, అక్కడ ఉంటాడు అసలు భగవంతుడు, మూల తలంపు మూలంలో భగవంతుడు ఉన్నాడు, అది మన అది మన గమ్యం, అది మన గమ్యంగా మనం జీవించాలి. చెప్తూ అసలు ఆ భగవాన్ స్థాయి చెప్తూ అదండి, సుఖమహర్షి గారికి నేను పొందిన స్థాయి అల్టిమేట్ స్థాయి అవునా కాదా అని చిన్న సందేహం కలిగింది ఆయనకి, సుఖమహర్షి గారికి. కలిగితే తండ్రి దగ్గరికి వెళ్ళి, వ్యాదవ్యాస మహర్షి దగ్గరికి వెళ్ళి నేను పొందిన స్థాయి అల్టిమేట్ స్థాయి అవునా కాదా అని అడిగారట. అడిగితే వ్యాదవ్యాస మహర్షి అన్నారట, నువ్వు పొందిన స్థాయి అల్టిమేట్ స్థాయి అవునో కాదో చెప్పే స్థాయి నాకు లేదు, కానీ ఎవరు నీకు చెప్పగలరో వాళ్ళని చూపించగలను నేను. అంటే ఇప్పుడు మనం వాళ్ళ సందేహాలు మన నివృత్తి చేయలేకపోయినా నాన్నగారు నివృత్తి చేస్తారని మనం చూపించగలం కదా, నాన్నగారు సబ్జెక్ట్ వినండి మీ సందేహాలు నివృత్తి అవుతాయని మనం చూపించగలం, దారి చూపించగలం. అలాగా ఆయన జనక మహారాజు దగ్గరికి వెళ్ళు, నువ్వు జనక మహారాజు గారు నీ స్థాయి కరెక్ట్ స్థాయి అవునో కదా ఆయన చెప్తారు నీకు, ఆయన దగ్గరికి వెళ్ళమంటే జనక మహారాజు దగ్గరికి వెళ్ళారట. ఈయన వెళ్ళి ఆయన కొన్ని పరీక్షలు చేసి కొన్ని మాటలు ఆయన చేత మాట్లాడించి ఆయన అనుభవం గురించి ఆయన కొన్ని ప్రశ్నలు వేసి ఆయన నువ్వు పొందిన స్థాయి అల్టిమేట్ స్థాయే అని ఆయన కన్ఫర్మ్ చేశాక ఈయన సందేహరహితుడు అయినాడు. అప్పటిదాకా చిన్న సందేహం ఉండేదిట. నాన్నగారు ఎంత అద్భుతంగా చెప్పారంటే, అమ్మా నేను పొందిన స్థాయి అల్టిమేట్ స్థాయి అవునా కాదా అనే సందేహం కూడా భగవానికి రాలేదమ్మా.
అదమ్మా సూపర్ కదా, అసలు సూపర్, అసలు అదే అసలు ఇలాంటి అదే కొన్ని కొన్ని సందర్భాల్లో ఆయన చెప్పినవి అసలు ఇంకా అద్భుతం అన్నమాట. అంటే అంటే ఇంకా హృదయంలోనే నివాసం అయిపోతుందంటే ఆ మాటలకు మనకి మనసుగా ఉండలేము, ఆ హృదయంలో ఉన్న ఆనందం పొంగుతుంది అంటే పొంగుతుంది.
నిశ్చేష్టం
అదే నాకు ఆ మాట రావట్లేదు ఎక్స్ప్రెషన్ కి మధ్యలో అంటే విఆర్ స్టక్ అనమాట ఇంకా వండర్ స్టక్
అంతే అరెస్టే మనకు అరెస్ట్ అవ్వడం
అరెస్ట్ అయిపోతాం ఇక్కడికక్కడ
ఆనందం కూడా అందుతుంది అక్కడ మనకి
అవును అవును అంటే మరి అంటే ఒక్కసారి మైండ్ సోర్స్ దగ్గర ఉంటే జరిగేది ఇంకా అదే కదా
అంతే కదా అంతే
కదా అంటే సుబ్రహ్మణ్య స్వామి అంటే ఇది కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అవతారం ఆయన అంటే ఒకళ్ళిద్దరికి తప్ప రివిలేషన్ జరగలేదు కానీ సాక్షాత్తు సుబ్రహ్మణ్యేశ్వరుడు అనడానికి అంటే అంటే అటువంటి స్థాయి ఒక హ్యూమన్ ఎవల్యూషన్ లో రాదు అంటే ఆ హ్యూమన్ ఎవల్యూషన్ లో వచ్చింది డౌట్ పడడానికి ఆస్కారం ఉంది కానీ సాక్షాత్తు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆయన అవతారం దిగి అంటే ఆయన అది వస్తువు అయి ఉండి ఆయన భూమి మీదకి దిగినప్పుడు ఇంకా డౌట్ ఏముంటుంది ఇంకా అది ఆయన అయి ఉన్నారు కదా అద్భుతం అండి భగవాన్ ఐ మీన్ స్టేట్
అమ్మా అమ్మా ఇవన్నీ మనకు మామూలుగా అర్థం అవుతుంది నాన్నగారు మీరు రావడం మూలంగా తెలిసి
అసలు అది కదండి అసలు నాన్నగారు ఎక్స్ప్రెస్ చేయకపోతే అందరూ ఇప్పుడు ఆ టౌన్ కు వచ్చిన వాళ్ళు అందరూ గిరిపదక్షిణం చేసి దాన్ని పెట్టి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోదాం
అంతే కదా
భగవాన్ లో కానీ రామకృష్ణుల్లో కానీ అంత అందము అంత ఔన్నత్యము వాళ్ళ జ్ఞానము వాళ్ళ బోధ అంటే అందరూ అంటే ఇప్పుడు మళ్ళా ఇప్పుడు భక్తులు ఇంతమంది భక్తులు ఇన్ని రకాలుగా ఎవరి ఎక్స్ప్రెషన్ వాళ్ళు ఇస్తున్నట్టుగా ఒక జ్ఞానం పొందిన వాళ్ళు వాళ్ళ ఎక్స్ప్రెషన్ వాళ్ళు ఇస్తూ భూమి మీద అంటే భూమి పుట్టినప్పటి నుంచి మహాత్ములు వస్తున్నారు వెళ్తున్నారు చాలా మంది దేహం ధరించి వచ్చారంట అయితే ఏ దేహంలో ఉండగా ఏం ఎక్స్ప్రెషన్ ఇచ్చారు అనేది అందరివి నాన్నగారి రూపంలో ఎక్స్ప్రెషన్ చూపించడం అనేది మన కళ్ళతో చూడగలం మన భాగ్యం
మన భాగ్యం మన భాగ్యం
మన భాగ్యం అండ్ ఆయన మాటలు చిరస్థాయిగా ఉన్నాయి అంటే రికార్డింగ్ అద్భుతం అంటే ఈశ్వర ప్రణాళిక చూడండి అంటే ఆయన మాట అంటే ఒక జ్ఞాని మాట సముద్రాలు దాటుతాయి ఖండాలు దాటుతాయి అదే అంటే కాంటినెంట్స్ దాటుతాయి కొండలు దాటాయి అని చెప్తారు కదా అంటే మనం మాట్లాడిన మాట రెండో క్షణం ఉండదు ఈ గోడ దాటదు ఒక జ్ఞాని అంటే భూమి ఉన్నంత కాలం ఆయన మాట ఉంటుంది అంటే మరి అంటే అది ట్రూత్ కాబట్టి
అవునమ్మా
అంటే అబద్ధం ఎంతసేపు నిలుస్తుంది ట్రూతే కదా నిలిచేది
అవునమ్మా
సో అంటే ఆయనకు అబద్ధం చెప్పవలసిన పని లేదు ట్రూత్ దేహం ధరించి ట్రూత్ చెప్పి వెళ్ళింది ఆ ట్రూత్ తప్ప మిగతా వేపు మనం మనసు తిప్పినా కూడా మనకి జీవితం వృధా సో మనం కాలం వ్యత్యాసం అదే కాలం వృధా చేయకుండా కాలాన్ని సద్వినియోగం చేసుకుని ఏదైతే ట్రూత్తో అది పొందడానికి మనం చేసిన ఆ ప్రయత్నం ఆ టైమే ప్రెషస్ టైం మిగతాదంతా వేస్ట్
మనం జీవించిన టైం గురువు తోటి సబ్జెక్ట్ తోటి ఎంజాయ్ చేస్తూ ఉన్న కాలమే మనం నిజంగా జీవించిన సమయం అందుకని భగవాన్ అంటారు కదా భగవంతుడు సత్యం అనకండి సత్యాన్ని భగవంతుడు అనండి గాడ్ ఈజ్ ట్రూత్ అనకండి ట్రూత్ ఈజ్ గాడ్ అనండి
అవును
ఇంకా ట్రూత్ఫుల్ గా ఉందంటారు
అవును అవును
గాడ్ ట్రూత్ ఈజ్ గాడ్
అవును
అంటే దైవము అని చెప్పండి అదేంటిది ఆయన సృష్టి ప్రారంభం నుంచి కూడా ఒక బ్రహ్మాన్ని తలచకుండా ఒక బ్రహ్మం గురించి వినకుండా చదవకుండా దాన్ని కావాలి అని కోరుకోకుండా ఆ బ్రహ్మమే వచ్చి ఆయన్ని చీర చుట్టుకున్నట్టుగా చుట్టేసి అసత్యం నుంచి సత్యంలోకి అనిత్యం నుంచి నిత్యంలోకి వెంటేసిందమ్మా భరించి వచ్చేసిందమ్మా సృష్టి ప్రారంభం నుంచి ఇలాగా బ్రహ్మానుభవం కలిగిన ఋషే ఇంకొకడు లేడు అని చెప్పారు అలాంటి వాక్యాలు నాన్నగారు చెప్పాలమ్మా అది మనకు ఎలా తెలుస్తున్నది కానీ అద్భుతమైన వాక్యం అనమాట అది సృష్టి ప్రారంభం నుంచి ఇంకొకడు ఎవడు లేట మళ్ళీ రామకృష్ణ పరమహంస గురించి చెప్తూ అమ్మా డబ్బులు ముట్టుకున్నా బంగారం ముట్టుకున్నా ఏంటంటే చేతులు కరాల్సి తెచ్చినట్టుగా అయిపోయావమ్మా ఆ భగవాన్ కళ అయ్యేది కాదమ్మా అంతటిది బుద్ధుడు కళ అయ్యేది కాదమ్మా కానీ ఆయనకి అలా అయ్యేదమ్మా సృష్టి స్పిరిచువల్ హిస్టరీలోనే 6 నెలలు ఫిజియోథెరపీ చేయాల్సి వచ్చేదమ్మా స్పిరిచువల్ హిస్టరీలోనే ఇలాంటివి ఎక్కడ మనం చూడమమ్మా అంటే ఇది ఏ లెవెల్ ఏరియల్ వ్యూ నుంచి నాన్నగారు చెప్పారో చూడండి అమ్మా నాన్నగారు చేసిన చెప్తున్నానమ్మ నేను, అంటే అందుకోవడం చిన్న ప్రయత్నం అనమాట. అంటే ఆ చేసిన ఆ ఏరియల్ వ్యూ నాన్నగారిది, ఆ మహాత్ములు అలాగా ఎక్కడెక్కడ గుణాలు, ఎక్కడెక్కడ లక్షణాలు. భగవాను ఆయన అతి సాక్షాత్కారం అయిన తర్వాత ఎప్పుడు వెన్నుక భూమికి హారిజంటల్ గా పెట్టి పడుకోలేదు ఆయన. మిగిలిన 54 సంవత్సరాలు కూడా సఫలం నడి తలకాయ పక్కకి ఒరిగి పడుకున్నాండి, కాళ్ళు చాపి పడుకోలేదమ్మా అని చెప్పారు నాన్నగారు. ఇది ఒక్కొక్క మనకి నాన్నగారు ఎత్తి చూపిస్తే కానీ మనంతటా మనం గ్రహించగలిగే విషయాలు కాదమ్మా ఇవన్నీ. ఆశంకరాచల గారి గురించి చెబుతూ, వివేక చూడమని గురించి చెబుతూ అరుణాచల్ ఒకసారి సత్యం అసత్యం చెబుతుందా అన్నాడమ్మా, సత్యం అసత్యం చెబుతుందా అని. అమ్మాయి ఎంత దమ్ము ఉండాలమ్మా ఈ మాట అనాలంటే ఆ మాట యాడ్ చేస్తే దాంట్లో విశేషం మనకి తెలుస్తుంది. సత్యం అసత్యం చెబుతుందా అని ఆశంకరాచల గారి గురించి చెబుతూ, ఆయన గురుగారు అడిగితే ఆయన్ని అక్కడ ఎవరు వచ్చింది అని అడిగితే గురుగారు మీరు మొన్న అన్నారు కదా బ్రహ్మం అన్నారు అని చెప్పారు కదా మీరు, బ్రహ్మం ఎవరు వచ్చారు అని గోవింద భగవత్పాదుల వారు అడిగితే బ్రహ్మం
అదే అన్నారు.
ఆ బ్రహ్మం అంటే ఇంకో సందర్భంలో చెప్పారు, ఐఆమ్ ది అన్డివైడెడ్ ఎసెన్స్ ఆఫ్ ది కాన్షియస్నెస్, ఐఆమ్ ది అన్డివైడెడ్ ఎసెన్స్ ఆఫ్ ది కాన్షియస్నెస్ అని చెప్పారు ఆశంకరాచార్య వారి గురించి. అంత మేధావి ఒక ఈయనెవరు మన వ్యాస మహర్షి, అంత మేధావటి అమ్మ, అంత మేధావటి వ్యాస మహర్షి. మళ్ళీ బాలి మన ఆశంకరాచార్య వారు అంత మేధావమ్మ, ఆయన చాలా మేధావి. ఎవరైనా కోరుకుంటే ఆయన మేధా ఆయన బ్రెయిన్ కోరుకోవాలమ్మా, ఆయన మేధస్సు కోరుకోవాలి. అటువంటి మేధావి ఆయన ఆశంకరాచార్య, ఐఎమ్ ది అన్డివైడెడ్ ఎసెన్స్ ఆఫ్ ది కాన్షియస్నెస్ అని చెప్పారని బుద్ధుడు గురించి చెబుతూ సారనాథిలో ఐ గెయిన్డ్ అన్కంపారబుల్ సుప్రీం ఎన్లైటన్మెంట్ అని బుద్ధుడు చెప్పాడని చెప్పారు. ఐ గెయిన్డ్ అన్కంపారబుల్ సుప్రీం ఎన్లైటన్మెంట్ ఎవరికి, వాళ్ళు తను అనుమానించి తను దేహబుద్ధి ఉన్నవాడు ఆహారం తీసేసుకున్నాడు, పైగా స్త్రీ చేతిలో ఆహారం తీసుకున్నాడు, పైగా ఆవిడ కడజాతి స్త్రీ అని ఈ కారణాలతో వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు, ఈయన బోధించడానికి పనికిరాడు మాకు అని. వాళ్ళకి ఆకలి ఉంది, వాళ్ళు ఆర్తులై ఉన్నారు తెలుసుకోవాలి బ్రహ్మజ్ఞానం అని ఎక్కడున్నారు వీళ్ళు అని దివ్య దృష్టితో చూసి సారనాథిలో ఉన్నారు అని గ్రహించి మళ్ళీ వాళ్ళకే బోధించడానికి వెళ్తాడు ఈయన. ఈయన దూరం నుంచి చూసి వీడు మళ్ళీ వస్తున్నాడు ద్వేషించాలి, ఈయన దగ్గర మాట్లాడకూడదు, ఈయన ఏం వినకూడదు టీచింగ్ అని వాళ్ళు అనుకుంటుంటే ఆయన దగ్గరకు వచ్చే కదా ఆయన శాంతి తరంగాల ప్రభావం వలన వాళ్ళు ఆయన ద్వేషించలేకపోయారట, ఆయనకి దూరంగా జరగలేకపోయారట, ఆయన నుంచి వచ్చే శాంతి తరంగాల ప్రభావం వలన అని చెప్పారు నాన్నగారు. అప్పుడు చెప్పాడు అనమాట, తను కావాలని చెప్పలేదు, నన్ను అపార్థం చేసుకుని మీరు వచ్చేసారు, నేను ఆహారం తీసుకుంటే శరీరం పడిపోయేది, శరీరం పడిపోతే మీకు ఎవరు బోధిస్తాడు అని చెబుతూ ఐ గెయిన్డ్ అన్కంపారబుల్ సుప్రీం ఎన్లైటన్మెంట్ అని అప్పుడు చెప్పాడట. అంటే గర్వంగా చెప్పున్నా చెప్పలేదు, వాళ్ళని కన్విన్స్ చేయడం కోసం ఆ బోర్డర్ సరిగ్గా రిసీవ్ చేసుకోవాలి వాళ్ళు.
దిస్ ఇస్ అ వెరీ థిన్ లైన్ ఆంటీ. అదే ఇక్కడ ప్రైడ్ కి, ప్రైడ్ ఈస్ సంథింగ్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈస్ సంథింగ్. అంటే నీకు స్థిరత్వం, లోపల ఉన్న స్థిరత్వం నుంచి వచ్చిన గంభీరత్వం తప్ప అదేదో అహంకారానికి సంబంధించిన ప్రైడ్ కాదు అది.
కాదు, చెప్పేవాడి మీద గ్లాస్ ఉంటే వాడు చెప్పే సబ్జెక్ట్ అర్థం కాదని చెప్పారు నాన్నగారు.
అవును, అదొకటి. అంటే ఇప్పుడు ఎదుట వాడికి నీ ఔన్నత్యం వాడికి తెలియదు, నువ్వు తెలియజేస్తే తప్ప.
అంతే మరి, అంతే మరి.
సో కొన్ని సందర్భాల్లో ఈశ్వరుడు నేను భగవంతుడు అనడానికి కారణం అరే అంటే నీ కళ్ళకి కనిపించట్లేదురా చూడు అని. తప్పలేదు భగవంతుడికి కొన్ని సందర్భాల్లో తప్పలేదు,
వాడు చెప్తే తప్ప మనం అందుకోలేము.
అవును 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 అవును. కానీ అయితే అలా అని అంటే మళ్ళీ అది సందర్భం, ఎప్పుడు కూడా కాంటెక్స్ట్ చూడండి, అలాంటి కాంటెక్స్ట్ లో అది అవసరం కాబట్టి ఆ మాట అన్నారు. కానీ తర్వాత మళ్ళీ వాళ్ళ జీవితాలు మనం గమనించి చూస్తే నాన్నగారు చాలా సందర్భాల్లో చెప్పారు కదా, ఎక్కడ ఏ కోణం నుంచి చూసినా, నువ్వు ఎంత మైక్రోస్కోపిక్ విజన్ తో నువ్వు లైట్ వేసి చూసినా ఎక్కడా వ్యక్తి కనపడడు. అని అంటే ఎంత ఇంపర్సనల్ బిహేవియర్, ఎంత ఇంపర్సనల్ బిహేవియర్. ఇప్పుడు బుద్ధుడు గురించి మాట్లాడుతూ కూడా ఇప్పుడు అంటే ఆనందు నీలాంటి వాడు సృష్టిలో ఇప్పుడు దాకా రాలేదు రాబోడు, అంటే ఇటువంటి ఇటువంటి మహాత్ముడు ఇప్పుడు దాకా చరిత్రలో లేడు అంటే అప్పుడు బుద్ధుడు నువ్వు చరిత్ర అంతా అంటే భూమి చరిత్ర అంతా నీకు తెలుసా అని అడుగుతాడు. నాన్నగారు చెప్తారు కదా భూమి చరిత్ర నీకు తెలుసా, నువ్వు చదివావా అంటే లేదు అంటే మరి చరిత్ర తెలియకుండా నువ్వు తీర్మానం ఎలా చేస్తావు, నువ్వు చూసిందంతా నీకు తెలిసిందంత అంటే ఎక్కడ అది భగవాన్ అయినా కూడా. ఇప్పుడు నువ్వు సుబ్రహ్మణ్య స్వామి అవతారం అని గణపతి ముని చెప్తున్నారు అంటే రాయిని రాయిని దేవుడు అనుకోగాలేంది, శరీరాన్ని దేవుడు అనుకుంటే ఏముందని ఒక సందర్భంలో అంటే అది వాళ్ళ అభిప్రాయం అన్నట్టుగా ఒక్కొక్క సందర్భంలో అంటే ఎక్కడ కూడా వాళ్ళ ఔన్నత్యాన్ని వాళ్ళు నోరు తెరిచి అంగీకరించింది లేదు. ఎందుకు అంటే వాళ్ళకి భిన్నత్వం లేదు అండ్ వ్యక్తి భావన అసలు లేదు, ఎక్కడ ఇసుమంత వ్యక్తి భావన ఎక్కడా లేదు కాబట్టి వాళ్ళు అంత ఇంపర్సనల్ గా ఉండగలిగారు. అందుకే అంత వ్యత్యాసం అంటే ఒక జ్ఞానికి ఒక అజ్ఞానికి మనం చెప్పక్కర్లేదు. ఆ వాళ్ళ వైభవం అది కళ్ళ కట్టినట్టు కనిపిస్తూ ఉంటుంది వాళ్ళ ప్రతి మాటలో చర్యలో వాళ్ళ జీవిత విధానంలో. అది మోస్ట్ ఇంపర్సనల్ బిహేవియర్ అనమాట.
ఆల్బర్ట్ బుద్ధుడు సారీ చెప్పక్క లేకుండా మాట్లాడిన వాళ్ళు అని చెప్పినప్పుడు బుద్ధుడు శారదా మాట. నాన్నగారు ఇట్లా ఎంత అందంగా చెప్పేవారంటే ఆశ్రమాలు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే యేసుక్రీస్తు బుద్ధుడు అని అసలు మనకి అక్కడ ఊహలోకి అందవమ్మా ఇలాంటివన్నీ అలాంటివన్నీ తీసుకొచ్చి ఇలాంటి మట్టిని రాయిని బంగారాన్ని ఒకలా సమానంగా చూడాలని భగవద్గీత చెప్తే మూడు ప్రాక్టికల్గా చేసేసేవాడమ్మా. మట్టి రాయి బంగారం తీసుకెళ్లి గంగలో రెండు మూడు కాసులు బంగారం వేసేసాడమ్మా రామకృష్ణుడు. అది ఉంటే చక్క శారద గొలుసు చేయించవచ్చు కదమ్మా జోకులు వచ్చి మధ్య అని
అంటే ఎంత అంటే ఎక్కడ ఎక్కడ మనకి అంటే ఇంట్లో చట్నీ సాంబార్ ఇప్పుడు మన హైదరాబాద్ లో చట్నీస్ కెళ్తే మీకు 12-13 రకాల చట్నీలు ఇస్తాడు అంటే
నాన్నగారు
నేచర్ క్యూర్ ఫుడ్ కాకుండా మనకి ఎప్పుడు స్వీట్స్ తో నింపేశారు విడిగా కూడా
విషయంలో
కూడా మన స్వీట్ లేకుండా మన నాన్నగారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎప్పుడు ఒక్కసారి కూడా స్వీట్ లేకుండా భోజనం చేయలేదంటే అంటే బాహ్యంగా చూసినా కూడా అంటే అన్ని రుచులు చూపిస్తూ ట్రూత్ వైపు తీసుకెళ్ళడం అనేది అసాధారణం.
అందులో అంటే మాటలలో
సులభమైన మాటలలో హాస్యంతో మనతో ఏకీభవిస్తూ మనతో ఏడుస్తూ మనతో నవ్వుతూ మన కష్ట సుఖాల్లో ఆయన భాగంగా ఉంటూ అంటే అంటే చిన్నప్పుడు అంటే వాట్ ఇఫ్ గాడ్ వర్ వన్ ఆఫ్ అస్ అని సాంగ్ ఉండేది ఇంగ్లీష్ మ్యూజిక్ లో ఉంటుంది అనమాట ఒక పాట. అంటే వాట్ ఇఫ్ గాడ్ వాజ్ వన్ ఆఫ్ అస్ అంటే మనలో భగవంతుడు ఒకడైతే మనతో పాటు బస్సులు ఎక్కి ప్రయాణాలు చేస్తే మనతో పాటు బ్యాగులు మోసి స్కూల్కి వెళ్తే మనతో పాటు కష్ట సుఖాల్లో ఆయన అనుభవిస్తే ఎలా ఉంటుంది అని ఒక పాట ఉండేది అనమాట. నాకు చిన్నప్పుడు ఆ పాట చాలా ఇష్టం, అది పాడుకుంటూ ఉండేదాన్ని. అది అంటే అది ట్రూత్ చేస్తాడని ఆ రోజు తెలియదు. అంటే వాట్ ఇఫ్ అనే క్వశ్చన్నే పాట అంటా అనమాట. భగవంతుడు మనతో ఆయన ఎలా ఉంటాడు, భగవంతుడు మళ్ళా ఉండవలసి వస్తే మళ్ళా జీవించవలసి వస్తే మళ్ళా ఇవన్నీ చేయవలసి వస్తే ఆయన అయితే ఎలా ఉంటాడు అనేది నాన్నగారిలో ఉండడమే కాదు మనల్ని నాన్నగారిలో చేస్తారు
కూడా.
సో గాడ్ వస్తే మనతో పాటు జీవిస్తే ఏం చేస్తాడు అంటే మనలో ఒకరిగా జీవిస్తూ మనల్ని ఆయన్ని చేస్తారు.
మనకి తెలియకుండా మనకి
అయితే బాగుంది మనకి తెలియకుండా కరెక్ట్
మనకి తెలియకుండా అక్కడికి వచ్చాక తిరిగి తీసుకొచ్చేస్తారు మళ్ళీ అక్కడికి తీసుకొచ్చాక వెనక్కి తిరిగి చూసుకుంటే మనం ఉన్నాం.
అవును అంటే ద బ్యూటీ ఆఫ్ ద బ్యూటీ అండ్ గ్లోరీ ఆఫ్ హోలీ కంపెనీ ఆంటీ.
అబ్బా బ్యూటీ, బుద్ధుడు ఎలాగో వచ్చారు కనుక ఒకసారి నాన్నగారు కైకలూరులో, అమ్మా విడిచిపెట్టేసిన నామరూపాల్ని తిరిగి మనసులోకి తెచ్చుకోకండి అని చెప్పాడమ్మా బుద్ధుడు. వాడు చేసి చూపించాడమ్మా, కానీ అలా చేయడం చాలా కష్టం అమ్మా అన్నారు నాన్నగారు అన్నారు. అంటే ఇప్పుడు తర్వాత తిన్నూరు వచ్చేసాక ఓ భక్తురాలు అడిగారు నాన్నగారిని. మేమందరం కూడా వెళ్ళాం కైకలూరు, అదే భగవాన్ విగ్రహం ఏదో ఆవిష్కరణ కోసం తీసుకెళ్లారు నాన్నగారు మమ్మల్ని అందరినీ. మీరు కూడా వచ్చారేమో మరి నాకు జ్ఞాపకం లేదు. అప్పుడు కైకలూరులో భగవాన్ విగ్రహం ఏదో ఆవిష్కరణ కోసం వెళ్ళాం. వెళ్ళి మళ్ళీ జినూరు వచ్చేసాం. జినూరు వచ్చేసిన తర్వాత ఒక భక్తురాలు అడిగారు నాన్నగారిని, నాన్నగారు విడిచిపెట్టేసిన నామరూపాన్ని తిరిగి మనసులోకి తిరిగి తెచ్చుకోవద్దు అన్నాడు బుద్ధుడు. వాడు చేసి చూపించాడమ్మా, కానీ అలా చేయడం చాలా కష్టమమ్మా అని అన్నారు నాన్నగారు. మీరు ఎందుకు తిరిగి తెచ్చుకోకుండా ఉండడం ఎందుకు కష్టము? ఒకవేళ సాధనలో కష్టమే అంటే కష్టాన్ని ఎలా దాటాలి అని ఆవిడ అడిగారు. అడిగితే నాన్నగారు ఎంత అద్భుతంగా చెప్పారంటే, అమ్మా సాకారంలోంచి నిరాకారంలోకి వెళుతున్నప్పుడు రామకృష్ణ పరమహంసకు కూడా అమ్మ నామరూపాలు అర్థం వచ్చాయమ్మా అన్నారు. అంటే సాకారంలోకి నిరాకారంలోకి వెళుతున్నప్పుడు నువ్వు ఆరాధించిన దైవం యొక్క గురువు యొక్క నామరూపాలు అర్థం వస్తాయి, అవి కూడా దాటాలి, చాలా కష్టంగా బుద్ధుడు చేశాడు అన్నారు. ఎందుకు అన్నారు, అర్థం వస్తాయమ్మా గురువు తోతాపూర్ సహాయంతో దాటాడు రామకృష్ణుడు అన్నారు అన్నారు నాన్నగారు. అంటే ఆవిడ అన్నారు, నాన్నగారు అమ్మ నామం ఆనందం, అమ్మ రూపం ఆనందం కదా, అవి ఎందుకండి ఆయన్ని బంధించాయి? అమ్మ నామ రూపాలు అడ్డం రావడం ఏమిటి, అవి ఎందుకు బంధించాయి? అమ్మ నామం ఆనందం, అమ్మ రూపం ఆనందం కదా అని ఆవిడ అడిగారు. అప్పుడు నాన్నగారు ఎంత అద్భుతంగా చెప్పారంటే, అమ్మా నువ్వు హృదయంలో నిలకడ చెందకుండా జగత్తును బ్రహ్మంగా చూడలేవమ్మా అన్నారు. హృదయంలో నిలకడ చెందకుండా నువ్వు జగత్తును బ్రహ్మంగా చూడలేవు.
చూడలేవు, అవును అవును.
అంటే ముందరే పూర్తిగా నీ నామరూపాలు పూర్తిగా నశించాలి, దానికి గురువు నామరూపాలు అడ్డం వస్తాయి. మరి ఆయనైతే తోతాపూరు సహాయం తీసుకున్నారన్నారు, మనకి గురువు ఆయనే, మనకి ఆయన నామరూపాలు అడ్డం వస్తుంటే ఎలాగా అంటే, అసలైన గురువు హృదయంలో ఉన్న అంతర్యామి, హృదయంలో ఉన్న ఆత్మ సహాయంతో, అసలైన అరుణాచలేశ్వరుడు సహాయంతో గురువు నామరూపాలను కూడా దాటాలి మనం. గురువు నామరూపాలు కూడా దాటితేనే, దాని మీద ఉన్న మోహం తగ్గితేనే మనకి మన నామరూపాల నుంచి పూర్తిగా విడుదల పొందుతాం. విడుదల పొందినప్పుడు కానీ నువ్వు స్థిరపడలేవు, నువ్వు స్థిరపడితే తప్ప అన్ని నామరూపాలను నువ్వు బ్రహ్మంగా చూడలేవు. ఈ నామరూప బుద్ధిలో వచ్చి నువ్వు దాటకుండా ఎదుటివాడు నామరూపాలని నామరూపాలైనా చూడటం
ఉండలేవు. అవును అవును,
ఉండలేవు. గురువును కూడా, ఇన్ఫాక్ట్ గురువును కూడా
అవును అవును,
నువ్వు నామరూప బుద్ధిలోంచి దాటినప్పుడే బ్రహ్మాన్ని, అదంటే జగత్తును బ్రహ్మంగా చూడగలవమ్మా అన్నారు. హృదయంలో నిలకడ చెందినప్పుడే, హృదయంలో ఎప్పుడు నిలకడ చెందుతాం, శాస్త్రం లేకుండా వాసన ప్రక్షాళన అయినప్పుడే, శేషం లేకుండా. అసలు ఇవన్నీ అద్భుతమైన అల్టిమేట్ వాక్యాలు. నాకు తక్కువ చెప్పిస్తే నాకు ఆ రోజు ఆశ్చర్యం ఆనందం అడగద్దు అసలు రాసుకుంటున్నప్పుడు. అయ్యి బాబు ఎంత అద్భుతంగా చెప్పారు నాన్నగారు అనిపించింది. అని అంటే ఎక్కడ ఏం మనకందరికి అంత గ్లింసెస్ ఆఫ్ ట్రూత్, గ్లింసెస్ ఆఫ్ ఇది ఉందమ్మా, లేకుంటే చాలా మందికి ఉంది. నాన్నగారు దయ అదంతా, అదంతా నాన్నగారు దయ. నాన్నగారు ఏం చెప్పారంటే, ఒక ఉపన్యాసంలో చెప్పారమ్మా, నీకు ఫస్ట్ ఒక డివైన్ ఎక్స్పీరియన్స్ అయింది అనుకో, నీకు ఆ డివైన్ ఫస్ట్ టైం నీకు అయిన డివైన్ ఎక్స్పీరియన్స్, గురువు తన శక్తిని నీ లోపల ప్రవేశపెట్టి నీకు గమ్యాన్ని రుచి చూపిస్తాడు, దాంతో నీకు విశ్వాసం కలుగుతుంది నేను ఇది పొందగలను, ఇది ఉంది ఒకటి అని, ఈ ప్రకృతికి అతీతంగా ఒకటి ఉంది అని నీకు ఫస్ట్ విశ్వాసం కలుగుతుంది. అక్కడ మళ్ళీ అది డిశ్చార్జ్ అయిపోతుంది నీకు, ఇది కొంతకాలానికి డిశ్చార్జ్ అయిపోతుంది, అది చాలా మందిలో డిశ్చార్జ్ అయిపోతుంది. అది నీకు ఆ రుచి తెలిసింది కనుక, దాని మీద నీకు ఇంకా సందేహం లేదు కనుక, దాన్ని పొందడం కోసం నువ్వు కృషి చేసుకోవడం, నిజమైన సత్యాన్వేషణ మొదలైపోతుంది.
అదే
సత్యాన్వేషణ చేయకుండా కూడా ఉండలేవు నువ్వు, దానికి గురువు సహాయం వస్తూ ఉంటుంది, దానికోసం వెతుకుతూ ఉంటావు, ఆ సబ్జెక్ట్ కోసం వెతుకుతూ ఉంటావు. వెతుకుతున్నప్పుడు నీకు అర్హత కలిగినప్పుడు ఏదో ఉన్నవారు వాడుకుని ఇస్తాడు, ఆ సబ్జెక్ట్ అందిస్తూ ఉంటాడు నీకు.
అవును అవును,
అందిస్తున్నప్పుడు ఆ సబ్జెక్ట్ ని ఫాలో అవుతూ మెల్లగా మన ప్రవర్తన సరిచేసుకుంటూ గురు అనుగ్రహానికి పాత్రులం అవుతూ గురు అనుగ్రహం వలన మాత్రమే ఇది కలుగుతుంది అని అప్పుడు ఆ నీ కలిగించిన ఆ రుచిని నీ ప్రవర్తనతో నీ వినయముతో నీ మనసు మాట చేత ఒకటిగా ఉండేలాగా చూసుకుంటూ గురువు మీద విశ్వాసంతో గురువును స్మరిస్తూ నీ సొంతం చేసుకోవాలమ్మా ఆ గురువు చూపించిన డివైన్ ఎక్స్పీరియన్స్ ని అన్నారు
నాన్న
నీ సొంతం చేసుకోవాలి అప్పటిదాకా నువ్వు కృషి చేసుకుంటూనే ఉండాలి ఎఫర్ట్ ఈజ్ నీడెడ్
నీడెడ్ నీడెడ్
ఎఫర్ట్ ఈజ్ నీడెడ్ మనసు ఉన్నంతసేపు ప్రయత్నము చేసుకునే ఉండాలి నా లోపల క్యాన్సర్ పెట్టుకుని నాకు క్యాన్సర్ లేదు అంటే ఎవరికి నష్టము నాకే నష్టము లోపల పొలంలో కూలిపోతాము
అదే అంటే ఇది కూడా అంటే ఇక్కడ అంటారు కదా మనసు నిర్మలం అవ్వకుండా అంతర్దృష్టి రాకుండా ఆత్మకారం చెందడానికి ఆస్కారం లేదు సో అసలు విషయ వాసనలు అంటే శాస్త్రవాసన లేకపోయినా లోకవాసన దేహవాసన బలీయంగా ఉంటాయి బలీయంగా ఉంటాయి సో నీకు ఈ జ్వరం అంటే అంటారు కదా ఇప్పుడు సర్జరీ చేసే ముందు ఇప్పుడు ఒకవేళ నీకు ఒక అనారోగ్యం ఉంది సర్జరీ చేయాలి ఒక పార్ట్ ఏదో పాడైంది తీసేయాలి అది అన్ని టెస్టులు చేసి నీకు జ్వరము అది ఏమీ లేకుండా అన్ని కండిషన్స్ నార్మల్గా ఉంటే ఆపరేషన్ చేస్తారు కానీ నీకు జ్వరమో జలుబో ఏదో ఒకటి ఉన్నప్పుడు చేయరు అలా నీ ఇప్పుడు నీకు జ్వరం ఏదన్నా ఉంటే 102 fever 103 fever పెట్టుకుని సర్జరీ చేయరు ఆపుచారు అనమాట పోస్ట్పోన్ చేస్తారు నువ్వు మళ్ళీ కొంచెం ఈ ఫీవర్ నుంచి రికవర్ అయ్యి ఈ సైడ్ ఎఫెక్ట్స్ నుంచి రికవర్ అయ్యాక సర్జరీ పెట్టుకుందాము అలా ఈ ఫౌండేషన్ అంటే ఈ ఈ పల్చపడకుండా మనసు పల్చపడకుండా అంతర్ముఖ దృష్టి కలగదు సత్వగుణం రాకుండా అంతర్దృష్టి కలగదు ఇప్పుడు రజో తమస్సులో ఉంటే బాహ్యం అవుతుంది తప్ప లోపల దృష్టి కలగదు సో లోపల దృష్టి కలిగిందో లేదో చూసుకుంటూ లోపల దృష్టిలో ఉండి మనసును పల్చపరచుకుని అదే ఈ బ్లడ్ ఉదాహరణ నాన్నగారు ఎలా అయితే ఇచ్చారో పల్చగా ఉన్న రక్తం అన్ని సెల్స్ కి ఎలా సమానంగా అందుతుందో అలా మనసు అన్ని విధాలుగా మనకి క్రమశిక్షణలో ఉండి మనం దాని ఆధీనంలో కాకుండా అది మన కంట్రోల్లో అది ఉండి ఇంద్రియ మనో నిగ్రహాలు మనకి కుదుట పడి అప్పుడు అలా ప్రయాణం చేస్తూ ఉంటే అటువైపు ప్రయాణం అవుతుంది కానీ అది కానప్పుడు మన బహిర్ముఖం అయిపోతూ జ్వరంతో ఉండి నాకు సర్జరీ చెయ్యి అంటే కుదరదు
అలా
చెయ్యడు ఆస్కారం లేదు అందుకే యూ గెట్ ఓన్లీ వాట్ యూ డిజర్వ్
అంతే అంతే అందుకే
చాలా సార్లు ఇప్పుడు నాకు మోక్షం కావాలి 7 ఇంట్లోపల నాకు మోక్షం ఇచ్చే లేకపోతే 500 కడితే మీకు జ్ఞానం వచ్చేస్తుంది అని సెంటర్లు పెట్టి పిలుస్తూ ఉంటే అదే అన్నారు నాన్నగారు ఇది ఎంత అమాయకత్వం అవివేకం అంటే యూ గెట్ ఓన్లీ వాట్ యూ డిజర్వ్ ఇది ఎవడో ఇచ్చేది కాదు ఉన్నదే అది ఏదైతే కాదు అది పలచబడగా అది నువ్వు అవుతావు అంటే ఇది తిరిగి అది ఆత్మకు నీవు అనే అనుభవం నీకు కలుగుతుంది సో ఏదన్నా ఉంటే అది ఎఫర్ట్ లో లోపం తప్ప ఇంకెక్కడా లోపమే లేదు
అవునమ్మా అంతే గృహానుగ్రహంలో ఎప్పుడు సమానంగానే ప్రవహిస్తుంది
సమానంగా ప్రవహిస్తూ ఉంది ఎవరు రెడీ నిన్ను స్వాధీనం చేసుకోవడానికి ఎవరు రెడీగా ఉంది ఏదన్నా పొరపాటు అంటే అది మనం మన దోషం నుంచి మనం విడుదల అవ్వడానికి మనం చేయవలసిన సరిపడ కృషి లేకపోవడం అంతే
లేకపోవడం అంతేనమ్మా మనసు ఉన్నంతసేపు ఎఫర్ట్ తప్పదు మనసు ఉన్నంతసేపు ఒకసారి ఒక తెలుగు లెక్చర్ గారు అన్నారు కూడా నాన్నగారు దెర్ ఇస్ నో మైండ్ టు కంట్రోల్ అన్నారు కదండి అంటే దెర్ ఇస్ నో మైండ్ టు కంట్రోల్ అంటే భగవాన్ అన్నారు ఎవరు చెప్పారమ్మా ఈ వాక్యము అంటే భగవాన్ చెప్పారు అంటే భగవాన్ అబద్ధం ఎందుకు చెప్పారమ్మా భగవాన్ కరెక్ట్ అని చెప్పారు దెర్ ఇస్ నో మైండ్ టు కంట్రోల్ అని పక్కన ఇంకో సెంటెన్స్ చెప్పారమ్మా ఇఫ్ ద ట్రూత్ ఈజ్ రియలైజ్డ్ అని అది వదిలిపెట్టేయకూడదమ్మా మనం అని ఇఫ్ ద ట్రూత్ ఈజ్ రియలైజ్డ్ దెన్ దెర్ ఇస్ నో మైండ్
టు కంట్రోల్ కరెక్ట్
గాఢ నిద్రలోనే మనం చెప్పని ధ్యానం చేయలేము మనసు నటించిన వాడు ఏం చేస్తాడు కానీ మనసు ఉన్నంతసేపు ఏదో ఒక నామరూపాల సపోర్ట్ లేకుండా అది ఉండలేదు మన దేహమైనా అవ్వచ్చు ఏదో వేరే దేహమైనా అవ్వచ్చు మనం ధరించిన దేహమైనా అవ్వచ్చు ఏదో ఒక దేహం సపోర్ట్ లేకుండా ఉండలేదు కనుక నువ్వు ఆ నామబుద్ధిలోంచి రూపబుద్ధిలోంచి నువ్వు విడుదల చేయకుండా దెర్ ఇస్ నో మైండ్ టు కంట్రోల్ అని అక్కడ ఆగిపోయాము అంటే నష్టపోయేది మనమే
అదే మీరన్నట్టు నాన్నగారు చెప్తూ ఉంటారు కదా, క్యాన్సర్ లోపల పెట్టుకుని నాకు లేదు నాకు లేదు అంటే ఎప్పుడో
ఎవరు నష్టపోతారు,
అదే చావు చావు తీసుకెళ్తున్నారు.
కతృత్వం కతృత్వం లోపల పెట్టుకుని నా కతృత్వం లేదు కతృత్వం లేదు నేను దాటేసాను నేను దాటేసాను అంటే గాడ్ కెనాట్ బి డిసీవ్డ్ బై ఫిజికల్ ఎక్సర్సైజ్.
అది 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 అవును 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 అవును
గాడ్ కెనాట్ బి డిసీవ్డ్ బై ఫిజికల్ ఎక్సర్సైజ్. కనుక ఎవరిని మోసం చేస్తాం మనం, కనుక మనకి మనసు ఉన్న యథాశక్తి యథాశక్తి పరుగులు ఏం పెట్టక్కర్లా, పరుగులు పెట్టక్కర్లే. గురువు స్మరణ గురువు మీద విశ్వాసం నాకు చాలా ఇష్టం అనమాట. విశ్వాసం అనే తెప్పతోటి పాపుల్లో పాపైనా సరే ఈ భవసాగరాన్ని దాటేస్తాడు అంటాడు భగవద్గీతలో కృష్ణుడు. పాపుల్లో పాపైనా సరే విశ్వాసం చెదరకుండా చూసుకుంటే, కనుక గురువు మీద విశ్వాసం గురువు మీద విశ్వాసం. గురువు ఎలాంటి వాడని సర్వాంతర్యామి సర్వజ్ఞుడు సర్వసాక్షి సర్వశక్తిమంతుడు దయామయుడు, కనుక నీ బలహీనతల నుంచి విడుదల చెయ్యగలిగిన సమర్థుడు. కనుక బలహీనతల నుంచి విడుదల పొందడం కోసం ఆయన పాదాలు పట్టుకో. తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత సత్ప్రసాదాత్ పరాం శాంతి స్థానం ప్రాప్య శాశ్వతం అనే మినహాయింపులు లేని శరణాగతి. మినహాయింపులు లేని శరణాగతి చేసి నీ బలహీనతల నుంచి విడుదల చేయమని అడుగు. అంటే ప్రారంభాన్ని గౌరవంగా అంగీకరించి శాంతిగా ఉండు. అంటే డిఫరెంట్ దీంట్లో నాన్నగారు కొన్ని కొన్ని ఉపన్యాసాల్లో శరణాగతి అంటే ఎలా చెప్పారంటే, అమ్మా నీకు ముందర అందరికీ పాక్షిక శరణాగతి ఉంటుంది, మనం అది పూర్ణం చేసుకోవాలమ్మా, పూర్ణ శరణాగతి చేసుకోవాలి అని. పూర్ణ శరణాగతి చేసుకోవడానికి ఎలా జీవించాలి అన్నారంటే, ఈశ్వరుడు ఉన్నాడు అనే విశ్వాసము, ఏం చేసినా నా మంచి కోసమే చేస్తున్నాడు అనే విశ్వాసము, నా మంచి నాకంటే ఆయనకి ఎక్కువ తెలుసును అనే విశ్వాసముతోటి వర్తమానంలో శాంతిగా ఉండాలమ్మా, అప్పుడు నీ పాక్షిక శరణాగతి మెల్లమెల్లగా మెల్లమెల్లగా పూర్ణం అవుతుంది. స్లోగి స్లో ప్రాసెస్ అయిపోదు, సిట్ చేసినట్టు అయిపోదు. ఎప్పుడు నువ్వు కాపాడుకుంటూ ఉండాలి నీ విశ్వాసాన్ని, ఆజ్యధారలాగా కాపాడుకోవాలమ్మా. అది పూర్ణ విశ్వాసానికి దారితీస్తుంది. పూర్ణ శరణాగతిలో తలంపులు ఉండవు సంకల్పాలు ఉండవమ్మా అన్నారు. తలంపులు ఉంటే జరిగిపోయిన గొడవల గురించి,
అవును
సంకల్పాలు ఉంటే జరగబోయే వాటి గురించి, ఇలా సంకల్పించామండి ఇలా చేద్దామని సంకల్పించామండి అలా చేద్దామని సంకల్పించామండి భవిష్యత్తు గురించి అనమాట. అంటే నువ్వు గతం గురించి తలపెట్టుకోకూడదు, భవిష్యత్తు గురించి కూడా తలపెట్టుకోకూడదు, వర్తమానంలో జీవిస్తూ ఉండాలి. వర్తమానంలో కూడా ఏ పని ఇస్తే ఆ పని ఇష్టాయిష్టాలు లేకుండా ప్రేమగా చేసుకుంటూ వెళ్ళాలి. పని బంధించకుండా చూసుకోవాలి. ఏదో ఒక ఫలితం వస్తూనే ఉంటుంది మీకు అనుక్షణం. ఆ ఫలితం బంధించకుండా అంటే కుంగిపోకుండా ఫలితానికి. పని బంధించకూడదు అంటే ఇష్టాయిష్టాలు లేకుండా పని చేయాలి, ప్రేమగా పనిచేయాలి, యాంత్రికంగా చేయకూడదు. ప్రేమగా పనిచేస్తూ వెళ్తే పని బంధించదు. ఫలితం బంధించకుండా ఉండాలి అంటే ఏంటిది పొంగిపోకుండా కుంగిపోకుండా ఫలితాన్ని అంగీకార బుద్ధితో ఇది నా మంచికే
అవును
అని గౌరవిస్తూ వర్తమానంలో ఏదంటే జ్ఞాపకం వచ్చింది. ఒకసారి భక్తుల్ని భగవాన్ అడిగారట, భగవాన్ రెండో ప్రపంచ యుద్ధం, ప్రపంచం అల్లకల్లోలం అయిపోతుంది, భగవాన్ నేను ఎవరు కలవరంగా పాపం బెంగగా బాధగా అంటే మనకి కరోనా మూలంగా ఇది జ్ఞాపకం వచ్చిందమ్మా అని భగవాన్ అడిగారట. ఏంటి భగవాన్ ఇదంతా ఇలాగా ఈ యుద్ధ అల్లకల్లోలంగా ఉంది ప్రపంచము ప్రపంచ యుద్ధము అని ఎవడో పాపం చాలా బాధగా అడిగారట భగవాన్. భగవాన్ 2 నిమిషాలు మౌనం వహించారట, వహించి అనుగ్రహము అన్నారట. అనుగ్రహము అన్నారటమ్మా, అంటే ప్రతి ఒక్కటి నా అనుగ్రహమే, ఈశ్వరుడు అనుగ్రహంతో పంపిస్తున్నాడు, ఈశ్వరుడు అనుగ్రహంతో పంపిస్తున్నాడు, ఈ కరోనా కూడా ఈశ్వరుడు అనుగ్రహంతో పంపిస్తున్నాడు అని అనుకుంటే ఒక్కరైతే స్థితి గడిపోతాము, శాంతిగా ఉంటాం.
అవును అవును, అదే అంటే ఇక్కడ చిన్న ఉదాహరణ మీరు మాట్లాడుతూ ఉంటే గుర్తొచ్చింది నాకు. ఇలాగే ఒక భక్తురాలు ఎవరో నాన్నగారి దగ్గరకు వచ్చి విపరీతమైన తలకాయ పోటంట అంటి, అంటే చాలా చోట్ల చూపించుకున్నారంట, మందులు వాడారంట, తగ్గట్లేదు, నాన్నగారు చాలా కష్టంగా ఉంది, ఎన్నో సంవత్సరాల నుంచి దీనిలోంచి విడుదల అవ్వలేకపోతున్నాను, చాలా డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, చాలా మందులు వాడాను, ఉపసంహరింపబడట్లేదు నాకు ఈ పెయిన్ అంటే, అప్పుడు నాన్నగారు చాలా పాపం చాలా దయగా చూసేవారు కదా అంటి, అయ్యో అమ్మ ఇబ్బంది పడుతున్నాను ఏ మందులు వాడుతున్నా ఇవన్నీ అలా మాటల్లో మళ్ళీ ఆవిడ అన్నారంట, నాన్నగారు దాన్ని అంగీకరించడం నేర్చుకుంటున్నాను నేను, ఈశ్వరుడికి తెలియకుండా ఈ నొప్పి నాకు రావడం లేదు కదా, అంటే ఏది జరిగినా ఎటువంటి ప్రారంభమైనా కూడా ఈశ్వరుడికి తెలియకుండా రావట్లేదు కదా. ఈశ్వరుడి కన్నా నన్ను ప్రేమించేవాడు ఎవడూ లేడు. సో ఈ పెయిన్ నాకు నేర్పవలసిన పాఠం నేర్పడానికి వచ్చిందనే తీసుకుంటున్నాను నాన్నగారు దీన్ని అన్నారంట నాన్నగారు సబ్జెక్ట్ విన్న తర్వాత. సో అంటే భక్తులు భక్తులు ఎంత బాగా తీసుకుంటున్నారమ్మా దీన్ని అని ఆ సందర్భంలో చెప్పారనమాట. అంటే ఏది వచ్చినా అంగీకరించి దాన్ని ప్రసాద బుద్ధితో స్వీకరించడం నేర్చుకోవడం శరణాగతిలో భాగం. అవును అవును అవును
అవును అవును వర్తమానంలో ప్రార్థాన్ని గౌరవంగా అంగీకరించి శాంతిగా ఉంది.
అవును అవును
ఆ ప్రార్థనలో వచ్చిన పనైనా సరే వచ్చిన ఫలితమైనా సరే
అదే అదే అవును
పని బంధించకూడదు ఫలితం బంధించకూడదు.
అవును
అహంకారం లేకుండా జీవించు కర్తృత్వం లేకుండా పని చేయి జ్ఞానం వచ్చేస్తుంది చెప్పారు.
అవును
పనిలో కర్తృత్వం వద్దు అహంకారం అంటే పొంగు కుంగు లేకుండా ఉండడమే అహంకారం లేకుండా జీవించడం.
అవును
జీవిస్తే అది మెల్లగా మెల్లగా స్లోగానే స్లోగానే పూర్ణ శరణాగతిలోకి వెళుతుంది అన్నారు. మళ్ళీ నాన్నగారు ఇంకో సందర్భంలో చెప్పారు శరణాగతిలో దేహం అలసిపోకూడదమ్మా మనసులో బెంగ రాకూడదమ్మా అన్నారు.
బాగుంది ఎక్సలెంట్ అంటే ఈ పాయింట్
దేహం అలసిపోకూడదు మనసులో బెంగ రాకూడదు అంటే నేను చేస్తున్నాను అనే తలంపుకేనమ్మా అలసట.
అవును అవును అవును
ఆ తలంపు లేకుండా
అరిష్టానికి కారణం కర్తృత్వం
కర్తృత్వం రూపంలోనే ఉంది అహంకారం కర్తృత్వం రూపంలోనే ఉంది కనుక శరీరం అలసిపోకూడదు అంటే ఈశ్వరుడు కేటాయించిన పని శక్తి ఈశ్వరుడిది నీ కేటాయించినప్పుడు శక్తిని కూడా ఇస్తాడు కదా వాడు కనుక గౌరవంగా అంగీకరించి చేసేసావు అంటే ఒక ఆవిడ చెప్పారు భర్త చచ్చిపోతే కూడా అత్తగారికి మామగారికి సేవ చేయడానికి వెళ్ళేవారు నాన్నగారు భక్తురాలు చాలా మంచి సాధకురాలు ఆవిడ భర్త పోయిన తర్వాత కూడా వెళ్తే ఈవిడికి 60-65 ఏళ్ళు వచ్చేస్తే వాళ్ళు ఇంకా పెద్దవాళ్ళు వెళ్తే కొడుకులు అనేవారు అమ్మ నిన్ను నువ్వు మొదలుపెడితే ఎవరు చేయరమ్మా ఈ రోజుల్లో జాగ్రత్తగా చూసుకో నువ్వు ఎంతవరకు చేయాలో అంతవరకు చేయని పాపం అంటూ ఉండేవారట కొడుకులు అయినా కూడా వెళ్తూ ఉండేవారట ఆవిడ మా కోడళ్ళందరం బాగా తనువుగా ఉంటాము అందుకని నాకు అంత ఇది కాకపోయినా వెళ్తే అంటే నేను ధర్మమో నాడు వెళ్తే అక్కడ తోటికోడలో పిల్లలో మేము చేసేస్తామండి ఈ పని మేము చేసేస్తామండి ఎంత గురు వైభవం ఎంత బాగుందంటే నేను వెళ్ళాను ధర్మం కదా అని చేద్దాం ఒక్క పని కూడా నేను చేసేస్తాను నేను చేసేస్తాను ఎవరో కూడా వచ్చేసారు ఆ టైంకి నేను ఊరికి అక్కడ అటెండెన్స్ చేసి అక్కడ ఉన్నానంటే అంటే నువ్వు నీ కేటాయించిన పని నీ ద్వారా అవ్వదు నీ దేహం ద్వారా చేయడానికి సిద్ధపడుతున్నావా లేదా అది చూసుకో అంతే నీ కేటాయించిన పని నువ్వు చేయడానికి సిద్ధంగా ఉన్నావా లేదా చూసుకో నీ కేటాయించకపోతే నీ దేహం ద్వారా ఆ పని జరగదు కనుక మనం ఆ పెద్దవాళ్ళని చూసేటప్పుడు కూడా ఒక భక్తురాలు నాన్నగారు అన్నారు అమ్మా మీ మామగారు తోటకోడలు ఇంటికి భర్త తెచ్చలేరు అని చెప్పి తోటకోడలు ఇంటికి నేను భోజనానికి వెళ్ళాను అట్ట మామగారు చాలా చేదస్థానికి వారి ఈముకి పెట్టాలి ఫలానా కుబ్బరికాయ కూర పెట్టాలి ఇవి చాలా రూల్స్ ఉన్నాయి ఆయనకి చాలా మంచివాడు మళ్ళీ ఈమె చాలా మంచివాడు చాలా రూల్స్ ఉంటే పక్కనే పక్కనే పక్క పక్క ఇళ్లలో ఉంటారు తోటకోడలు పెద్ద కొడుకు చచ్చిపోయాడని చెప్పి ఇంకా కోళ్ళ ఇంటికి నేను భోజనానికి వెళ్ళానేశారట ఓ నెల ఈ ఇంట్లో ఈ కొడుకు దగ్గర ఒక నెల ఆ కొడుకు దగ్గర తినేవారట అంటే రెండో కోడలే చూస్తున్నారు అనమాట చూస్తుంటే నాన్నగారు వచ్చి పక్కన కూర్చున్నారు కోడళ్ళు ఇద్దరును కూర్చుంటే నాన్నగారు అడిగారు అమ్మా తోటకోడలు తప్పించుకుని పని నాకే పడిపోయింది అని నువ్వు ఏమన్నా అనుకుంటున్నావా అమ్మా అన్నారు నాన్నగారు అంటే ఆవిడ ఎంత అందంగా చెప్పారంటే నాన్నగారు చేయి మీద నాన్నగారు కూర్చుని చేయబెట్టుకుంటే నాన్నగారు నాన్నగారు చేతి మీద ఆవిడ రెండు చెప్పులు వేశారు వేసి నాన్నగారు మీరు నన్ను అలా అనుకొని ఇవ్వడం లేదండి నాన్నగారు అన్నారు మీరు నన్ను అలా అనుకొని ఇవ్వడం లేదండి నాన్నగారు అన్నారు వెంటనే నెక్స్ట్ స్టెప్కి తీసుకెళ్ళిపోతారు కదా నాన్నగారు అవకాశంగా అనుకుంటున్నావా అమ్మా అన్నారు చూడండి అసలు ఎంత అందాలో అంటే అంటే తప్పించుకుంది తోటకోడలు పని తప్పిపోయింది నాకే పడిపోయింది అని అనుకుంటున్నామంటే మీరు నన్ను అలా అనుకోవడం అనుకొని ఇవ్వడం లేదు అలా అనుకో కుట్ర అంతయ్యకోదు గుణముగ పాలించారన్నమాట ఇక్కడ
అది బాగుంది
అందుకని నాన్నగారు అంత వెంటనే స్పాంటేనియస్ గా నన్ను అలా అనుకొని ఇవ్వడం లేదు అంటే కుట్ర కోసేశారన్నమాట అవకాశంగా అనుకుంటున్నావమ్మా అంటే గుణంగా పాలించడం అవకాశంగా అనుకుంటున్నావా అమ్మా మామగారు చేయడం అని అప్పుడు చెప్పారు అమ్మా పెద్దవాళ్ళ కనుక ఇంట్లో అవసరం ఉన్న వాళ్ళ కనుక పెద్దవాళ్ళ కనుక చేస్తే జపధ్యానాల కంటే ఎక్కువ ఫలితం ఇస్తాడమ్మా భగవంతుడు జపధ్యానాలు చేసుకునే వాళ్ళకంటే ఎక్కువ పవిత్రత నీకు అనుగ్రహిస్తాడమ్మా అవసరమైన సహాయం చేస్తే అది నీ డ్యూటీయే నీ డ్యూటీ నువ్వు ప్రేమగా చేస్తే మీకు జపధ్యానాల కంటే ఎక్కువ అనుగ్రహం కలుగుతుందమ్మా అని చెప్పారు. ఇలాంటి అసలు వెంటనే చక్కటక్క అసలు కొందరు ముసలాళ్ళు వచ్చి బాగా నాన్నగారితో అన్నట్ట నాన్నగారు సబ్జెక్ట్ విన్న తర్వాత మా ఇంట్లో వాళ్ళందరూ మమ్మల్ని ఆదరణగా చూస్తున్నారు నాన్నగారు అంటే, అమ్మా నాకు ఇలాంటి మాటలన్నీ వింటున్నప్పుడు ఏది ఎగినట్టుగా ఉంటుందమ్మా అంటే భక్తుల ప్రవర్తన బాగుంది.
అదే ఎంత అంటే అదే ఆంటీ ఒక ఆచార్యుడు చేసిన పని అంటే అన్ని 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 క్యారెక్టర్స్ ప్లే చేశారు ఆయన మనకి. అంటే దగ్గర పెట్టుకుని స్కూల్ అయిపోయాక పిల్లలు అయిపోతే వాళ్ళ ప్రవర్తన తెలియదు అన్నట్టు మనల్ని దగ్గర పెట్టుకుని మన ప్రవర్తన మన మాట మనం ఎలా ప్రవర్తిస్తున్నాము ఎదుటి వాళ్ళతో ఎలా ఉంటున్నాము మన వృత్తి మనం ఎలా చేస్తున్నాము అన్ని డీటెయిల్డ్గా తవ్వి కనుక్కునేవారు అనమాట. అంటే ఎక్కడికక్కడ సంస్కరించడానికి మన మాటని మన ప్రవర్తనని మన చిత్తాన్ని అన్ని అంటే ఎలా జీవిస్తే నువ్వు అక్కడికి వెళ్తావో అలా జీవింప చేయడానికి.
చెప్తే ఒకసారి రమణాశ్రమంలో ఎవరో భక్తులు ఎవరో ఇంగ్లీష్ ఆయన వచ్చారు అక్కడ నాన్నగారు చెప్పి ఇంగ్లీష్ ఆయన వచ్చి నాన్నగారితో అన్నారట అనేటిది నాన్నగారు నాకు నేను భగవాన్ తీసుకోవాల్సిందే ఇక్కడికి వచ్చాను భగవాను అంటే ఇష్టం ఏర్పడే ఇక్కడికి వచ్చాను నేను వచ్చి ఇక్కడ ధ్యానం చేసుకుంటూ ఉంటే నాకు షిరిడి సాయిబాబా నామరూపాలు వచ్చేస్తున్నాయి వాటిని ఎక్కువ ఆరాధించగలుగుతున్నాను ధ్యానంలో నాకు వాటి మీదే మన నా మనసు ఎక్కువ నిలకడ చెందించగలుగుతున్నాను ఆ నామరూపాల మీద షిరిడి సాయిబాబా నామరూపాల మీద నేను వచ్చింది మాత్రం భగవాన్ సబ్జెక్ట్ విని భగవాన్ చూసే భగవాన్ ఆరాధించుకున్నాను ఇక్కడికి వచ్చాను కానీ ధ్యానం చేసుకుంటే ఈ నామరూపాలు అర్థం వచ్చేస్తున్నాయి నాన్నగారు నా మనసు అక్కడే నిలకడ చెందుతోంది అని ఆయన పొరపాటు చేసుకున్నానా ఇది కరెక్ట్ కాదా అన్నట్టుగా అడిగారు నాన్నగారిని. అప్పుడు అద్భుతంగా నాన్నగారు ఎంత బాగా చెప్పారంటే మీరు బాగుపడడం కావాలి ఈ నామరూపాలన్నీ ఉపాసన కోసం ఏర్పడినవి ఉపాసన అంటే నీ మనసు ఎక్కడ నిలకడ చెందుతోందో ఆ నామరూపాల సపోర్ట్ తీసుకుని నువ్వు పవిత్రుడో కావడం కావాలి అది భగవాన్ నామరూపాలు అవ్వచ్చు షిరిడి సాయిబాబా నామరూపాలు అవ్వచ్చు ఇంకెవరి నామరూపాలైనా పర్వాలేదు మీరు బాగుపడడం కావాలి మీరు పవిత్రులు కావడం కావాలి మీ ఇంద్రియ నిగ్రహం మనో నిగ్రహం మీకు కలగాలి కనుక ఈ నామరూపాలన్నీ ఉపాసన సౌలభ్యం కోసం ఏర్పడిన నామరూపాలే కనుక మీ ఎక్కడ మనసు నిలకడ చెందితే అక్కడే నిలకడ చెందించండి అని నాన్నగారు చెప్పారట. నాన్నగారు చెప్తే అక్కడే ఇంకో ఫారినర్ ఉన్నారట ఆ ఫారినరు నాన్నగారు అరుణాచలం వచ్చి షిరిడి సాయిబాబా గురించి ప్రచారం చేస్తున్నారు అంటే అప్పుడు వాళ్ళు అనుకుంటే అనుకున్నారమ్మా నిన్న కాక మొన్న వచ్చారు భగవాను నామరూపాలు కృతిని భగవాన్ నామరూపాలు పరిమితం చేసేస్తే ఎలాగమ్మా కృతిని షిరిడి సాయిబాబా నామరూపాలకు నాన్నగారు నామరూపాలకు పరిమితం చేసేస్తే ఎలాగా అది ఇస్కాన్ టెంపుల్ వాళ్ళలాగా రామకృష్ణునే ధ్యానం చేయండి రామకృష్ణుని జపించండి అని రామకృష్ణ మఠ వాళ్ళు కూడా మనం చెబుతుంటే నేను అదే చెప్పాను 100 సంవత్సరాల క్రితం వాడు రామకృష్ణుడు కృతిని రామకృష్ణుడు నామరూపాలకు పరిమితం చేస్తారేమిటి అంతకుముందు కృతి లేదా కనుక ఈ నామరూపాలన్నీ ఉపాసన సౌలభ్యం కోసం ఏర్పడిన నామరూపాలు ఇక్కడ ఆగిపోకండి కృతి వీటన్నిటికీ ఆధారంగా ఉంది ఆ సమాజంలో అప్పుడప్పుడు అవసరాలను బట్టి ఆ ట్రూత్ ఆ నామరూపాలను ధరించింది బోధించడానికి రైట్ డైరెక్షన్ లోకి జీవకోటిని నడిపించడానికి కనుక ఆ ట్రూత్ ఆ నామరూపాలు తీసుకున్నప్పుడు కనుక ట్రూత్ ఎప్పుడూ నామరూపాలకి పరిమితం చేయకండి అని చెప్తానమ్మా అంటే నాన్నగారు ఎప్పుడు కూడా ట్రూత్ నామరూపాలకు పరిమితం చేయకండి ఈ గురువు నామరూపాలకి అని తన భగవాన్ నామరూపాలకి అని అరుణాచల గిరి నామరూపాలకి అని పరిమితం చేయకండి ఆధారంగా ఉన్న ట్రూత్ని చూడండి వీటిని సపోర్ట్ తీసుకోండి వీటిని సపోర్ట్ తీసుకుంటూ అదే సాకారంలోకి నిరాకారంలోకి వెళ్ళాలి సాకారంలోకి నిరాకారంలోకి వెళ్ళాలి అని నాన్నగారు చాలా అద్భుతంగా చెప్తున్నారమ్మా అది నాకు నచ్చిన పాయింట్లు చెప్తున్నాను అమ్మ గుర్తుకొచ్చిన వల్ల హలో హలో నా మాట వినిపించట్లేదమ్మా
ఆంటీ వినిపిస్తోంది ఒక్క క్షణం మ్యూట్ లో ఉన్నాను మాట్లాడండి పర్వాలేదు
వినిపిస్తోంది కదా ఓకే ఓకే
వినిపిస్తోంది
అలాగా నాన్నగారు చెప్పిన ఒక భక్తుడట ఎంత బాగా చెప్తారో నాన్నగారు అంటే మంచి పాయింట్లు ఒక ఒక తాళ్ళు తమిళి అంట ఆయన భగవాన్ భక్తుడు భగవాన్ దగ్గరికి వచ్చి ఆయనకి నేనెవరు 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 అంటే ఆయనకి ఎక్కడం లేదు ఆయనకి పాపం అందడం లేదు అదే వాసన భక్షణం అవక ఆయనకి కానీ భగవాన్ అంటే ఇష్టం ఇష్టం కానీ అందకపోయేటప్పటికీ ఆయనకి కొంత కాలానికి విసుగొచ్చింది సార్ ఏమిటిది ఈ నేనెవరు నేనెవరు నేను ఇదే పాట అయిపోయింది ఇక్కడ. ఒక విభూది లేదు, ఒక మహిమ లేదు, ఒక కడుపు నొప్పి తగ్గించడం లేదు, ఒక కాలు నొప్పి తగ్గించడం లేదు, ఒక భజన లేదు, ఒక ఏంటి భజనలు లేవు, ఏమీ లేవు ఇక్కడ అని ఆయన బాధగా ఉంది. ఆయనకి బాధగా ఉంటే భగవాన్ ఆయన కళ్ళలోకి వచ్చారట. భగవాన్ ఆయన కళ్ళలోకి వచ్చి, నువ్వు భగవాన్ భక్తుని భగవాన్ భక్తుని అని నువ్వు అశాంతిగా ఉంటే నాకు సంతోషం కాదు, నువ్వు శాంతిగా ఉండాలి, నువ్వు ఎవరి భక్తుడైనా పర్వాలేదు నువ్వు శాంతిగా ఉండాలి అని భగవాన్ కళ్ళలోకి వచ్చి, గోపి షిరిడి నువ్వు షిరిడి వెళ్ళి, షిరిడి వెళ్ళి కొన్ని రెండు నెలలో మూడు నెలలో నాలుగు నెలలో ఉండిరా, ఉండి వచ్చావు అంటే నీకు ఆ భజనల సరదా తీరిపోతుంది, నీకు వాసనలు ఉన్నాయి లోపల, నువ్వు మంచివాడివే, నీకు చిన్న వాసనలు ఉన్నాయి, ఆ మహిమల వాసన, ఆ చిన్న విభూది ఇవ్వాలి, కడుపు నొప్పి తగ్గిపోవాలి, కాలు నొప్పి తగ్గిపోవాలి, ఈ మహిమలు లేక భజనలు, చిన్న చిన్న వాసనలు ఉన్నాయి నీకు కనుక అక్కడికి వెళ్ళి షిరిడి వెళ్తే నీకు ఆ వాసనలు సాటిస్ఫై అయిపోతాయి. ఆ తర్వాత మూడు నాలుగు నెలలు ఉండి మళ్ళీ వద్దు కానీ ఇక్కడికి, నువ్వు భగవాన్ భక్తుడి అని చెప్పి నువ్వు అశాంతిగా ఉంటే నాకు అది అంగీకారం కాదు, నువ్వు ఎవరి భక్తుడు అయినా పర్వాలేదు నువ్వు శాంతిగా ఉండాలి అని భగవాన్ కళ్ళలోకి వచ్చి చెప్పారట. భగవాన్ కళ్ళలోకి వచ్చి చెప్తే అప్పుడు అతను అన్నాడట, బాగానే ఉంది నువ్వు షిరిడి వెళ్ళు, గోపి షిరిడి బాగానే చెప్పేస్తున్నారు, నా దగ్గర రూపాయి లేదు, నేను చాలా దూరం అని విన్నాను నేను ఆ షిరిడి, ఇప్పుడు నేను షిరిడి ఎలా వెళ్ళగలను అని అన్నాడట. అంటే నీకు డబ్బులు ఇచ్చేవాడు వస్తాడు, భగవాన్ అనుగ్రహం చూడండి అమ్మా, మీకు డబ్బులు ఇచ్చేవాడు వస్తాడు అన్నారట. అదేమో నాకు తమిళం తప్ప వేరే భాష రాదు, అక్కడేమో మరాఠీ ఏదో మాట్లాడతారట, నాకు మరి భాష రాదే, నేను ఎలా చలామణి అవుతాను అక్కడ, అంటే రెండు భాషలు తెలిసిన వాడు వస్తాడు, ధనం ఇచ్చేవాడు వస్తాడు, అంటే అది ఎక్కడో చాలా దూరంట, నాకు ఆ రైల్లో పట్టుకోవడం మారడం రెండు మూడు చోట్ల మారి వెళ్ళాలట, షిరిడి వెళ్ళాలంటే నాకు ఆ ప్రయాణాలు అవన్నీ భాష రాదు, ఆ ప్రయాణాలు తెలియవు, నేను అంత చదువుకోలేదు, నా దగ్గర ధనం లేదు, నన్ను షిరిడి గోటి షిరిడి అంటే ఎలా కుదురుతుందండి అని కళ్ళలోనే నేను భగవాన్ని అడిగాను. అడిగితే భగవాన్ చూడండి, నాన్నగారు గదిలోకి వచ్చి కళ్ళ నీళ్లు పెట్టుకుని చెప్పాడట ఆయన, అమ్మా నా గదిలోకి వచ్చి కళ్ళ నీళ్లు పెట్టుకుని చెప్పాడమ్మా ఒకప్పుడు, భగవాన్ చూడండి ఎంత దయామయుడు, ఆ గురువు ఎంత దయామయుడు, నువ్వు భగవాన్ భక్తుడివే అశాంతిగా ఉంటే నాకు అంగీకారం కాదు, కనుక నువ్వు ఎవరి భక్తుడైనా పర్లేదు నువ్వు శాంతిగా ఉండాలి, నీ బాబు కోరుకుంటాడట గురువు, నన్నే ఆరాధించమనేవాడు గురువు కాదు అని వచ్చే, నాన్నగారు ఆ కళ్ళ వచ్చి చెప్పినట్టుగా భగవాను నాకు డబ్బులు ఇచ్చేవాడు వచ్చాడు, రెండు భాషలు తెలిసిన వాడు వచ్చాడు, నన్ను ప్రయాణం చేసి నాకు సహాయం ఉండి నాకు కంపెనీ ఇచ్చి నన్ను షిరిడి తీసుకెళ్ళి షిరిడిలో ఉండొచ్చా నాన్నగారు ఈ మధ్య రెండు నెలలు. అక్కడ ఇంకా భగవాన్ మీద విపరీతమైన ఆనందం విశ్వాసం అన్నీ కలిగి ఇప్పుడు ఆ మనసు అంతర్ముఖం అయ్యి ఆ భజనల సరదా తీరిపోయిందట, ఆ మహిమల సరదా తీరిపోయిందట. మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత భగవాన్ మీద అసంచల విశ్వాసంతో ఆ నేనెవరు అనే సబ్జెక్ట్ ని ఎంజాయ్ చేయడం మొదలుపెట్టాడటమ్మా ఆయన. నాకు అదిలోకి వచ్చి కళ్ళ నీళ్ళు పెట్టుకుని చెప్పాడమ్మా, గురువు అంటే భగవానే గురువు, నన్ను పూజించు నన్ను ప్రార్థించు అనేవాడు కాదు, నా బాగు కోరుకుని నన్ను పవిత్రుని చేసిన వాడు భగవాన్ అండి అని కళ్ళ నీళ్ళు పెట్టుకుని చెప్పి చెప్తున్నాడమ్మా, ఇప్పుడు నేను ఎవరైనా సబ్జెక్ట్ వాడికి అవలేలుగా అందుతుందమ్మా అన్నారు నాన్నగారు. అలాంటివి అందంగా నాన్నగారే చెప్పాలమ్మా ఈ అందాలన్నీ, ఈ అందాలన్నీ నాన్నగారే చెప్పాలి. అమ్మ గ్రీష్మ వినిపిస్తుందా? అమ్మ గ్రీష్మ
వినిపిస్తుందా?
ఓకే ఓకే సరే సరే, ఆవిడ ముషగా మ్యూట్ లో ఉన్నట్టున్నారు, సరే ఓకే. అలాగా నాన్నగారు ఈ మహాత్ములందరూ చెప్పిన మహావాక్యాలు కొన్ని ఉన్నాయమ్మా, ఉన్నాను ఉన్నదేదో నేనే ఉన్నాను అనేసి చూసి చెప్పాడని చెప్తారు భగవాన్. ఆ వాక్యం ఏంటి ఎనికెక్కినట్టుగా ఉంది నాకు, బ్రహ్మాన్ని అంత అందంగా నిర్వచించిన వాక్యం ఇంకొకటి లేదన్నారట భగవాన్ యేసుక్రీస్తుని, ఉన్నాను ఉన్నదేదో నేనే ఉన్నాను అని ఆ యేసుక్రీస్తు చెప్పాడు. ఆ బ్రహ్మాన్ని వర్ణించిన తీరమ్మా అందరూ 100% 100% ఇండిపెండెంట్ హ్యాపీనెస్ లో ఉన్నావు అంటే మరణించే సమయానికి ఆ ఆనందం శరీరం పడిపోయినా నీకు కంటిన్యూ అయిపోతుంది అని అల్టిమేట్ సబ్జెక్ట్ భగవాన్ బుద్ధుడు అలా చెప్పారట. అమ్మ వాసనా ప్రక్షాళన మోక్షం రెండో పక్షం, వాసనా ప్రక్షాళనమే మొదటి పక్షం అని చెప్పేవాడు అమ్మా బుద్ధుడు. జ్ఞానం రెండో పక్షం, వాసనా ప్రక్షాళనమే మొదటి పక్షం అని బుద్ధుడు చెప్పేవాడమ్మా. 100% ఇండిపెండెంట్ హ్యాపీనెస్ లో ఉండాలి, డిపెండెంట్ హ్యాపీనెస్ కాదు.
అవును అవును.
అని ఇంకా పైగా ఆయన అనేవారట, నా జన్మం వస్తుందా అని అడుగుతావు ఎందుకు, నీకే తెలుస్తుంది లోపల, నాకు ఆకలి వేస్తుంది, నాకు అన్నం కావాలి, అయితే నాకు అసలు ఆకలి లేదు, కడుపు నిండుగా ఉంది, నేను ఒక ముద్ద కూడా తినలేను అని నీకు ఎంత స్పష్టంగా తెలుసుకోండి లోపల, నాకు దాహం వేసుకోండి, నాకు మంచినీళ్ళు కావాలి, నాకు దాహం వేయడం లేదు, నాకు ఇప్పుడు వద్దు మంచినీళ్ళు అని ఎంత స్పష్టంగా నీకు లోపల తెలుసుకోండి, అంత స్పష్టంగా నీకు జన్మం వస్తుందో లేదో నీకే తెలుస్తుంది. నీకు ఏదైనా కోరిక ఉంది అంటే అది సాటిస్ఫై చేసుకోవడం కోసం మ్యాటర్ కావాలి, మ్యాటర్ లేకుండా కోరిక సాటిస్ఫై అవదు. కోరిక మనసులోనే ఉంటుంది, సినిమా చూడాలనే కోరిక మనసులో ఉంటుంది, కళ్ళు లేకుండా సినిమా చూడలేదు మనసు, కళ్ళు శరీరానికే ఉన్నాయి, కనుక నీకు కోరిక ఉంది అంటే నీకు మ్యాటర్ వచ్చేస్తుంది, నీకు జన్మ ఆపడం ఎవరి సాధ్యం కాదు,
కాదు
నీకే తెలుస్తుంది, నీ లోపల చూసుకోనేవాట ఆయన హేతువాదమ్మా బుద్ధుడు.
ఎవరు నేను వెళ్ళి అడగక్కర్లేదు, నీ కొలత బద్ద నీ దగ్గరే ఉంది, నీకు అవసరం ఉందా లేదా చూసుకో, అవసరం ఉంది అంటే వచ్చేస్తుంది,
అవసరం ఉంది అంటే వచ్చేస్తుంది, నీకే తెలుస్తుంది, ఎవరిని అడగక్కర్లేదు,
అక్కర్లేదు. అవును,
నీకు లోపల చూసుకో, కోరుకుందే లేదా నీకే తెలిసిపోతుంది.
అవును అవును.
అమ్మ పొందడం సాధ్యమేనా అంటే ఒక ఆవిడ తలకాయ అయిపోయారు, ఒక ఆవిడ తలకాయ అయితే అది ఆవిడ పొందుతారట అని ఆడగడ చూపించింది అంటే ఆవిడ వెంటనే అన్నారు, నన్నగారు మీ అనుగ్రహానికి అసాధ్యమే ఉందండి అన్నారు ఆవిడ. ఎంత బాగుంది, మీ అనుగ్రహానికి అసాధ్యమే ఉందండి నాన్నగారు. అవునా, ఒకసారి జిన్నూరులో ఒక ఇద్దరు భక్తుల సంభాషణ చాలా బాగుందమ్మా. అదేంటిది, మనం గతంలోకి వెళ్ళకూడదు, వర్తమానంలోకి వెళ్ళకూడదు, భవిష్యత్తులోకి వెళ్ళకూడదు, వర్తమానంలోనే జీవిస్తూ ఉండాలి, ప్రారంభాన్ని గౌరవంగా అంగీకరించి శాంతిగా ఉండాలి, అప్పుడు శరణాగతి పూర్ణం అవుతుంది అని చెప్పుకుంటుంటే, నువ్వు వర్తమానాన్ని సద్వినియోగం చేసుకున్నావు అంటే మళ్ళీ భవిష్యత్తు బాగుంటుంది అని ఇంకో భక్తులు అన్నారు. వర్తమానాన్ని సద్వినియోగం చేసుకుంటే భవిష్యత్తు బాగుంటుంది అంటే ఇంకో భక్తులు వాళ్ళు అన్నారమ్మా, అది బాగుంది అనిపించి చెప్తున్నానమ్మా. అది వాడు అన్నారు, అదేమిటిది, మనం వర్తమానాన్ని వదిలిపెట్టి భవిష్యత్తును కూడా వదిలిపెట్టి, గతాన్ని వదిలిపెట్టి భవిష్యత్తును వదిలిపెట్టి వర్తమానంలో జీవిస్తున్నాం మనం. ఇప్పుడు ఈ వర్తమానంలో జీవిస్తూ మళ్ళీ భవిష్యత్తులోకి వెళ్ళకూడదు, కాలరహిత స్థితికి వెళ్ళాలి. గతాన్ని విడిచిపెట్టాము,
భవిష్యత్తు
వర్తమానంలో జీవించడం అభ్యాసం చేస్తున్నాం, వర్తమానంలో జీవించడం అభ్యాసం చేస్తున్నాం, శాంతిగా జీవించడం.
టైమ్లెస్ జోన్కి వెళ్ళిపోవాలి,
టైమ్లెస్ జోన్కి వెళ్ళాలి, కానీ వర్తమానం సద్వినియోగం చేసుకుంటే మళ్ళీ భవిష్యత్తు బాగుంటుంది, మళ్ళీ భవిష్యత్తులోకి వెళ్ళకండి.
కరెక్ట్, బాగుంది బాగుంది,
భవిష్యత్తు కూడా మనసుకే.
అవును అవును.
అని అది బాగుంది అనిపించి నేను
అంటే అంటే లివ్ ఇన్ ది మూమెంట్ అనమాట, అంటే ఈ
క్షణం
ప్రెసెంట్, ఎస్ అంతే,
అంటే అంతలో స్థిరపడిపోయామంటే
రైట్ కరెక్ట్, అంటే నెక్స్ట్ లేదు, ఇంకా ఏ మూమెంట్ కావాలంటే తరపు మూమెంట్ కి నెక్స్ట్ లేదు,
లేదు.
అవును,
అందుకని అక్కడి నుంచి కాలరహిత స్థితికి వెళ్ళాలి, వర్తమానంలో జీవిస్తూ గమ్యం కాలరహిత స్థితి.
అది బాగుంది, చాలా బాగుంది ఆంటీ, చాలా బాగుంది,
ఎంజాయ్ చేశానమ్మా నేను, అందుకని రిపీట్ చేస్తున్నాను. అంటే అదే, అదొకటి చాలా బాగుంది అనిపించింది, మళ్ళీ కూడా గుర్తొచ్చిపోయింది. సరేనండి, అందుకని మహాత్ములు ఈ ముక్తాబాయి చెప్పారు, నాన్నగారు అసలు ఎలాంటివన్నీ చెప్పించేవారంటే జ్ఞానేశ్వర పిల్లలు ముక్తాబాయి అమ్మ. ఆ ముక్తాబాయిని నువ్వు ఎందుకు పెళ్లి చేసుకోలేదని అడిగారట, అరుణాచల్లో చెప్పారు ఒకసారి, దేహం ఉన్నవాడికి వెళ్ళి పెళ్ళేటి అన్నారట.
వారం రోజులు చెప్పారంటే ఆ ముక్తాబాయి,
అవును,
అంటే అందరూ అక్క చెల్లెళ్ళు, అదే సిస్టర్ బ్రదర్స్ అందరూ జ్ఞానులే,
ముగ్గురు అందరూ జ్ఞానులే, అందరూ జ్ఞానులే,
అద్భుతంగా చెప్పారు వారం రోజులు. చెప్పండి, రిపీట్ చేయండి ఆంటీ ఈ పాయింట్.
అని ఆవిడ మీరు పెళ్ళెందుకు చేసుకోలేదని అడిగారట, ఆవిడ మీరు పెళ్ళెందుకు చేసుకోలేదని అడిగితే దేహం ఉన్నవాడికి పెళ్ళి, దేహం లేనివాడికి పెళ్ళి ఏమిటి అంటే, దేహంలో ఉండగానే దేహరహిత స్థితిలో ఉందమ్మా. అది భాగవతంలో వర్ణించారమ్మా, భాగవతంలో చెప్తాడు, బాగా బాగా తాగేసిన వాడికి బుధం మీద కండువా ఉందో జారిపోయిందో తెలియదు.
అవును,
అలాగా నువ్వు జ్ఞానంలో పరిపూర్ణుడే, జ్ఞానంలో కోరుకుపోతే దేహం ఉండదేమో తెలియదమ్మా. ఆ స్థితిలో ఉన్నారు ముక్తాబాయి, ఆ స్థితిలో ఉన్నారు ముక్తాబాయి. భాగవతము భగవద్గీత సమాధి భాష అమ్మా అన్నారు నాన్నగారు.
అద్భుతం,
సమాధి భాష అమ్మా, చూడండి అసలు ఆ వాక్యాలు,
సమాధి భాష వైభవం. అవును,
వైభవం,
వైభవం.
రామానుజుల గతంలో శరణాగతే అన్నారట. భగవాన్ ఉన్నదే శరణాగతి అన్నారట. అలా
కంపారిజన్ చేసినప్పుడు కూడా
శరణాగతి స్థిరపడి చేస్తారు.
అది అది
ఇంకొంచెం లేట్ కలిపోదు
అసలు భలే ఆంటి.
ఉన్నదే శరణాగతి అన్నారు భగవాన్. అదేంటి మధ్వాచార్యులు ఉన్నారట, కర్తలేని కర్మ ఒక జ్ఞాని మాత్రమే చేయగలడు, కర్తలేని కర్మ ఒక జ్ఞాని మాత్రమే చేయగలడు, కనుక జ్ఞానం వస్తే తప్ప నీ దేహం పనిముట్ అవ్వదు ఈశ్వరుడికి. కర్తలేని కర్మ చేయాలి అంటే జ్ఞానం రావాలి. అప్పటి దాకా భగవంతుని ముందు పెట్టి నేను వెనకాల పెట్టు, భగవంతుడు నాశనం చేస్తున్నాడు, భగవంతుడు నాశనం చేస్తున్నాడు అని నేను ఉంటుంది ఇంకా అక్కడ. ఆ తర్వాత భగవంతుడే ఈ దేహంతో పని చేసుకుంటున్నాడు, భగవంతుడే ఈ దేహంతో పని చేసుకుంటున్నాడు అని పనిముట్టు అయిపోవాలి అక్కడ.
అంటే అది అనుభవంలోకి వచ్చిన మరుక్షణం మనకి అది అవగాహనలోకి వచ్చేస్తుంది అంటే.
అవునమ్మా అవును. మళ్ళీ బీరాబాయి గారు చెప్తూ బృందావనం వెళ్ళిందమ్మా వల్లభాచార్యుడు అనే ఆశ్రమంలో నేను కొన్ని రోజులు ఉంటాను ఇక్కడ అని అడిగింది. అయితే నేను శ్రీరాన్ని చూడను ఆయన కబురు చేశాడు శిష్యుడితో. ఒక జగత్తులో పురుషుడు ఒక్కడే అనుకున్నాను, భగవంతుడు ఒక్కడే పురుషుడు అనుకున్నాను, ఈ రెండో పురుషుడు కూడా ఉన్నాడా, రెండో పురుషుడు కూడా ఉన్నాడా, స్త్రీ పురుష భేదం దాటని వాడు ప్రకృతిలో ఉన్నవాడే కదా, రెండో పురుషుడు ఉన్నాడా, పురుషోత్తముడు ఒక్కడంటే ఒక్కడే కదా ఆ పరమాత్మ, రెండో పురుషుడు ఉన్నాడా అని నేను అడిగాను చెప్పు కబురు చేసింది ఆవిడ. కబురు చేస్తే ఆయన కూడా మంచి పండుతుందటమ్మ, మంచి జ్ఞాని సాధకుడు ఆయన కూడా, దాటలేదు దేహబుద్ధి దాటలేదు, స్త్రీ పురుష భేదం ఇంకా దాటలేదు ఆయన, దాటబడటప్పుడు ఆవిడ ఇంకా ఆయన గ్రహించారట, గ్రహించి వచ్చి ఆయన ఆవిడ పాదాల మీద పడ్డారట బయటకు వచ్చి, ఆ గేటు దగ్గర ఉన్నారు ఆవిడ పాదాల మీద పడి, అమ్మా మీరు పురుషుడు ప్రపంచంలో ఒక్కడంటే ఒక్కడే, ఈ సృష్టికి ఆధారంగా ఉన్న పురుషుడు ఒక్కడే అని నా కళ్ళు తెరిపించారమ్మా, ఈ స్త్రీ పురుష భేదం మనసులోనే ఉంది, ప్రకృతిలో ఉన్న వాళ్ళకే స్త్రీ పురుష భేదం ఉంటుంది అని మీరు నా కళ్ళు తెరిపించారమ్మా అని బయటకు వచ్చి ఆహ్వానించి తీసుకెళ్లారు. అంటే అలాంటి అద్భుతమైన వాక్యాలు నాన్నగారు ఎంత ఆచేసరాచారు వారు, శరీర రాహిత్యమే నీ నిజ స్వరూపము అన్నారట, శరీర రాహిత్యమే నీ నిజ స్వరూపము అని అన్నారమ్మా. అలాంటి ఇంకా అసలు ఎన్ని కోణాల నుంచి ఆ సద్వస్తువుని వర్ణించడం అంటే ఇంకా అల్టిమేట్ అయితే ఇంకా భగవానే. అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అని అనుకోమంటున్నారు, వేదాలు చెప్తున్నాయటమ్మ, వేదాలు చెప్తున్నాయట అహం బ్రహ్మాస్మి అనేది బృహదారణ్యకోపనిషత్తులో మహావాక్యం, బృహదారణ్యకోపనిషత్తులో ఉంటుందటమ్మ ఈ మహావాక్యం. అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అంటే నేను బ్రహ్మమునై ఉన్నాను, నేను బ్రహ్మమునై ఉన్నాను అని మననం చేయండి, ధ్యానం చేయండి, దాంతో తాదాత్మ్యం పెట్టండి అని చెప్తుంటే నాన్నగారు ఎంత అందంగా చెప్పారంటే, అమ్మా భగవాన్ ఇంకా చాలా ఎదరికెళ్ళి చెబుతున్నాడమ్మా, వేదాల కంటే ఎదరికెళ్ళి చెబుతున్నాడమ్మా, ఏమిటి నేను బ్రహ్మముని నేను బ్రహ్మముని అని అనుకోవాలా, అనుకోకపోతే నువ్వేమిటిట, అనుకోనప్పుడు నువ్వేమిటి, నేను మనిషిని నేను మనిషిని అని నువ్వు అనుకోవాలా, అనుకోకపోతే నువ్వు మనిషివి కాదా, అనుకోవడం కూడా తలంపే కనుక అది కూడా వదిలిపెట్టమన్నారట, అదిగా ఉండు అన్నారట, అనుకోవడం కూడా తలంపే
అది కూడా విడిచిపెట్టేసే,
అది కూడా విడిచిపెట్టి అదిగా ఉండు,
అది బాగుంది, అది అంతే
అందుకని అయాం అని అది భగవాన్ చాలా వేదాల కంటే ఎదరికెళ్ళి చెబుతున్నారమ్మా అని నేను మనిషిని నేను మనిషిని నేను మనిషిని అని పదే పదే చెప్పడానికి నువ్వేమన్నా మతిలేని వాడువా అన్నారు. ఇంకా నేను మతిలేని వాడువా, నేను మనిషిని నేను మనిషిని, ఎదుటివాడు మనిషి ఎదుటివాడు మనిషి అని చెప్పడానికి నువ్వేమన్నా మతిలేని వాడువా, పిచ్చాళ్ళే అలా అనుకుంటారు, నువ్వేమన్నా పిచ్చివాడువా, నేను బ్రహ్మమును నేను బ్రహ్మమును నేను బ్రహ్మమును అని అనుకోవడానికి నువ్వేమన్నా మతిలేని వాడువా, కాదు కదా, ఒకవేళ వాడు మతిలేని వాడే నిజంగా మతిలేని వాడు, వాడు వాడు నేను మనిషిని అని వాడికి తెలియదు, తెలియకపోతే వాడు మనిషి అవ్వకుండా పోయాడా అన్నారు. ఇంక ఎన్ని కోణాలు ఉంచితే అన్ని కోణాలు అందాలి. వాడికి మతి లేదు, వాడికి తెలియదు నేను మనిషిని అని, అయితే వాడు మనిషి అవ్వకుండా పోయాడా, నువ్వు బ్రహ్మం నేను బ్రహ్మమును నీకు తెలియకుండా పోతే నువ్వు బ్రహ్మం కాకుండా పోతావా. అంటే నేను ఉన్నత నిల్వ సద్దీతిలో అదేంటి రాజ్యమే అద్వైతము, సాధన అద్వైతము, రాజ్యం అద్వైతము, సాధన అద్వైతము అనే వాదుల వాదమును వాస్తవము కాదు. భగవాన్ ఒప్పుకోట్లేదు ఆ వాద, ఆ వాదుల వాదమును వాస్తవము కాదు అన్నారట భగవాన్. ఎందుకంటే ఆధారముతో పదేవవాణిని వెతుకు కాలమందును, తన్ను తాను ఎరింగిన కాలమందును, పదేవవాడు తానే కాక వేరెవరు, అంటే కాలా దాటుతూ పది మంది దాటుకు వెతుకు అమాయకులు, ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పదోడు
చచ్చిపోయాడు.
లెక్క పెట్టుకుంటుంటే పదేవవాణిని వెతుకు కాలమందును, తన్ను తాను ఎరింగిన కాలమందును, పదేవవాడు తానే కాక వేరెవరు, అంటే నువ్వు వెతుకుతున్న సద్వస్తువు నీవై ఉన్నావు,
ఉన్నావు కరెక్ట్, అవును,
నీకు తెలియనప్పుడు కూడా నీవై ఉన్నావు,
ఉన్నావు కరెక్ట్, అవును,
పదోవాడు ఎవరో తెలియనప్పుడు నీకు దుఃఖం,
అవును,
కానీ వెతికే పదోవాడు నువ్వే,
నువ్వే, అవును,
తెలిస్తే ఆనందం, తెలియకపోతే దుఃఖం,
దుఃఖం అంతే కరెక్ట్. సూపర్, ఇది సూపర్ నిర్వచనం ఇది, అవును,
ఆ భగవాను 240 సద్దిగా చెబుతారు. అందుకని పదే ఎంత బట్టి కొట్టానులే అమ్మా, కొంచెం బట్టి కొట్టాను
అంటే మన టీచర్స్ కి తప్పదు. ఎందుకంటే ఇప్పుడు ఉపమానం చెప్పవలసి వచ్చినప్పుడు
కాదు కాదు తప్పక కాదు ఇష్టమే
నాన్నగారు, అంటే అదే చెప్తున్నాను, నాన్నగారు కూడా పుస్తకాలు చదువుతూ ఉండేవారు. ఏంటి ఆయన అవసరం లేదు, ఆయనకు అవసరం లేదు, అవసరం ఉంది అంటే ఏ నిర్వచనం అంటే ఏ ఉదాహరణ తీసుకుని చెబితే మన మైండ్ కి బాగా ఎక్కుతుందో అది ఊరికే ఉదాహరణ కోసం తీసుకోవడానికి తప్ప, ఆయనకు ఊరికే జస్ట్ అది కాలక్షేపం అనుకోండి, అది పక్కన పెట్టేస్తే. అంటే మిమ్మల్ని కూడా ట్రైనింగ్ అలా ఇవ్వడం వల్ల మీరు రిపీటెడ్ గా మీరు చెప్పడంలో మీరు ఈ ఉదాహరణలు తీసుకోవడం సహజం అయిపోయింది మీకు.
అది అది బాగా ఇష్టమై చాలా బట్టి కొట్టాలి అమ్మా, చాలా బట్టి కొట్టాలి, ఇష్టంగా
ఉండేటప్పటికి అవును. అంటే ట్రూత్
జ్ఞాపకం రావాలన్నమాట, కలుసుకునేటప్పుడు జ్ఞాపకం రావాలి.
బేసిక్ గా ఇప్పుడు మంచి స్టూడెంట్స్ ఎలా ఉంటారు అంటే అర్థమైంది చదువుతూ ఉంటారు, అర్థం కానిది మళ్ళీ రిపీటెడ్ గా చదువుతూ ఉంటారు, అది బట్టి అయినా చేదైనా కూడా. అంటే సబ్జెక్ట్ మీద కంప్లీట్ పట్టు రావడం కోసం.
అవునమ్మా, అవును,
సబ్జెక్ట్ మీద కంప్లీట్
అది రెగ్యులర్ గా మన సబ్జెక్ట్ తో మనం ఎక్కువగా ఉంటే నాన్నగారి దయ వస్తుందమ్మా, నాన్నగారి దయతోటి నీ మరపు నీ జ్ఞాపకశక్తిని నేనే అంటాడు ఆయన.
అవును అవును,
దానికి కూడా ఎంత అందంగా చెప్పారంటే నాన్నగారు ఈయన రామకృష్ణ పరమహంసని అన్నారట, అంటే మీరేం చదువుకోలేదు, మీరు అంత 2-5 గంటలు 3-5 గంటలు సబ్జెక్ట్ అద్భుతంగా ఎలా చెప్పేస్తారండి అన్నారట ఆయన్ని, రామకృష్ణ పరమహంసని అడిగారట. నాన్నగారు అంత అన్ని అందాలి నాన్నగారమ్మా చెప్తున్నారు. రామకృష్ణ పరమహంసని చెప్పారట, ఓ 2 ఏళ్ల పిల్లాడు ఉన్నాడు అనుకోండి, పసి పిల్లాడు, వాడు అప్పుడే తన చేతితో తను తీసుకోవడం చేతనైందిట వాడికి, 2 ఏళ్ల పిల్లాడు, వాడు కంచం పెట్టి వాడికి బుల్లి కంచం పెట్టి వాడి అమ్మ కొంచెం అన్నం కలిపి వాడికి ఒక మరి వాడు చేతితో తీసుకోగలిగినంత ముద్ద చేసి కొంచెం ఆ ముద్దను వాడి చేతి కిందకి గెంటింది అట తల్లి, ఆ ముద్ద తీసుకుని వాడు తినేసాడట ముద్దుగా. మళ్ళీ ఇంకో ముద్దని సరిపడా అన్నం వాడి చేతికి అందేలాగా గెంటిందట వాళ్ళ అమ్మ. అలాగా అలా గెంటుతుంది చిన్న తల్లి, 2 ఏళ్ల పిల్లాడు అన్నం తింటున్నప్పుడు తనంతట తాను తీసుకుని తింటున్నప్పుడు వాడికి అలవాటు చేయడం కోసం. అలాగా ఒక వాక్యం అయిపోయేటప్పటికీ ఇంకో వాక్యాన్ని అమ్మ నాకు దొరుకుతుంది, ఎన్ని అందాలో నాన్నగారు,
బ్యూటిఫుల్ అంటే
ఎన్ని అందాలో. అలా నేను చెప్తున్నా అని అలా చెప్తున్నాను నేను అన్నారట ఆయన. బాబోయ్ అసలు ఎంత అందా, అదే అదైపోయిందా, అదేంటిది ఇంకోటి ఏదో అద్భుతంగా ఇలాంటి అద్భుతమైన చెప్పాను, అది ఎంత బాగుందంటే చాలా నచ్చింది అమ్మా. సో ఈయన ఠాగూరు గీతాంజలిలో ఉంటుంది అమ్మా ఈ శ్లోకం, రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలిలో ఉంటే సూర్యభగవానుడు సూర్యాస్తమయం వేళ నేను భూమికి అవతల భాగానికి వెలుగు ఇవ్వడానికి వెళ్ళిపోతున్నాను, నేను మళ్ళీ 12 గంటలలో నేను వస్తాను ఈ భాగానికి వెలుగు ఇవ్వడానికి, అప్పటిదాకా చీకటి ఉండకుండా ఎవరైనా కొంచెం ఈ భూభాగానికి వెలుగునివ్వండి అని అడుగుతున్నాడట సూర్యభగవానుడు. అడుగుతుంటే అప్పుడు ఒక చిన్న కొవ్వొత్తి కృష్ణాల దీపం అన్నారు నాన్నగారు, కృష్ణాల దీపం ఒక చిన్న గుడిసెలో కృష్ణాల దీపం ఉందట, ఆ కిరణ దీపం అందట సూర్య భగవానుడా, నువ్వు కోట్ల మందికి వెలిగిస్తావు, నేను అంతమందికి వెలిగి ఇవ్వలేను, కానీ నువ్వు చేసే పనే నేను చేస్తాను, చీకటి తోపడతాను, నేను నలుగురికి వెలిగిస్తాను. నువ్వు కోట్ల మందికి వెలిగిస్తే నేను నలుగురికి వెలిగిస్తాను, కనుక నువ్వు వెళ్ళిరా, నువ్వు వచ్చేదాకా నా చేతనైనంత వెలుగు నేను కూడా, నువ్వు చేసే పని నేను చేస్తాను, నువ్వు చేసినంత పని నేను చేయలేను. నువ్వు కోట్లకి ఇస్తావు, కోట్ల మందికి ఇస్తావు, నేను నలుగురికి వెలిగిస్తాను, నువ్వు వెళ్ళిరా ధైర్యంగా అని ఒక కిరణాయల దీపం చెప్పిందమ్మా. అలాగా నాన్నగారు కోట్ల మందికి వెలిగిచ్చి మనం ఈ సత్సంగం అనే ఈ ప్లాట్ఫారం మీద ఎవరో ఒక్కరికైనా శాంతిని ఇవ్వగలిగితే ఈ వాక్యాల పెట్టి మన నాన్నగారికి కృతజ్ఞతలు చెప్పుకున్న వాళ్ళం అవుతాం.
కంపల్సరిగా, తప్పనిసరిగా
వెంట్రుక వాసి, వెంట్రుక వాసి కృతజ్ఞత చెప్పుకున్న వాళ్ళం. అది అది కూడా నాకు చాలా నచ్చుతుందమ్మా. ఇది కూడా మన యథాశక్తి, మనం మననం చేద్దాం, మన అవుట్ ఆఫ్ సైలెన్స్ అండ్ ప్యూరిటీ కమ్స్ ది వర్డ్ ఆఫ్ పవర్ అన్నారు.
అవుట్
ఆఫ్ సైలెన్స్ అండ్ ప్యూరిటీ, అను మనస్సు అణిగిన మనస్సులోంచి, నీ పవిత్రతలోంచి. మరి ఆ నాన్నగారు ఇప్పుడు అనేవారు కదా, ఊరికే ఆయన పేరు పెట్టుకోరు ఆయన. మా బుద్ధుడు మాటలు మనము చెప్పుకోవచ్చమ్మా, కానీ బుద్ధుడు మాటల వెనకాల ఉన్న కంపాషన్ ఎక్కడ తీసుకురాగలమమ్మా. మన మన అది కూడా చెప్పాను నాన్నగారు, అన్ని కోణాలను చెప్పారు. మా భగవాన్ గురించి కబుర్లు చెప్పుకోండమ్మా, రెండుది ఆదిశంకరాచార్య వారి గురించి కబుర్లు చెప్పుకోండమ్మా, నాన్నగారి గురించి కబుర్లు చెప్పుకున్నాము అంటే
అంతే కదా అంటే. మరి అంతే కదా అంటే, భగవంతుడు, భగవంతుడు రూపం, భగవంతుడు నామం, భగవంతుడు క్రియ, భగవంతుడు అంటే బోధ అన్ని ఇంకా ఆయనే కదా, సర్వస్వం ఆయనే కదా.
అంతేనమ్మా,
చింతింప కృప పడ అనమాట. అరుణాచల అవునండి,
పేరు తెరపగానే పటిలాగేటివి నీ మహిమ కనుగొనే
అరుణాచల. అవును,
సాధన చేసామమ్మా మనం
అసలు
ఈ తడిపడి గురించి చెప్తున్నాను నేను.
అదే నేను ఒక్క నిమిషం నేను ఇంటర్ఫియర్ అవుతున్నాను అంటే, పేరు తలపెట్టడం కన్నా ఎక్కువ మన ఆయన మన పేర్లు ఆయన నోట్లో నాని 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 మనం ఆయన తలపెట్టుకున్నాం. అదే అంటారు కదా, నేను నిన్ను తలపెట్టుకుంటేనే నువ్వు నన్ను తలపెట్టుకునేది అంటే, అంటే ఆయన స్ఫురణ ఇవ్వకుండా తలపెట్టుకోవడం కూడా మన చేతిలో లేనిది అన్నట్టుగా.
అవునమ్మా
చెప్పండి, మీరు పాపం చెప్పండి.
లేదు తొమ్మిది అయిపోయి నీకు ముగించేస్తాను.
చెప్పండి.
ఇదొక్కటి, ఇది సారా, ఒక నాన్నగారికి అప్పుడు బాగా బీపీ ఎక్కువగా ఉందట. బీపీ ఎక్కువగా ఉండి ఏంటిది ఒంట్లో బాగలేదు ఆ రోజు. సరే ఎవరో ఎమ్మెల్యే గారట, నాన్నగారిని ఇంకా బాగలేదు నాన్నగారికి ఉంటే, ఆయన భక్తుడే అనుకుంటాను, నాకు కరెక్ట్ గా తెలియదు, పేరు తెలియదు నాకు. వచ్చారట ఆయన చూడడానికి వచ్చారట నాన్నగారిని. నాన్నగారు 200 మంది భక్తుల మధ్యలో ఉన్నారట, ఒంట్లో బాగలేదని చూడడానికి వచ్చారు ఆయన. చూడడానికి వచ్చేటప్పటికి ఆయన పాప నాన్నగారు బాగలేదని పాప నా తాపత్రయ పడుతూ ఆదర గాబరాగా వచ్చారు పాప. ఆయన వచ్చినప్పుడు ఈయన 200 మంది భక్తుల్లో కూర్చుని ఉన్నారట, ఈయన మధ్యాహ్నం 4 గంటలకి కూర్చుని ఉండేటప్పటికి ఆయనకి బాధ వచ్చేసింది, నాన్నగారి కష్టపడుతున్నారు అనిపించింది ఆయనకి. అనిపించి మీ కర్మ ఇంతే, మీ నాన్నగారిని మీ కర్మ ఇంతే, ఇంక మీ బతికి మీ జీవితం ఇలా వెళ్ళాల్సిందే. నాన్నగారి పట్ల కంపాషన్ ఆయనకి
అవునవును అర్థమైంది
అని అని వెళ్ళిపోతూ అన్నారట. ఆయనకు ఒక డౌట్ వచ్చిందిట, ఇంతకి మీకు భక్తులంటే ఎక్కువ ఇష్టమా, భక్తులు మీరంటే ఎక్కువ ఇష్టమా అంటే, నాన్నగారు ఎంత బాగా చెప్పారంటే ఈ ప్రశ్నకి సమాధానం చెప్పడం చాలా కష్టము అన్నారు.
అంటే విడదీయరాని బంధం అది
అది అని ఒకసారి ఉపన్యాసంలోనమ్మా ఇది అయిన తర్వాత ఒక ఉపన్యాసంలో చెప్పారు నాన్నగారు, అమ్మా మీరంటే నాకు చాలా ఇష్టమమ్మా, కానీ మీరు నా పట్ల చూపిస్తున్న ఇష్టం చూస్తూ ఉంటే నేను మీకు రుణపడిపోయాను అనిపిస్తుందమ్మా, ఏడుపొచ్చేసిందమ్మా
ఏడుపొచ్చేసింది.
అసలు మీకు సబ్జెక్ట్ అర్థం కాకపోతే నా దోషం అనేవారు.
అవునండి అవును అవును,
ఏ బాబు ఇది శాంతి రాకపోతే నా మాటల్లో నా దోషం అనేవారు. అన్ని కనవైతే మనం ప్రయత్నంతో 99% సద్వస్తులో నిలబెట్టేసి ఆయన స్మరించుకుంటే చాలా అసపడుతుంది అయిపోతుంది.
అవునండి, ఆ పాపం అంటే మనలో ఉన్న దోషాన్ని ఎత్తి చూపకుండా అదంతా ఆయన మీద వేసుకుని ఆ మనల్ని పవిత్రుల్ని చేయడం అసలు ఎటువంటి గురువు అండి. అసలు అసలు ఇలా మాట్లాడుకుంటూ ఉంటేనే అసలు ఎంత ఊహకందరు కదా అనిపిస్తూ ఉంటుంది ప్రతిసారి ప్రతిసారి. అంటే ఎంత ఎటువంటి మాతృ ప్రేమ అంటే అది, ఐ మీన్ అంటే తల్లి మీద ఉచ్చపోసిన టూకి వెళ్ళినా కూడా అది ఇష్టంగా ఆప్యాయంగా ప్రేమతోనే చూస్తుంది తప్ప అది మలినం అని కూడా ఎలా గుర్తించదో, మళ్ళీ మలినాన్ని అసలు గుర్తించకుండా మనలో దోషాన్ని ఆయన మీద ఆపాదించుకుని ప్రేమించి చెప్పడం
చెప్పడం. మీరు అసలు చెప్పారు ఉషా, మీరే అన్నారు ఒకసారి ఏమన్నారు, తల్లి తండ్రి ఒకటో రెండో చేసేస్తే తల్లిని పిలిచి ఇచ్చేస్తాడు శుభ్రం చేయి అని.
అవునవును అవును,
ఇచ్చేస్తే ఆ తల్లి అసహించుకోకుండా చూసుకోలేదన్నా అన్న, నువ్వు నెంబర్ 2 లో దొల్లుతున్నావా, అయ్యో అయ్యో నేను చూసుకోలేదా అని నేపం తన మీద వేసుకుంటున్నాట.
అయ్యో
నేను చూసుకోలేదా, నేను నిన్ను చూసుకోలేదా, నేను నిన్ను చూసుకోలేదా, అయ్యో నా కన్న తండ్రి ఎంతసేపు నుంచి బాధపడుతున్నావయ్యా, ఎంతసేపు నుంచి బాధపడుతున్నావయ్యా అని తీసుకెళ్లి తాళ మీద పడుకోబెట్టి వాడిని శుభ్రంగా సబ్బెట్టి వేడి నీళ్ళు పెట్టి శుభ్రంగా శుభ్రం చేసి ఫోనం రాసి బట్టలు మార్చి మళ్ళీ తండ్రికి ఇస్తున్నట తండ్రి
చేసి ఆనందిస్తుంది, ఎంత ముద్దుగా ఉన్నావు ఎంత అందంగా ఉన్నావు అనుభవ
ఆనందించి తండ్రికి ఇస్తున్నట అప్పుడు ఆయన ఆయన ఆడుకుంటాడట. అలాగే గురువేమో తల్లి,
అవును అవును అవును,
తండ్రి ఏమో ఈశ్వరుడు గురువు ఇస్తాడు శుభ్రం చేయమని. అందుకని ఆ లోపాలన్నీ నేను చూసుకోలేదా నేను చూసుకోలేదా అని తల్లి బాధపడినట్టే, అందుకని ఆయన అన్ని మన తన మీద వేసుకుంటారు, తన మీద వేసుకుంటారు. అందుకని నేను రుణపడిపోయాను అనిపిస్తుందమ్మా అంటే, నాన్నగారు ఆ 50% మీరు ఉందని చెబుతున్నారు, ఆ 50% కూడా మీరు నేర్పించిందే కదా నాన్నగారు తిరిగి ఏమి ఆశించకుండా ప్రేమించడం. అంతవరకు ఆ 50% గురువు ఆక్రమించుకున్నాడు నాన్నగారు, మిగిలిన 50% కూడా పూర్తిగా ఆక్రమించేసుకోండి నాన్నగారు అని రాధించారు భక్తురాలు. 50% మీరు ఆక్రమించుకున్నారు కనుకనే తిరిగి ఏమి ఆశించకుండా ప్రేమించడం కొంచెం చేతనైంది మాకు, మిమ్మల్ని ప్రేమించడం అందుకని అంతవరకు మీరు ఆక్రమించుకున్నారు 50%, మిగిలిన 50% కూడా పూర్తిగా ఆక్రమించుకోండి నాన్నగారు అని ప్రార్థించారట ఒక భక్తురాలు. అందుకని అబ్బా చాలా ఆనందంగా నాన్నగారు తెలుసుకునే.
సో ఏంటంటే విఆర్ మనం ఆయన బిడ్డలో ఆయనలోంచి వచ్చిన వాళ్ళం, అక్కడికి తిరిగి వెళ్తాం. ఈ లోపల ఏంటంటే నిమిత్తం మాత్రం ఉంచారు మనల్ని ఇక్కడ. అదిగో మీరు అన్నట్టు సూర్యుడి పని కాకపోయినా ఆయన ఆయన దగ్గర నుంచి వచ్చిన వెలుతురు, అంటే ఆయన మనల్ని వెలిగించిన వెలుతురుని మనం పంచుకుంటూ వెళ్ళడం అంతే.
నలుగురికి
అదే
కనీసం మన చుట్టూ ఉన్న నలుగురికి పంచితే చాలు సమానంగా.
యూ ఆర్ వెరీ వెరీ స్వీట్ ఆంటీ,
బేబీ స్టెప్స్ వేద్దాం అమ్మా, బేబీ స్టెప్స్ వేద్దాం.
అలాగే
బేబీ
స్టెప్స్ బేబీ స్టెప్స్ టు గ్లోరిఫై నాన్నగారు, అంటే ఆయన గ్లోరీ మన ప్రపంచానికి చూపించడానికి మన వంతు ప్రయత్నం మనం. అంటే మన సంస్కరణలో అదొక భాగం, అంటే మనల్ని మనం సంస్కరించుకోవడంలో అదొక భాగం.
అంతేనమ్మా, ఆయనకి పనిచేసి పొందవలసినది లేకుండా కృష్ణ పరమాత్మ లాగా ఆయన రోజు 16 గంటలు పనిచేశారమ్మా. మనకి పనిచేసి పొందవలసిన పవిత్రత ఇంకా బాకీ ఉంది, మనం చేయకపోతే ఎలాగా. ఆయన జీవితం ఆదర్శం, ఆయన రామం రూపం బోధ అన్ని ఆదర్శమే మనకి. మరి 16 గంటలు రోజుకి పనిచేసినప్పుడు ఆయన మనం యథాశక్తి చేద్దాం, పోనీ ఆయన ఆయన లాగా సూర్యుడు లాగా మనం అంతమందికి ఇవ్వలేం కానీ నలుగురికి ఇద్దాం, ఒక గంట సేపు ఇద్దాం.
బాగుంది,
హృదయపూర్వకంగా అందరినీ సమానంగా ప్రేమించడానికి, నలుగురిని సమానంగా ప్రేమించడానికి ప్రయత్నం చేద్దాం.
బాగుంది,
ప్రేమావతారం నాన్నగారు, ప్రేమావతారం. ఆ ప్రేమలో కరిగిపోదాం అమ్మా.
అంతే అంతే అంతే,
ఆ ప్రేమలో కరిగిపోవాలంటే గురువు మీద కృతజ్ఞత ఉండాలట, గురువు మీద విశ్వాసం ఉండాలట, గురువు జీవించమన్నట్టుగా జీవించాలట.
అవును అవునండి.
ప్రవర్తనే, ప్రవర్తనతోటే మనం నిలకడ చెందగలం.
అవును అవును, అదే అంటే లోపల బయట ప్రెషర్స్ తగ్గించడం అంటే అది ప్రవర్తనలోనే చేయాలి,
చెయ్యాలి, ఆయన మీద భారం వేసి జీవించాలి.
అది మీరు అన్నట్టు క్రమక్రమంగా శరణాగతి అంటే ఏది వచ్చినా ఏది వచ్చినా ఈశ్వరుడికి తెలియకుండా రావట్లేదు, ఇది రావడం వల్ల మనకి ఏ పాఠం నేర్పాలో అది నేర్పడం, మన అహంకారం అజ్ఞానం నుంచి విడుదల అవ్వడానికి మనం ఏ అనుభూతులైతే పొంది మనం అది బయటికి విడుదలవ్వాలో ఆ విధంగానే అనుభూతి పొందుతాం కాబట్టి అది ప్రసాద బుద్ధితో స్వీకరించి దాన్ని ఆస్వాదించి అది ప్రారంభాన్ని పాయసం తాగినట్టు మీరు అనుభవించేయండి, మళ్ళీ మీకు అది అంటదు, మళ్ళీ మీకు అది రిపీట్ కాదు అని చెప్తూ ఉండేవారు కదా. సో ఉన్నది అంటే ఇంక మళ్ళీ సంచితం కాలిపోతుంది, ఆగామి రాదు, ఉన్నది ప్రసాద బుద్ధితో స్వీకరించేస్తే సరిపోతుంది
అంతే. వర్తమానంలోంచి కాలరహిత స్థితికి వెళ్ళాలి
అంతే. అలా కాలరహిత స్థితికి
వెళ్ళాలి, ప్రారంభం శాంతిగా అనుభవిస్తూ ప్రారంభరహిత స్థితికి వెళ్ళాలి.
కరెక్ట్, సూపర్, బాగుందండి.
ఒక్కటమ్మా ఒక్కటి చెప్పేసి ముగించేస్తాను, జ్ఞాపకం వస్తుంది. ఎంత బాగుందంటే నా మొన్ననే అందరూ వినే ఉంటారేమో ఏదో దీంట్లోనే వస్తుంది, ఆ అజ్ఞానం ఎప్పుడు పుట్టింది అని ఎవరు అడిగారట నాన్నగారిని. అజ్ఞానం ఎప్పుడు పుట్టింది నాన్నగారు అని అడిగితే నాన్నగారు బుద్ధుడు అన్నాడమ్మా, నువ్వు ఎక్కడ పాలకొల్లు బయలుదేరి వెళ్తున్నావు అనుకో జిన్నూరు నుంచి, ముళ్ళు పెరిగింది అని గుర్తించావనుకో, నొప్పడిపోండి, నడక సాగడం లేదు మీది, అప్పుడు వెంటనే ఏం చేస్తావు, ఈ ముళ్ళు ఎక్కడ దిగింది, ఇప్పుడు తుమ్మ ముళ్ళ ఈత ముళ్ళ అని ఆలోచించడం మానేసి, ఎక్కడ దిగింది అని ఆలోచించడం మానేసి ముందర ముళ్ళు తీసుకుని ఈ ప్రయాణం సాగించు అని బుద్ధుడు చెప్పేవాడమ్మా. బుద్ధుడు చెప్పేవాడు అదే భగవాన్ ఇంకా అద్భుతంగా చెప్తారమ్మా, అజ్ఞానం అసలు పుట్టనే లేదు అన్నాడు భగవాన్. ఎప్పుడు పుట్టింది అని నువ్వు అడుగుతున్నావు, అసలు అజ్ఞానం పుట్టనే లేదు, కుండేలు కొమ్మే లేదు అంటుంటే పొడుగ్గా ఉందా పుట్టుగా ఉందా అంటావేంటి, ఆడికి పిల్లలు లేరు అంటుంటే వాళ్ళ అబ్బాయి పేరేమిటి అంటావేంటి. అజ్ఞానం అసలు పుటనే లేదు. మరి ఇదేమిటండి, ఇంతకాలం బోధించారు మీరు 54 సంవత్సరాలు, మీరు బోధించారు 60 సంవత్సరాలు, నాన్నగారు బోధించారు, పుట్టిందే నువ్వు అనుకుంటున్నావు కనుక బోధించాను.
ఎక్సలెంట్, ఇది సూపర్ పాయింట్ అండి. నువ్వు అనుకుంటున్నావు కాబట్టి బోధించవలసి వచ్చింది, అనుకోకపోతే
నువ్వు ఆత్మస్వరూప అండి, స్ఫురణ కోల్పోయావో తిరిగి తెచ్చుకో
అంతే. అద్భుతం
అండి, మధ్య చదివాను విన్నాను,
అద్భుతం, చాలా థ్యాంక్స్ ఆంటీ, మళ్ళీ మళ్ళీ సెషన్స్ చేద్దాము. థ్యాంక్ యూ సో మచ్. ఓం శ్రీ నాన్న పరమాత్మనే నమః.
ఓం శ్రీ నాన్న పరమాత్మనే నమః.